సుఖం కావాలి, ఆనందం కావాలి. శాంతి కానీ, సుఖం కానీ, ఆనందం కానీ ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయి. బయట ఎక్కడా లేవు. అయితే శాంతి స్థానం అనేది మన హృదయంలో ఉంది. ఆ శాంతి స్థానం మన బుద్ధికి దొరికే వరకు, మన బుద్ధి గ్రహించే వరకు, బుద్ధి అక్కడ చేరుకునే వరకు మనకు అశాంతి మనం వెంటాడుతూ ఉంటుంది. బుద్ధికి ఒక పేరు ఉంది, దానికి నిజం పట్ల పక్షపాతం ఉండాలి. ఆ నిజం మన హృదయంలోనే ఉంది. ఇది కాదు, అది అది కాదని, ఇది ఈ మార్గం కాదని, ఆ మార్గం ఆ మార్గం కాదని, ఈ మార్గం ఎన్ని మార్గాలు మార్చినా, ఎన్ని మతాలు మార్చినా బుద్ధి ఆ నిజం దగ్గరికి చేరుకుంటేనే కానీ మన ప్రయాణం, మన ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తి కాదు. మనకు భాష్యంగా ఎన్నున్నా, మనకి ఎన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ మనకు శాంతి దొరక్కపోతే మనం సుఖంగా ఉండలేం, ఆనందంగా ఉండలేం. శాంతి ఎక్కడ? లోకంలో లేదు. మనకి ఏది లేదో అది వస్తే శాంతి దొరుకుతున్నామని అనుకుంటాం. ఎక్కడ శాంతి లేదో అక్కడ వెతుకుతున్నాం మనం, ఎక్కడ ఆనందం లేదో అక్కడ వెతుకుతున్నాం. మనకి ఏది లేదో, మనకి తినటానికి తిండి లేకపోతే, ఉండటానికి నీళ్ళు లేకపోతే, అవి వస్తే, తినటానికి తిండి వస్తే, ఉండటానికి నీళ్ళు వస్తే మనం శాంతిగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఆ నీడలోని బాడీకి సంబంధించినటువంటి కంఫర్ట్స్, ఆ నీడలోని శాంతి లేదు, కేవలం ఆ తిండిలోని శాంతి లేదు. అవి లేనప్పుడు అవి వస్తే మనకు అక్కడ శాంతి దొరుకుతుంది అనిపిస్తుంది. శాంతి బాహ్యంగా ఎక్కడ లేదు. ఎక్కడైతే ఇన్ని జన్మల నుంచి మనం శాంతి కోసం, శాంతి ఎక్కడ లేదో అక్కడ శాంతి కోసం వెతుకుతున్నాం. మనం చేస్తున్నటువంటి పొరపాటు, అది ఎక్కడ ఉందో అక్కడ వెతికితే మనకి ఈనాటికైనా ముందు నాటికైనా అది లభ్యం అవుతుంది. మనకి నేను అదొక తలంపు పెట్టాడు భగవంతుడు. మనందరికీ నేను అనే తలంపు ఉంటుంది. ఈ నేను అనే తలంపుని బట్టి నాది అనే తలంపు కూడా వస్తుంది. నేననే తలంపు లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరికీ నేననే తలంపు ఉంది, అది లేని వారు ఎవరు లేరు. నేననే తలంపు కూడా, నాది అనే తలంపు కూడా వస్తుంది. ఋగ్వేదంలో ఒక ఉపనిషత్తు ఉంది, ఐతిరేయ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఐతిరేయ ఉపనిషత్తులో ఈ నేను గురించి విచారణ చేశాడు ఉపనిషత్తులు. అంటే ఈ నేను అనేది ఒక తలంపు, నేననే భావన అనండి, తలంపు అనండి. మనందరికీ నేననే తలంపు ఉంది, నేననే భావన ఉంది, నేననే అభిజ్ఞానం కూడా ఉంది. అది పూర్వం చాలా మంది మహర్షులు ఆ నేను గురించి తెలుసుకుని, ఆ నేను గురించి పరిశీలించి, ఆ నేను గురించి విచారణ చేసి, ఆ నేను ఎక్కడి నుంచైతే ఉదయిస్తుంది అక్కడికి చేరుకుని పరమసుఖాన్ని పొందారు. అయితే వాళ్ళు విచారణ చేశారు, వాళ్ళు పొందారని మనం ఇక్కడ చెప్పుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ విచారణ మనం కూడా చెయ్యాలి, దాని అన్వేషణ మనం కూడా చెయ్యాలి. మనం కూడా చేస్తే వారు ఎంత కృషి చేసి వారు ఎంత ప్రయత్నం చేసి ఎంత సాధన చేసి ఎంత తపస్సు వారు ఆ నేను అయితే తలంపు యొక్క మూలాన్ని తెలుసుకున్నారో మనం కూడా అంతే సాధన చేసి అంతే ప్రయత్నం చేసి ఆ నేను అనే తలంపు మూలాన్ని తెలుసుకోవాలి. ఆ నేనునే తలంపుని బట్టి నాది అనే తలంపు వస్తుంది. మన ఇంట్లో ఎవరికైనా దుఃఖంగా ఉంటే, మన ఇంట్లో ఎవరైనా దుఃఖంగా ఉన్నారనుకోండి, ఆ దుఃఖం మనమే అనుభవిస్తూ ఉంటాం. మనకు దుఃఖం లేదు, ఇంట్లో వాళ్ళకి దుఃఖం కాదు. మనం బాగానే ఉన్నాం, ఇంట్లో వాళ్ళందరూ దుఃఖంగా ఉన్నారు. ఇంట్లో అందరూ అక్కడ ఇంట్లో ఒక్కరికి దుఃఖంగా ఉందనుకోండి, అందరినీ కలపటం ఎందుకు? మళ్ళీ ఇందులో ఇంట్లో అందరికి ఒక్కరికి దుఃఖంగా ఉందనుకోండి, ఆ దుఃఖం నేను నాకు వచ్చేసింది వాళ్ళకంతా ముందు మనం ఏడ్చేయటం. ఒకవేళ వాళ్ళందరూ ఎవరో ఒకరు ఒక సంతోషంగా ఉన్నారనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకోండి, ఆ సంతోషం మనలో అయితే వాళ్ళకంటే ముందు మనం సంతోషించటం. వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? వాళ్ళకి మనకి సంబంధం ఏమి లేదు. కానీ వాళ్ళు నా వాళ్ళు అనుకోవటం వల్ల నేను వాళ్ళు ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నాను, వాళ్ళు కేరింతలు కొడతానంటే వాళ్ళు కేరింతలు కొడతాను, వాళ్ళు పడి ఉంటే నేను పడి ఉంటున్నాను, వాళ్ళు డ్యాన్స్ చేస్తే నేను డ్యాన్స్ చేస్తాను. ఇది లోకం యొక్క తీరు. ఇదంతా మనం చూస్తాం లోకంలో జరిగింది. లోకంలో జరిగింది ఇంతే. అది అభిమానం. ఈ దేహము నేనని అభిమానంలోంచి, ఈ అభిమానంలోంచి అది కూడా వాళ్ళందరూ ఇంట్లో ఉన్న దేహానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని అనుకోవటం వల్ల ఈ దేహం పట్ల నాకు అభిమానం ఎలా వచ్చిందో, ఈ దేహం తాలూకు వాళ్ళు కూడా నా వాళ్ళనే అభిమానం వల్ల వాళ్ళకి సంతోషం వస్తే నాకు సంతోషం, వాళ్ళకు జ్వరం వస్తే నాకు జ్వరం, వాళ్ళకి పొంగు వస్తే నేను పొంగిపోవటం. ఈ రకంగా మన జీవితాన్ని గడిపిస్తున్నాం. మన జీవిత యాత్ర ఇలా జరుగుతుంది. ఇలాగే మనకి ఇంకా విచారణ ఏమంటుంది? ఇంకా మనం విచారణ ఏంటి? వాళ్ళకి ఏది వస్తే మనకు వాళ్ళకి ఏది రాకుండా ఉండదు, అది మనకే వచ్చేసిందని మనం ఏడుస్తూ కూర్చోవటం. నీకు అర్థం వచ్చింది? ఇంకా విచారణ ఏం జరుగుతుంది? విచారణ ఏమీ సాగదు. నేను అనే తలంపు వేరు, నేను అనే స్ఫురణ వేరు. నేను ఇప్పుడు మనం చెప్పేది నేను, రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే, జ్ఞానం అంటే ఏదైతే మనకు నేను నేను అనే తలంపు ఉందో ఆ నేను నేను కాదని తెలుసుకోవటం జ్ఞానం. ఆ నేను నేను కాదని తెలుసుకుంటేనే నీకు శాంతి స్థిరంగా ఉంటుంది. ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావో ఆ నేను నువ్వు కాదు అనుకున్నా నువ్వు కాదు. అంటే ఆ నేను నేను కాదని నువ్వు తెలుసుకుంటే నీకు జ్ఞానం కలుగుతుంది, అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మనకు ఉన్నది మిథ్యా జ్ఞానం. అంటే ఇప్పుడు ఈ దేహగతమైన నేను మిథ్యా నేను, దేహగతమైన నేను మిథ్యా నేను. అయ్యా మనకు మనకు నేర్చుకునే విషయాలు, మనం సేకరించే విషయాలు కూడా ఇది నిజమైన జ్ఞానం కాదు, మిథ్యా జ్ఞానం. అంచేది మనం నిజమైన జ్ఞానం సత్య జ్ఞానం. ఆ సత్య జ్ఞానం మన హృదయంలోనే ఉంది, బయట ఎక్కడా లేదు. మనకి పరమేశ్వరుడు ఈ నేను, ఈ నేను, ఈ నేను అనే తలంపు ఎలా తెచ్చాడో అలాగే మన అందరికీ స్వామి కూడా ఉన్నాడు. మనకి నేననే తలంపు ఉంది కదా, అలాగే మన అందరికీ ఒక స్వామి ఉన్నాడు. ఆ స్వామినే మనం ఈశ్వరుడు నారాయణుడు అని పిలుస్తాం. వాడు ఈ సృష్టికి యజమాని, ఈ లోకానికి కనిపిస్తున్నటువంటి అంతటి లోకానికి కనిపించి దానికి యజమాని, దానికి ప్రభువు. ఈ లోకానికి కనిపిస్తుంది ఆ ఈశ్వరుడు ఎవడు, ఆ నారాయణుడు ఎవడు? మనకు కనిపిస్తున్నటువంటి ఈ లోకానికి ప్రభువు. ఈ లోకానికి మాత్రమే ప్రభువు కాదు, వాడే ఈ లోకాన్ని అంతా ఎవడైతే పరిపాలన చేస్తున్నాడో, ఎవడ స్వాధీనంలో ఉందో, ఎవడ సంకల్పానుసారం సృష్టి అంతా నడుస్తుందో వాడే మన హృదయంలో అంతర్యామగా ఉన్నాడు. వాడు వేరు, వీడు వేరు కాదు. అలా వీడేం చేస్తున్నాడు, వాడు బయట రోలరు, వీడు లోపల రోలరు. ఇది లోపల నుంచి పరిపాలన చేసేవాడు, బయట నుంచి పరిపాలన చేసేవాడు, ఒక్కడంటే ఒక్కడే. ఈ సృష్టినంతా ఎవడైతే నడుపుతున్నాడో వాడే మనలో ఉండి మన దేహ ప్రారంభాన్ని బట్టి వాడు ఆడిస్తున్నాడు. నేను ఏమంటారు, మన లోపల ఉన్నవాడిని ఆడు రోలరే, ఎన్నర్ రోల. వాడిని కాదని మనం చేసేదేమి లేదు. వాడిని కాదు మన స్వతంత్రం కాదు. వాడిని కాదని వాడికి రోల అంటే దేహాన్ని ప్రారంభం అనుసరించి వాడు ఆడిస్తూ ఉంటాడు. మన యొక్క దేహ ప్రార్థాన్ని ఆడిస్తూ ఉంటాడు. మనకి సంకల్పాలు ఉంటాయి, ఈశ్వరుకి సంకల్పాలు ఉంటాయి. జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. జరిగేదంతా ఈశ్వర సంకల్పం, అనుకునేదంతా మన సంకల్పం. ఒకసారి ఆయన సంకల్పం మన సంకల్పం కలిసినప్పుడు ఈ పని మనం సాగించాం, ఈ పని వల్ల మనం అయిపోయిందనుకుంటాం. కానీ ఈశ్వరు సాగించి పెట్టిందే, ఇందులో మన ఏమి లేదు. ఆయన సంకల్పం మన సంకల్పం కలిగించడం వల్ల నేను సాధించాలనుకున్నా, నువ్వు సాధించినప్పుడు కూడా ఈశ్వరుడు సాధించాలనే ఆ బుద్ధి సూక్ష్మత మనకు లేక, ఈ నేను అది సాధించాను, ఇది సాధించాను, నేను పెంచుకుంటున్నాను. ఏ తలంపు అయితే మనకి భగవంతుడు ఏం చేస్తాడంటే, ఒకసారి ఏమంటాడు, అబ్బి చేస్తాడా ఇస్తాడు, ఏమంటాడు అబ్బి చేస్తాడు, ఇంకొకసారి ఎంత గౌరవం ఇచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా జయ్య అంత అంటాడు మిమ్మల్ని, పెద్ద గౌరవం ఇచ్చేస్తాడు, భగించినట్టు తీసుకెళ్తారు మిమ్మల్ని, మీకు సన్మానాలు చేస్తాడు, అన్నీ చేస్తారు, మీకు పెద్ద పెద్ద చదువులు కూడా ఇచ్చేస్తాడు. ఆయన ఇస్తే మనకు వస్తాం, కానీ మనకేమి రాదు. ఆయన ఏదైనా ఇస్తే మనకు తెలియచేట ఉంటే ఆయన ఇచ్చిందే. ధనం ఉంటే ఆయన మనకి ఇచ్చిందే, గౌరవం ఉంటే మనకి ఇచ్చిందే. మీకు ఏదైనా అధికారం వచ్చిందనుకోండి, అది ఆయన ఇచ్చిందే. మనదంటూ ఏమీ లేదు, సొమ్ము గలవాడే స్వామి అంటే అంతా ఆయనదే. ఆయన సర్వజ్ఞుడు, అంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, ప్రభువు, యజమాని, దానికి అంతటికీ యజమాని ఆయనే. ఆయన అన్నీ ఎంచుకిస్తాడంటే అన్నీ ఇచ్చేస్తాడు. మీకు డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాడు, మరి అన్నీ మీకు చదువు కావాలంటే చదువు ఇస్తాడు, కదా. మీకు ఏదైనా అధికారం కావాలంటే అధికారం ఇస్తాడు, మీకు ఏదైనా కోరికలు కావాలంటే కోరికలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆయనది పొరపాటు ఏమీ లేదు. మనము ఆత్మజ్ఞానాన్ని కోరుకోము కాబట్టి ఆయన ఇవ్వటం లేదు. మనం ఇక్కడ ఇంతమంది కూర్చున్నాము, నాకు జ్ఞానం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు లేము. మనం ఈవేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయిన విషయాలనే కోరుకుంటాం. ఇవన్నీ ఇస్తాడు, ఇచ్చిన ఆయన నిజ్ఞానం లోపల మనకి ఆ సత్యం అనుభవం వచ్చే వరకు ఆ సత్యం తాలూకు ఆ సత్యంతో మనకు ఏక మనస్సు వచ్చే వరకు ఈ బయట గొడవలన్నీ మనల్ని బంధిస్తూనే ఉంటాయి. మనం ఏం చేస్తాం అంటే లోపల మనకు జ్ఞానం లేదు అంటే ఆ మూల తలంపు మూలంలోకి వెళ్తే కానీ మనకి అక్కడ ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలిగే వరకు మనకి భగవంతుడు ఏది ఇచ్చినా అప్పుడు డబ్బిస్తాడు. డబ్బిస్తే వెంటనే మనకు గర్వం వస్తుంది. తర్వాత వెంటనే వచ్చేస్తుంది, ఆలస్యంగా లేడి చేయదు. మనకు తర్వాత చదివి ఇచ్చేస్తాడు, పేద పిల్లలు చదివిస్తేస్తాడు, డాక్టరేట్లు అవి, పిహెచ్డీలు అవి, సైన్స్ అవి, తర్వాత అన్నీ ఇచ్చేస్తాడు. అన్నీ ఇచ్చేస్తే అంత గొప్పగా చదువుకున్నాను అని అనుకుంటూ ఉంటాడు. చివరికి అన్నింటి వల్ల పర్యవసానం ఏంటంటే, వాడి చదువుతో, వాడి ధనంతో, వాడి అధికారంతో, వాడి గర్వంతో సహజాచ్యం పొంది పతనం ప్రారంభం. ఇక్కడ మీరు గ్రహించవలసి ఏంటంటే అన్నీ ఇచ్చేస్తున్నారు మనం కోరికని. అన్ని ఈ మధ్యన మేము అన్ని కోరికలే అనుకుంటే నెరవేరిపోతున్నాయని అంటూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇది వెనకాల మనకు తెలియదు కదా, మనకు సత్యం తెలియదు. ఇవన్నీ చూసుకుని నిజమనుకుని గర్వం వచ్చేది. అప్పుడు అనుకుంటాడు, మీరు నిగ్రహించుకుంటారేమో, ఇవన్నీ ఎంత సంపద ఇచ్చాము, ఇంత తెలివి ఇచ్చాము, వీళ్ళు దాన్ని నిగ్రహించుకుంటారేమో, ఇవన్నీ వచ్చినా పొంగిపోకుండా ఉంటారేమో, తర్వాత అడక్కపోయినా జ్ఞానం ఇద్దాం అనుకుంటే పొంగిపోయి ఎగిరెగిరి గాంతులేసి ఎన్ని తెలిసిందని కూడా మీరు ఎవరా అని అడుగుతా ఉంటారు. పాడైపోవడం అన్నీ ఇస్తాడు పాపం, జ్ఞానం కూడా ఇస్తాడు, కానీ అన్నీ ఇచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే పొగరబొత్తనం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. మరి దగ్గర బంధువులు కూడా మీరు ఎవరన్నా ఎప్పుడు చూసి గుర్తొస్తాను అంటాం, రకర నడకలో తేడా, మన నడకలో తేడా వచ్చేస్తూ ఉంటుంది, అన్నిట్లోనూ తేడా వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ ఇచ్చినప్పటికీ మనం గర్వం వచ్చేస్తుంది, గర్వం లేకుండా ఉండలేము, నిరహంకారంగా ఉండలేము, నిరాభిమానంగా ఉండలేము. ఇవన్నీ చూసుకుని మనకు ఎప్పుడైతే అహంకారం పెరిగిందో అన్ని వాడు అన్ని ఇచ్చేసి ఆఖరి జ్ఞానం ఇద్దామని చూస్తాడు. ఇవన్నీ ఇచ్చేస్తే మనం అనుగు ఉండం, ఏది ఎగిరి పాడతాం, తీసి పక్కన పడేస్తాడు వాడు, ఇస్తాడు. అంటే ఇవన్నీ ఇచ్చేస్తాడంటే మనం మాయం చేయడానికి ఇస్తాడు, లోపల మనకి ఎంత శోకం ఉందో తెలుసుకొని ఇస్తున్నాడని తెలియక మనకు కాని విషయాలతో మన తాదాక్ష్యం పొంది పాత్రపడిపోతున్నాం. అంచేది ఇప్పుడు ఈ నేను అనే తలంపు ఉంది చూశాను, భగవంతుడు నేనైనా తలంపు ఉంది కదా, నేనైనా తలంపు మనకు వస్తుంది. అలాగే ఒక ప్రభువు ఉన్నాడు, ఒక యజమాను ఉన్నాడు, ఒక ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అంచేది మనం ఏం చేయాలంటే, మనం ఇక్కడ రెండు మార్గాలు చెప్తున్నారు భగవాన్. రెండు మార్గాలు ఏంటంటే, ఒక ఈశ్వరుని, ఒక ఈశ్వరుని వాడు ఒకడున్నాడు, యజమానుడు ఒకడున్నాడు. ఆ ఈశ్వరుని మీరు నిరంతరం, ఆ ఈశ్వరుని నిరంతరము స్మరించుకోవటం వల్ల, ఆ ఈశ్వరుని నిరంతరము రిమంబరెన్స్లో పెట్టుకోవటం వల్ల, ఆ ఈశ్వరుడు ప్రీత్యర్థం మాట్లాడటం వల్ల, ఈశ్వరుడు ప్రీత్యర్థం చేతుడు పనిచేయటం వల్ల, అంటే ఆ ఈశ్వరుడు ఎలా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడనుకుంటున్నాం, ఈ సృష్టిలో ఉన్నవాడు అంతా ఆయనే. ఈ సృష్టి పరమాత్మ, ఈ లోకము వేరు కాదు, పరమాత్మ కూడా సృష్టి స్వరూపంలో ఉన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నాడంటే విశ్వంగా కూడా ఉన్నాడు, అంటే లోకం యొక్క స్వరూపంగా కూడా ఉన్నాడు. పరమేశ్వరుడే, పరమాత్మే మనకి సృష్టిగా కనిపిస్తున్నాడు, ఇది ఇక్కడికి ఇలా కనిపిస్తున్నాడు. అంటే పరమాత్మలో ప్రపంచం వేరు కాదు, పరమాత్మగా కనిపించేవాడు, ప్రపంచంగా కనిపించేవాడు కూడా పరమాత్మే. అంటే ఆ పరమాత్మ అంతటూ ఉన్నాడు, అంతగా ఉన్నాడని మనం చూస్తూ ఆ దృష్టి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మట్టి, మట్టి మట్టిగా ఉన్నా మట్టే, కొండలుగా ఉన్నా మట్టి, మట్టి మట్టిగా ఉన్నా మట్టేది. దాన్ని కొండ చేస్తాం అనుకోండి, కొండగా ఉన్నా మట్టే. మనం ఏం చేస్తామంటే కొండ రూపాన్ని చూస్తాం, కొండ కొండ అంటున్నాం కానీ ఆ కొండ రూపాన్ని చూస్తాం, కొండ నామాన్ని చూస్తాం, కానీ ఆ కొండ ఏమి లేదు, అది మట్టే. అది రూపాన్ని తీసేస్తే, నామం తీసేస్తే ఉన్నది మట్టే అనే విభజన లేకుండా, విశ్లేషణ లేకుండా ఉడికి నామరూపాలన్నీ కొండలుగా ఉన్నాయి. ఈ నామరూపాలకు అదిష్టంగా ఉన్న వస్తువు ఆ పరమేశ్వరుడు ఉన్నాడనేటువంటి ఆ లోచూపు మనకు కలగతుండే. అంటే స్థూల దృష్టి, ఆ స్థూల దృష్టి ఉంది కానీ ఆ సూక్ష్మ స్థూల దృష్టి, స్థూల బుద్ధి ఉంది కానీ మనకి సూక్ష్మ బుద్ధి లేదు, స్థూల దృష్టి ఉంది కానీ సూక్ష్మ దృష్టి లేదు. అంచేది మనకి అందరిలోని, అందరిలోనేటువంటి ఆ అంతర్యాములో ఉన్నటువంటి రూపానికి రంగు ఉంటుంది. రూపానికి ఈ వ్యవహారాలు పేర్లు ఎందుకు పెట్టారంటే, ఒక రూపానికి ఒక పేరు ఉంటుంది. అది ఎందుకు పెట్టారంటే వ్యవహారం నడవటం కోసం. ఆ రూపానికి పేరు ఎందుకు పెట్టారు, పేరు పెట్టకపోతే వ్యవహారం నడవదు. అంటే వ్యవహారం కోసం ఈ రూపాలకు పేర్లు పెట్టారు. మనం అంతర్యాములుగా ఉన్న రూపదృష్టి లేకుండా, నామదృష్టి లేకుండా, అంతర్యాములుగా ఉన్నటువంటి ఈ సృష్టిలో జీవకోటిలో అంతర్యాములుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ గురించి వింటూ ఉంటే, వాడు చూస్తూ ఉంటే, వాడి కోసం పనిచేస్తూ ఉంటే, వాడిని నిరంతరం స్మరిస్తూ ఉంటే, వాడు ఆ స్మరించడం వల్ల ఈ మాయ, ఈ మనం నేననే తలంపు భగవంతుడు ఏం చేశాడంటే మనకి ఈ మనస్సు రూపంలో మాయని పెట్టాడు. మాయ ఎక్కడ ఉందంటే మన మనస్సు రూపంలోనే ఉంది. తర్వాత మీరంటే మీలో కొంతమందిని చూసి చాలా ఇష్టపడుతున్నాను అనుకోండి, కొంతమందిని చూసి ఇష్టపడటం లేదనుకోండి, కొంతమందిని చూసి ద్వేషిస్తున్నాను అనుకోండి, కొంతమందిని చూసి ప్రేమిస్తున్నాను అనుకోండి, అదేంటి అనుకుంటాం, మీకు అర్థమవుతుందే. కానీ నా దేహాత్మ బుద్ధి ఈ దేహములో ఉన్న దొంగ నేనే, ఈ దేహములో ఉన్న మాయనేనే, ఏమైతే నేను నాకు నేనుగా నేననే తలంపు వస్తుంది అదే ఇష్టంగా, ఈ నేనే ఇష్టంగా మారుతుంది, ఈ నేనే అయిష్టంగా మారుతుంది, ఈ నేనే నాకు బంధంగా మారుతుంది. అజ్ఞానం ఎక్కడో ఉందనుకుంటున్నాం, మా ఎక్కడో ఉందనుకుంటున్నాం, ఈ నేను రూపంలోనే ఉందని మనకు తెలియటం లేదు. ఫండమెంటల్ గా ఇది గ్రహించాలి. మనకి ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి, ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి. ఈ ఇష్టాలు అయిష్టాలని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఈ నేనే ఇష్టం కింద మారుతాను, ఈ నేనే అయిష్టంగా విపడతాను. మనం ఎన్ని సాధనలు చేసినా భగవాన్ ఏమన్నారంటే అందరూ గాజేత గాళ్ళే, ఎవడో గాజం కదలటం లేదు. అందరూ మేము సాధనలు చేస్తున్నాం, గంటల తరబడి ధ్యానం చేస్తున్నాం, అందరూ చెప్పేవాళ్ళే, లోపలగా ఒక్కొక్క అంగుళం దారటం లేదు కిందకి. అందరూ విద్యను మించేవాళ్ళే, అందరికీ నదులు పడే, ఎవరు అప్పటికి అంతం లేదు, అందరూ గజించగానే ఎవరు గజం కదలటం లేదు అన్నారు. అంటే ఇక్కడ మీరు గ్రహించవలసిన జీవిత రహస్యం దృష్టిలో పెట్టుకోండి. నేను చెప్పిన విషయాలు మీరు ఇంటికి వెళ్ళి మాలనం చేసుకోండి. ఇక్కడ ఊసేయద్దు, ఎవరు ఈ మాటలు ఊసేయద్దు, ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా మనం చేసుకోండి. డబ్బు సంపాదిస్తున్నాం మనం, ఎవరి కోసం సంపాదిస్తున్నాం? ఈ నేను కోసం సంపాదిస్తున్నామని మనం మర్చిపోతున్నాం. కష్టపడి చదువుకుంటున్నాం, ఎవరి కోసం చదువుకుంటున్నాం? ఈ నేను కోసమే చదువుకుంటున్నాం. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కుని అధికారంలోకి వస్తున్నాం, ఎవరి కోసం వస్తున్నాం? ఈ నేను కోసం వస్తున్నాం. అంటే డబ్బు సంపాదించిన ఈ నేను కోసం. పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండొచ్చు, పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఈ నేను చెప్తే ఆ నేను కోసం పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నాం. ఈ నేను కోసం మనం ఎవరి మీదనే ద్వేషం పెట్టుకుంటే ఈ నేను కోసమే, ఎవరితోటైనా విరోధాలు పెట్టుకుంటే ఈ నేను కోసమే, తర్వాత ఎవరితోటైనా స్నేహాలు చేస్తే ఈ నేను కోసమే. ఇక ఏ పని చేసినా మీరు ఇంటికి వెళ్ళి వాచ్ చేసుకోండి, ఏ పని చేసినా ఈ నేను. మీ ఇంట్లో వాళ్ళు అంటే మీరు ముసలి వాళ్ళు అయిపోయారు, మీరు ఇంకేం బాధపడద్దు, మీరేం సంపాదించొద్దు, అయ్యా కూర్చొని అన్నా సంపాదించే అలవాటున్నాడు మానడు. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట ఇంకేది, వాడు మన కోసం సంపాదించాడు, నేనని గ్రోనుపయోగం చేసుకోవటం వాడు సంపాదిస్తున్నాడు. ఈ కోసం సంపాదిస్తాడంటే మీరు మానేస్తే మానేస్తాడు. వాడు ఏమంటాడంటే మీరు మానమంటే మానవ సరిగవా, ఈ శరీరం మట్టిలో కలిసిపోయే వరకు నేను సంపాదన మానను అంటాడు. మట్టిలో కలిసిపోవాలట, ఈ శరీరం మట్టిలో కలిసిపోయే వరకు నేను అది అంటే ఏంటి, అది ఒక అలవాటు. నీకు అర్థమవుతుంది సంపాదన దేనికి? నేను కోసం. తర్వాత మరి అధికారం దేనికోసం? నేను కోసం. ప్రతి మన కోపాలు ఎవరి మీద పెట్టుకున్నా? నేను కోసం. ద్వేషాలు ఎవరు? లైక్స్ నేను కోసం, డిస్లైక్స్ నేను కోసం, ఇవన్నీ నేను కోసం. ఎంత జీవితం పొడుగునా ఈ నేను కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. రవ్వంతా ఈ ముళ్ళంతా నేను గురించి కొంచెము కూడా విచారణము చేయటం, విచారణ చేయటం లేదు, కొంచెము కూడా విచారణ చేయటం, కొంచెం కూడా విచారణ చేయటం లేదు. ఇది మాయ. ఇదేమిటిది? ఇది మాయ. మీరు బాగా ఆలోచించి మీరు ఇంటికెళ్ళి ప్రశాంతంగా కూర్చుని తొందరపాటు లేకుండా ఆయన ఏ పని చేసినా తర్వాత ఇంకోటి మనం ఏదైనా చెడ్డ పని ఆ చెడ్డ పని కూడా ఈ నేను కోసమే చేస్తున్నామని మటన్లు కూడా ఈ నేను కోసమే చేస్తాయి. ఎవరైనా చంపించామనుకో మనం ఈ నేను కోసమే వాడు చెడ్డ పని చేస్తున్నాడు, ఎవరైనా మంచి పని చేస్తే ఈ నేను కోసమే చేస్తున్నాడు, అన్ని ఈ నేను కోసమే చేస్తున్నామని మనం చెడిపోవటం దాని గురించి కొంచెం కూడా విచారణ చేయటం లేదు. అంటే ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, మనకి నేననే తలంపు ఎక్కడి నుంచి తర్వాత ఈ నేను ఈ శరీరంతో తాదాక్ష్యంపు ఉంటుంది. మనకి ఈ నేననే తలంపు వచ్చిన తర్వాత మిగతా తలంపులు అన్నీ వస్తాయి. సెక్స్ తలంపు వస్తుంది, దేహము నేననే తలంపు వస్తుంది, లోకము తలంపు వస్తుంది, దేహము లోపల నేనున్నాననే తలంపు వస్తుంది, దేహం లోపల లోకం ఉందనే తలంపు వస్తుంది, ఎక్కడో దేవుడు ఉన్నాడని అనిపిస్తుంది. ఇవి అంచేపు ఈ నేనుదే తలంపు ఏం చేస్తుందంటే అది సూది చేసే పని చేస్తుంది కానీ దారం చేసే పని చేయదు. అందరినీ కుట్టుకు వెళ్ళిపోతాను, చేయడు కుట్టినట్టు అందరినీ కాటేసుకెళ్ళి కనిపించడం వల్ల కాటేస్తుంది. ఎందుకమ్మా చేయను, నేను నీకేమో అపకారం చేయలేదు కదా, నన్ను కోరుతానంటే మరి నాకు అలా అలవాటు. ఈ నేను ఎవరిలో జన్మిస్తాడు, నోరు ముసుకుని పడి ఏదో వాడుతూ ఉంటాడు, ఏదో చేస్తా ఉంటాడు, కుజిరిగా ఉండలేదు మనుషులు. ఈ నేనైనా చదంతు నీ శిరస్సులో విజృంభిస్తాంటే అది ఎవరిని కుదిరిగా ఉండనివ్వదు. పైకి ఇంకోటి మనం అశాంతి మనం శాంతిగా ఉన్నాం, ఇతరులు శాంతిగా ఉండవు, మనం సుఖంగా ఉండవు, ఇతరులు సుఖంగా ఉండవు. ఇది జరిగేది ఇది ఇదంతా చేసేది ఈ నేనే. కానీ ఆ నేను గురించి రవ్వంత ముళ్ళంత చింతాకంత కూడా విచారణ ఏమి లేదు. సాధన చేస్తాం, సాధన చేసిన వాళ్ళు ఏమంటారు, మేము గొప్పగా సాధన చేస్తున్నామండి, చాలా బాగా సాధన చేస్తున్నామండి, ఏకాదశిలో జలం కూడా పుచ్చుకోవడం లేదండి, నిర్జల ఉపవాసాలు చేస్తున్నామండి. మళ్ళీ ఎవరికో అది మళ్ళీ నేను బాగా చేస్తున్నాను సాధని మళ్ళీ దేహాభిమానం పెంచుకుంటున్నాం. ఎక్కడ తిరిగి వచ్చినా సాధన పేరు మీద ఎక్కడ తిరిగి వచ్చి మళ్ళీ నేను దగ్గరికి వస్తున్నాం. అంటే సాధన పేరు చెప్పి వాడికి ఉన్న దేశాభిమానం తగ్గించుకోవటం, దేశాభిమానం పెంచుకుంటున్నాడు. క్రియలు జరిగి అందుచేత మనం అందరూ ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే నేనేది నీకు తరం పస్తాను. ఇది గాఢ నిద్రలో మటుకి గాఢ నిద్రలో ఈ నేనే తలంపు ఏం చేస్తుందంటే దాని పుట్టింటికి వెళ్ళిపోతుంది. రోజు మీకు ఏమండి, మీకు రోజు నిద్ర పట్టలేదు అనుకోండి, ఏమండి నిద్ర పట్టకపోతే మీకు నష్టం ఏంటి, పది అంతస్తులు మేడ ఉంది, ఇంటి నిండా నౌకర్లు ఉన్నారు, కాఫీ తాగటానికి పాలు ఉన్నాయి, తింటానికి తిండి ఉంది, నిద్ర పట్టకపోతే మీకెందుకు న్యాయం అంటూ ఏమున్నా ఏం సుఖం లేదు, నిద్ర కావాలంటే నాకేంటారు ఇప్పుడు. మీ హస్బెండ్ పక్కన నిద్రో నిద్ర అంటారు, ఒక్కరోజు నిద్ర పట్టకపోతే ఎం చేతంటే నిద్రలోకి మీకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న శాంతి మీ హస్బెండ్ కానీ మీ ప్రాపర్టీ కానీ మీ సంపదలు కానీ మీ చదువులు కానీ మీ ధనాలు కానీ ఐశ్వర్యాలు కానీ ఇవ్వలేదు, మీకు శాస్త్రంతో సంబంధంగా లేకుండా చేరిపోతాడు. నిద్ర పట్టేటప్పుడు మీకు ఆస్తి ఉంది కదా, ఆస్తి ఉంది మీకు నిద్ర పట్టేటప్పుడు నష్టమేంటి, సరిగ్గా మీ హస్బెండ్కి నిద్ర వచ్చే టైంలో మీరు ఏదైనా పురాణం ఇచ్చారనుకోండి, పొద్దున్న ఏడిద్ది కానీ ఇప్పుడు ఊరుక అంటారు. అంటే మీరంటే ఇష్టం లెక్క, మీరంటే వాళ్ళకి నిద్ర అంటే ఇష్టం, ఆ ఏడిసి ఏడు పొద్దున్న ఏడిది కానీ ఇప్పుడు ఆడ వద్దని చెప్తాడు. మీచేత మీరంటే మీ హస్బెండ్కి ఇష్టం లేదు, అక్కడ నిద్ర ముఖ్యం, ఆ నిద్రకులకి వెళ్తారు కానీ అంటే బంధువులు స్నేహితులు సెక్స్ ప్రాపర్టీ పవర్ ఏది ఇవ్వలేని సుఖం వాడు నిద్రలో పోతున్నాడు. మనకే నిద్ర వచ్చి మీద పడిపోతాం అనుకోండి, ఎవరైనా ఉండవే రేపు పొద్దున్న చూసుకున్నా రేపు పొద్దున్న చూసుకున్నా అని అంటాం. ఏం చేసా అక్కడికి వెళ్తే అంటే అప్పుడు నేను ఏం చేస్తాను మీరు, అది ఎక్కడి నుంచి అయితే ఉదయించిందో, అది సరిగ్గా నేను తలంపు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ నిబ్బట్టి అక్కడికి వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళితే ఏం తర్వాత మీకు దేహంతో సంబంధం ఉండదు, మీ దేవతలతో సంబంధం ఉండదు, మీ కోరికలతో సంబంధం ఉండదు, తర్వాత మీకు మనస్సుతో సంబంధం ఉండదు, తర్వాత అక్కడ ఏ దేనితో సంబంధం ఉండదు. కానీ మీరు ఉన్నారు అయ్యాం, నిద్రలో మీరందరూ ఉన్నారు. ఏది ఇది ఎక్కడికి వెళ్ళి అణిగిపోయిందో, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ప్రాపర్టీ లెస్, నేమ్ లెస్, ఫారం లెస్, ఎవ్రీథింగ్ ఇస్ లెస్. అక్కడ ఏమీ లేదు నీకు, కానీ అయ్యాం మీరు ఉన్నారు. నిద్రలో నేను లేను ఎవరైనా చెప్పండి, ఇక్కడ నేను ఉన్నాను, నేను ఉన్నానని తెలుస్తాను. కానీ మీరు ఉన్నారు కానీ అక్కడ దుఃఖం లేకుండానే ఉన్నారు. మీరు ఉన్నారు అయ్యా, మీరు ఉన్నారు కానీ మీరు ఉన్నారు కానీ ఆ నిద్రలో మీరు ఉన్నామన్న సంగతి మీకు చాలా ఇష్టం లేదు. ఇది సబ్జెక్ట్ నిద్రలో మీరు అందరూ ఉన్నారు. ఎలా ఉన్నారు పైగా? దుఃఖము లేకుండా ఉన్నారు. ఎలా నిద్రకి ఎలా ఉన్నారు? దుఃఖము లేకుండా ఉన్నారు. అందులో సందేహం లేదు, దుఃఖము ఏమి లేకుండా, ఏమీ లేదు, దుఃఖం లేకుండా ఉన్నారు. ఏమీ లేదు, దుఃఖం లేకుండా ఉన్నారు. కానీ మీరు ఉన్నారని మీకు తెలుస్తాను. మీరు ఉన్నారు, మీరు ఉంటారు, మీరు ఉన్నారు, మీరు ఉన్నారు, అందులో సందేహం లేదు. మీరు ఉన్నారు అనే సంగతి అక్కడ ఏదో ఉంది అని, ఏదో ఉంది కానీ ఏముందో మీకు తెలియటం లేదు. అక్కడ నేను ఉన్నాను, ఏదైతే నా లోపల ఉందో నేను ఉన్నానని తెలిసి నిద్రపోయి మీకు దుఃఖం లేకుండా ఉన్నాడు. కానీ ఆనందంలో కానీ శాంతిలో కానీ, ఆనందంలో కానీ శాంతిలో కానీ ఇది లాక్తుండేది. మీరు నెగిటివ్గా ఉన్నారు, దుఃఖం లేదు. ఆ దుఃఖం లేని స్థితిలో మీరు వరించి వరించి వెళ్ళిపోతున్నారు. దుఃఖము లేకుండా ఉండి ఆనందములో శాంతిలో ఈది లేదు అంటే ఇంకెంత వైభవంగా ఉంటుందో చూడండి, ఇంకెంత వైభవంగా ఉంటుందో చూడండి. మీరుది అంటే అక్కడ దుఃఖం లేకుండా ఉన్నాం, అక్కడ నేను ఉన్నాను, మీరు ఉన్నారు. అక్కడ అది ఏదిగా నిద్రలో ఏదిగా ఉందో దాని తాలూకు మనం ఉన్నాం. కానీ ఎప్పుడు మనం విడుదల పొందుతాం? అశాంతిలోంచి, అసత్యములోంచి, భ్రాంతిలోంచి, మాయలోంచి, నెగిటివ్ థింకింగ్లోంచి ఎప్పుడు విడుదల పొందుతామంటే మనం ఉంటే సరిపోదు. నిద్రలో కూడా ఉన్నాం, మనం ఉంటే సరిపోదు. అది ఉన్నాం రైతే, ఆ ఉన్నదేదో నేనే. ఆ అనుభవం వచ్చే వరకు నిన్ను అశాంతి విడిచిపెట్టదు, పునర్జన్మను విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు. ఆ అనుభవం ఎప్పుడు తెచ్చుకోవాలి? జాగ్రత్త అవస్థలో తెచ్చుకోవాలి. ఇది సబ్జెక్ట్. అక్కడ ఉన్నావు కానీ అనుభవం ఎప్పుడు ఎక్కడ తెచ్చుకోవాలి? నువ్వు జాగ్రత్త అవస్థలో సాధన చేసి తెచ్చుకోవాలి. అక్కడ ఏం చేస్తాడు? మళ్ళీ మెలకు వస్తుంది మనకి. నిద్రలోంచి ఏమొస్తాం మనకి? మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు ఈ గొడవలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? దేవుడు నీ మూత జాగ్రత్త పెట్టి ఉంచుతున్నాడు లోపల. మనం చూడండి, ఎవరైనా బంధువులకు వెళ్తామండి, ఏమంటే నా బ్యాగ్ జాగ్రత్త పెట్టండి, మళ్ళీ వచ్చిన పట్టిపోతాను అంటాను. చూడండి, బంధువులు ఇంటికి వెళితే నేను హాస్పిటల్ పని మీద వచ్చామండి, మా బ్యాగ్ జాగ్రత్త పాపం వాళ్ళు జాగ్రత్త పెడతారండి, అది జాగ్రత్త పెట్టేసి మళ్ళీ మన మూట మనకు అప్పచెప్పేస్తారు. అలాగే ఆ గార్డెన్ ఇద్దరు ఏమవుతుందంటే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మీరేం చేస్తారు? మీ ఇష్టాలు, మీ అయిష్టాలు, పునర్జన్మలు, పూర్వజన్మలు, ఈ పెంటంతా కూడా మూట కట్టి అని పెట్టేస్తే దేవుడు జాగ్రత్త పెట్టి మళ్ళీ నేను తలంపు రైలు అని చెప్పేసి శిరస్సులోకి వస్తుందో, అంటే జాగ్రత్త వస్తే గార్డెన్ ఇద్దరు జాగ్రత్తలోకి వస్తుందో, నాయన నీ మూటను పట్టుకెళ్ళని ఇచ్చేస్తారు. మళ్ళీ ఆ మూట వేసుకుని మార్కెట్లో తిరుగుతుంటారు. మళ్ళా మూట నెచ్చి మీద పెట్టుకుని మళ్ళీ మళ్ళీ నెచ్చి మీద పెట్టుకున్న మూట మళ్ళీ తిరుగుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఏముంది, నేననే తలంపు వచ్చిన తర్వాత మిగతా తలంపులన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మిగతా నేననే తలంపు నుంచి నేననే తలంపు వేరు, మిగతా తలంపులు వేరు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే నేననే తలంపు వచ్చాక మిగతా తలంపులు వస్తున్నాయి, నేననే తలంపు రాకుండా నీకు ఇతర తలంపులు రావటం లేదు, ఇతర తలంపులు రావటం లేదు. అయితే మిగతా తలంపుల్లోంచి నేననే తలంపు, ఇది తలంపే మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు. అంటే మొత్తము తలంపులన్నీ కలిసి మనస్థను చెప్పడం కంటే ఈ మూల తలంపు ఉంటే అంతా ఉంది కాబట్టి ఆ మూల తలంపే మనస్సు అన్నారు. సరసాగు వేదాంతం ఏం చెప్తారంటే కోరికల యొక్క సమూహం, వాసన యొక్క సమూహం ఏమని చెప్తారు, మనస్థని చెప్తారు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే ఈ అన్ని తలంపుల అడుగున ఒక తలంపు ఉంది, అన్ని తలంపులు ఉన్నాయి మీకు, అడుగున ఒక తలంపు ఉంది. ఆ అడుగున అడుగున తలంపు ఏముంటుంది, తలంపు దేహము నేనని తలంపు ఉంది. దేహము నేనని తలంపు వచ్చిన తర్వాత మిగతా తలంపులు వస్తున్నాయి. దేహము నేనని తలంపులు అంటే మిగతా తలంపులు లేవు. ఆ దేహము నేనని మొదటి తలంపే మనస్సు. ఆ దేహము నేననే తలంపు నీకు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ మూల మూల తలంపు దాన్ని మూల తలంపు అంటారు, ప్రథమ తలంపు అంటారు, ప్రధాన తలంపు అంటారు. కొంతమంది ఆ మూల తలంపులు సాయితాను గాడు అంటారు, వాడు సాయితాను, మన అరిష్టాల కమిటీకి వాడే కారణం, మన అశాంతికంతా వాడే కారణం, మన బేద బుద్ధికి వాడే కారణం, మన పాడు లోకాలను తీసుకెళ్ళిన వాడే కారణం, ఇంట్లో మనుషులు మన అశాంతికి ఇంట్లో వాళ్ళ కారణం ఏమనుకుంటాం, మీకు అర్థమవుతుందే, లేదా సమాజం కారణం ఏమనుకుంటాం, లేకపోతే ఇంట్లో సభ్యుల కారణం ఏమనుకుంటాం, లేకపోతే కుటుంబ సభ్యుల కారణం ఏమనుకుంటాం, లేకపోతే మన హస్బెండ్ కారణం ఏమనుకుంటాం, లేదా ఎవరిలో కారణం కనుక అనిపిస్తున్నారు కన్నా అసలు కారణం మూల ఫలంతో. నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు, నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు. మరి పరమాత్మ ఉంటే వీడు మనకి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం, వాళ్ళ కారణమా, వీళ్ళ కారణమా, కుటుంబ పరిస్థితుల కారణమా, మనకి లేకపోతే డబ్బు లేదా, లేకపోతే ఇబ్బంది పడ భోజనానికి ఇబ్బంది పడుతున్నావా, ఎవరి కారణం, ఎంచేపు బయట చూపు, బయట చూపు కానీ లోపల ఎన్ని కోటి జన్మలు ఇస్తే బయట చూపు, బయట చూపు తప్పు మనం చేయటం, ఎవరి మీద గేమ్ చేయటం తప్పు మనం చేయటం, రోజు ఇదే పని తప్పు మనం చేయటం. కానీ లోపల ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి, లోపల ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవటానికి ఎవరు అడ్డు రావటం లేదు. నా మూల తలంపే నాకు అడ్డొస్తుంది, నా ఇంద్రియాలే నాకు అడ్డొస్తున్నాయి, నా రాంగ్ థింకింగ్ నాకు అడ్డొస్తుంది, నా రాంగ్ వాండరింగ్ నాకు వచ్చేస్తుంది. ఎవరు ఇతరులు అడ్డు రావటం లేదు, పరిసరాలు అడ్డు రావటం లేదు, సంఘం అడ్డు రావటం లేదు, కుటుంబ సభ్యులు అడ్డు రావటం లేదు, పరిస్థితులు అడ్డు రావటం లేదు, ఎవరు అడ్డు రావటం లేదు. ఈ మూల తలంపే నా హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుని, నా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని ఏది తెలుసుకున్నాక దానికి మించిన సుఖం లేదు, ఏది తెలుసుకున్నాక దాంతో సమానమైన సుఖం లేదు. అటు సుఖం అను అటు సుఖాన్ని అనుభవపూర్వకం చేసుకోవడానికి అటు ముగింపు లేని శాంతిని, ముగింపు లేని సుఖాన్ని, ముగింపు లేని ఆనందాన్ని దీని అనుభవం చేసుకోవడానికి నేనే నాకు అడ్డస్తున్నాడు. వాడికి జత ఇంద్రియాలు ఒకడు దొరికారు, వీడి జత ఆడ ఇంద్రియాలకి ఆడికి జత, ఈ మూల తలంపుకి ఇంద్రియాలు ఎప్పుడు జతగా ఉంటారు. వారు మనం 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 తెలుసుకోవడానికి మన ఇంద్రియాలే మనకు అడ్డొస్తున్నాయి, మన సంస్కారాలే మనకు అడ్డొస్తున్నాయి. ఈ నేను నేను ఏదైతే నాలో నేనని నేననే తలంపు విజృంభిస్తుందో ఆ నేననే తలంపే నాకు అడ్డొస్తానని ఆ చిన్న విషయం కూడా ఈనాటి వరకు మనం గ్రహించలేదు, పోగొట్టుకోవటం వదిలేదు. ఎంతసేపు వాళ్ళ మీద గెంటేద్దాం, వీళ్ళ మీద గెంటేద్దాం, ఈ అపచారం వాళ్ళు ఎదురు చేశారు, వాళ్ళ వల్ల నేను పాడైపోయాను, వీళ్ళ వల్ల పాడైపోయానని ఇలా అనుకోవటం. కానీ నా మనస్సు వల్ల నేను పాడైపోతున్నాను, నా బుద్ధి వల్ల నేను పాడైపోతున్నాను, నా ఇంద్రియాల వల్ల నేను పాడైపోతున్నాను, జ్ఞానం కూడా ఆ వివేకం ఇంతవరకు మనకు కలగలేదు. అలా వివేకమే ఇంతవరకు మనకు రాలేదు. మనకు మనమే శత్రువులు, ఇతరులు కాదనేటువంటి వివేకం కూడా మనకి ఆ డిస్క్రిమినేషన్ ఇక్కడ రాలేదు. దేహం మృత్యువు పొందుతుంది, దేహం మృత్యువు పొందుతుంది, దేహం మరణం పొందుతుంది, దేహం ఏం చేస్తుంది, మరణం పొందుతుంది. ఈ పురుషుడు పూర్వములో ఉన్నాడు, ఈ పురుషుడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఈ పూర్వములో ఉన్నాడు. ఏ పురము? దేహం అనే పురములో ఉన్నాడు. దేహం అనే పురములో ఉన్నవాడి పురుషుడు, వాడే నారాయణుడు, వాడే ఈశ్వరుడు లోపల ఉన్నాడు. ఈ పురములోనే ఉన్నాడు. నువ్వు ఎక్కడో ఉన్నాడనుకుంటున్నావు, ఈ పురములోనే ఉన్నాడు. ఈ పురములో ఉన్నవాడే పురుషుడు అని చెప్పి ఇక్కడే ఉన్నాడు అని నువ్వు లోచూపుతో నువ్వు అన్వేషణ మానేస్తున్నావు. ఈ పురము చనిపోయినా కాని బూడిదైనా కప్పెడితే మట్టి అవుతుంది, కాలుస్తే బూడిద అవుతుంది. ఈ పురము ఎప్పుడప్పుడు మారిపోతుంది, పురములో మారిపోతుంది. ఈ పురములో ఈ పురము ఈ దేహం అనే పురము చనిపోతుంది, కానీ ఈ దేహములో ఉన్న పురుషుడు చనిపోడు. అంటే ఈ మృత్యువు వాడు అమృతుడు, ఇది మృత్యువు. దేహానికి మృత్యువు గురవుతుంది, దేహానికి దేహం మృత్యువు గురవుతుంది. వాడు అమృతుడు, పురములో ఉన్న పురుషుడు అమృతుడు. అంటే ఈ మరే దేహానికి మరణం రాకముందే ఈ లోపల ఉన్నాడు కదా ఒకడు, ఎవడు పురుషుడు ఉన్నాడు కదా, ఆ పురుషుడు కనుక నీకు అనుభవంలోకి వస్తే దేహానికి మృత్యువు రాకముంది, మృత్యువు లేని నీలో అంతర్యామికున్న పురుషుడు కనుక నీకు అనుభవంలోకి వస్తే వాడు ఎప్పుడో ముక్తి పొందడం కాదు, జీవన ముక్తులు అవుతాడు. ఇప్పుడే ఇక్కడే వాడు మోక్షం పొందుతాడు. ఈ సబ్జెక్ట్ అంటే మూల తలంపు మూలంలోకి వెళితే, మూల తలంపు మూలంలో ఆ మూల తలంపు మూలలోకి వెళ్ళి మీరు మూల తలంపు మూలాన్ని ముట్టుకుంటే మీకు ఆ అమృతత్వం తాకుతుంది మిమ్మల్ని. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి మనం ఆ మూల తలంపులు మూలం ఏమి అమృతం అండి. మరణం అంటే ఎలా ఉంటుంది, తరే ఉంది. అంత లోతుల్లోకి నువ్వు వెళ్ళి అంత లోతుల్లోకి వెళ్ళటానికి సహనం ఉండాలి. టు నో ద ట్రూత్ యు హ్యావ్ డీప్ ఇన్ అవర్ జర్నీ. కొంతమంది అంటున్నారు మా ఆయన గడ్డం తగులుతుంటే నాకు చిరాకు వస్తుందని. కొంచెం చిరాకు వస్తే వచ్చి రానే ఉండి అప్పుడే డైవర్స్కి వెళ్ళిపోకండి. అంటే మనలో సహనం లేదు, మనలో టాలరెన్స్ లేదు. ఏమీ టాలరెన్స్ లేదు అంటే భగవంతుడు ఈ నేనే తలంపు తెలుసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చాడు. మన ముఖం సరిగ్గా ఉందా, మన ముఖం సరిగ్గా లేదా ఆయన చూసుకోవడానికి అర్థంలో చూసుకుంటాం. మన ముఖం సరిగ్గా ఉందనేదో మన అర్థంలో చూసుకుంటాం. అర్థంలో చూసుకుని మన ముఖాన్ని అక్కడ చూసుకుని ఆ ప్రతిబింబాన్ని చూసుకుని ఏదైనా తేడా ఉందా, ప్రతిబింబాన్ని చూసుకుని ముఖాన్ని దాన్ని బట్టి ముఖంలో ఏదైనా వికారాలు ఉంటే సరి చేసుకుంటాం. బ్యూటీ పార్లర్కి వెళ్తాం. ముఖం ఏదైనా వికారం ఉంటే అర్థం చూసుకుని ఆ ముఖంలో ఏదైనా వికారాలు కనిపిస్తుంటే, పొరపాట్లు కనిపిస్తుంటే, ఏదైనా కొంచెం అగ్లీగా కనిపిస్తుంటే మనం ఏం చేస్తాం, ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళు లేకపోతే స్కిన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు సరి చేసుకుంటాం. అలాగే శాస్త్రం అనేది కూడా పరమేశ్వరు శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది, రాగద్వేషాలు ఉన్న వాడి దగ్గర నుంచి రాలేదు, రాగద్వేష పరమాత్మ నుంచి వచ్చింది. శాస్త్రంలోని పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మ యొక్క మరొక రూపమే శాస్త్రము. అది దేవుడు చెప్పిన మాట దేవుడై ఉన్నది, దేవుడు చెప్పిన వాక్యము దేవుడై ఉన్నది. మన హృదయంలో ఉన్నది ఒకటి, మనం చెప్పి మాట ఒకటి, ఇలా ఉన్నది దేవుడు చెప్పేది. ఏం చదివితే ఏ కపటకి ఇంతవరకు సృష్టిలో ఆత్మజ్ఞానం కలగలేదు, ఏ స్వార్థపరుడికి, ఏ కపటికి, ఎంతవరకు వాడు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, వాడికి ఆత్మజ్ఞానానికి యోగ్యుడు కాదు, ఆత్మజ్ఞానానికి హారకుడు కాదు. భగవంతుడు మీరు బాహ్య పరిస్థితులు ఏమి చూడడం, మీ అక్షరంలో ఏమి చూడడం, మీ లోపల ముగ్ధర లేదా, మీకు లోపల మీ చిరుటు ఉందా లేదా, మీరు రాగద్వేష రహిత స్థితిని పొందారా లేదా, మీరు అనేకంగా ఉంటున్నారా ఏకంగా ఉంటున్నారా, ఆ లోపల స్థితి అంతర్యామిగా ఉన్నటువంటి ఆ లోపల సర్వసాక్షి, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి. మీకు ఎటువంటి మాటే కాదు, ఏ తలంపు వచ్చినా అక్కడ రికార్డు చేస్తూ ఉంటాడు. ఏ తలంపు వచ్చినా లోపల రికార్డు చేస్తూ ఉంటాడు. అది సర్వశక్తివంతుడే కాదు, సర్వజ్ఞుడే కాదు, సర్వసాక్షి. యుగంలో వచ్చి అన్నీ చూస్తూ ఉంటాడు. మీరు ఆ లోపల వస్తువు ఎంత పవిత్రమైందో, మన మనస్సు అంత పవిత్రమైంది అయితే మన అసలు సాధన దేనికి, దేనికోసం, వాట్ ఫర్, దేనికోసం సాధన చేస్తున్నాం, రెండాట్ల కోసం సాధన చేస్తున్నాం. ఒకటి మనస్సుకు పవిత్రత పట్టించడానికి, మనస్సుకు ఏకాగ్రత కలగటానికి. మనసు ఎప్పుడైతే పవిత్రత కలిగిందో మనసుకి, మనసుకి ఎప్పుడైతే ఏకాగ్రత కలిగిందో దానికి లోచూపు కలుగుతుంది, దానికి అంతర్దృష్టి కలుగుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత కలిగిందో, దాని మనస్సు ఎప్పుడైతే పవిత్రమైందో అది అడుగుతుంది, అడిగిన మనస్సు ఆత్మజ్ఞానాన్ని వెతుకుతుంది, వెతికితే అది దొరుకుతుంది. ఆత్మ అసలు మన సత్యాన్వేషకులు అయితే కదా, అడిగిన మనస్సును వాడే ఆత్మను అన్వేషించగలడు. ఎవడ మనస్సు అయితే భాషంగా విజృంభిస్తుందో వాడు సత్యాన్వేషకుడు కాలేడు. సత్యము తెలియకుండా సత్యాన్వేషకుడు కాని వాడికి సత్యము తెలియబడదు. సత్యము తెలియబడకపోతే నీకు స్వాతంత్ర్యం లేదు, స్వేచ్ఛ లేదు, సుఖము లేదు, ఆనందము లేదు. నీకు సత్యం తెలియబడింది అనుకో, ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్. అంటే ఈ జన్మలోంచి విడుదల పొందుతాం, రాబోయే జన్మలోంచి కూడా విడుదల పొందుతాం. ఈ జన్మలోంచి ఒక్క జన్మలో కాదు, రాబోయే జన్మలోంచి విడుదల పొందుతాం. ఇప్పుడున్న వాసనలోంచి విడుదలపడతాం, మన దేహ ప్రారంభాన్ని బట్టి భవిష్యత్తులో ఏదైనా వాసనలు రావాల్సి ఉంటే వాటిలోంచి కూడా విడుదల పొందుతాం. తెలిసిన గొడవల్లోంచి విడుదల పొందుతాం, మాయ గొడవల్లోంచి, తెలియని గొడవల్లో కూడా మనం విడుదల పొందుతాం. అప్పుడు నిజమైన స్వేచ్ఛ మనకు కలుగుతుంది. ఈ నేరుని తలంపు యొక్క మూలంలోకి వెళ్ళు వెళ్ళు వెళ్ళు, అది అంత దూరం తీసుకెళ్తా అంటే అది ఎళ్ళు. మనస్సుకి ఏకాగ్రత అవసరం, మనస్సుకి పవిత్రత అవసరం. ఇంద్రియాలను నిగ్రహించి, మనస్సును నిగ్రహించి, ప్రాణాన్ని నిరోధించి వెళ్ళు లోపలకు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి, ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ముట్టుకో, అక్కడ స్పర్శ చెయ్యి, అక్కడ టచ్ చెయ్యి. అక్కడ టచ్ చేస్తే అప్పుడు నీకు అమృతం దొరుకుతుంది. అది ఏం దొరుకుతుంది, నీకు శూన్యం కాదు, అమృతం దొరుకుతుంది. అప్పుడు కూడా ఒక నేను స్ఫురిస్తుంది. ఏది ఈ మూల తలంపు మూలలో చెల్లిన తర్వాత నువ్వు పోతాయేమని అనుకోకు, అక్కడ కూడా ఒక నేను స్ఫురిస్తుంది. అక్కడ కూడా నీకు నేను స్ఫురిస్తుంది. కానీ అది నేనని స్ఫురణ, ఇది నేననే తలంపు. ఈ రెండింటికి తేడా చూడండి. ఇప్పుడు మనం చెప్పేది నేననే తలంపు, అది నేననే స్ఫురణ. అంటే అది ఏదిగా తానుగా ఉంటుంది, తానుగా ఉంటుంది. దానికి దేహంతో, మనస్సుతో, లోకంతో, దేనితోటి సాక్ష్యం ఉండదు. అది ఉంటుంది కానీ దాని దేనితో దానికి ఐడెంటిఫికేషన్ ఉండదు. దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం సుఖము, దాని స్వరూపం శాంతి. శాంతి లేని వాడు ఎవడు సుఖపడతాడు? శాంతి లేని వాడు ఎవడని లోకంలో సుఖపడ్డాడా? ఇప్పుడు మాకు శాంతి లేదండి, సుఖం లేదండి. పోయి రేపు లేకపోతే నష్టం ఏంటి? మీకు సుఖం లేదనుకోండి, శాంతి లేదనుకోండి, మీరు సుఖంగా ఉండ, మీకు నష్టం ఏంటి? మీకు శాంతి లేదు, సుఖం లేదు, ఎందుకు ఎందుకు మీరు అలా ఉండిపోవచ్చు కదా. మీరు అలా ఉండలేరు. ఏం చేద్దంటే మీ స్వరూపంలో ఏదైతే ఉందో అది మీకు దొరికే వరకు ప్రయాణం చేస్తూనే ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు శాంతి లేకపోతే మాకు శాంతి లేకపోతే నష్టం ఉందండి, సుఖం లేకపోతే నష్టం ఏంటి, ఆనందం లేకపోతే నష్టం ఏంటి మీరు అనుకోరు. మీ స్వరూపంలో ఏముందో మీకు తెలుసున్నా మీకు తెలియకపోయినా మీ స్వరూపంలో ఏది ఉందో అక్కడికి వెళ్ళి మీరు మునిగే వరకు, దాన్ని టచ్ చేసే వరకు, అమృతాలు మీకు కలిగే వరకు, దాని స్వరూపం సుఖము, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం ఉండటమే, దాని స్వరూపం ఉండటమే. దాని తాలూకు మీకు అనుభవం వచ్చే వరకు మీకు తెలుసున్నా తెలియకపోయిన దానికోసం ప్రయాణం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు నిరంతరం స్మరించుకోండి, మీకు అవాడు ప్రీతిని సంపాదించుకోండి, వాడు అనుగ్రహాన్ని సంపాదించుకోండి, ఈశ్వరుడు అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ సృష్టి కూడా ఎవరిది అనుకుంటున్నారేమో, ఈ సృష్టి అంతా ఆయనే వ్యాపించున్నాడు, ఈ సృష్టి అంతా ఆయనకే ఆయనే వ్యాపించున్నాడు. మీరు ఆయన్నే చూస్తూ మీరు లోకానికి ఏదైనా ఉపాధి పడండి, మీకు అర్థమవుతుంది, మీరు లోపానికి ఆగిపోండి, మీకు తెలివితేటలు ఉన్నాయనుకోండి, లోకానికి కొంత పంచిపెట్టండి, మీకు ధనం ఉందనుకోండి, లోకానికి కొంత పంచిపెట్టండి, మీకు జ్ఞానం ఉందనుకోండి, లోకానికి పంచిపెట్టండి. ఇలా చేస్తుంటే ఆయన ఏం చేస్తాడంటే మీకు తెలియకుండానే ఆయన స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తాడు. మీరు మేము పంచిపెట్టమండి, ఎవరికి పంచిపెట్టమండి, మా జ్ఞానాన్ని పంచిపెట్టం, మా శాంతిని పంచిపెట్టం, మా కాంతిని పంచిపెట్టం, మా డబ్బుని పంచిపెట్టం, ఎవరికి పంచిపెట్టమంటే పంచిపెట్టకుండా అలాగుండు, భగవంతుడిని మొఖం అంతా మసి రాస్తాడు, ఆ మసి మొఖాలతో చేస్తారు. మేము పంచిపెట్టం, మాకు శాంతి ఉంటే మేమే దాచుకుంటాం కానీ ఎవరికి ఇవ్వం, ఒక జ్ఞానం ఉంటే మేమే దాచుకుంటాం కానీ ఎవరికి చెప్పం, మాకు ఏదైనా మంచి తెలిస్తే ఎవరికి చెప్పం, మంచి అంతా మేమే దాచేసుకుంటాం. ఇక మాకు డబ్బు ఉంది ఇతరులకు ఎంచుకు పంచిపెట్టాలి, మేమే దాచేసుకుంటాం అంటే దాచేసుకోండి. మీ శరీరానికి చావు వచ్చేటప్పటికి మీరు మసి ముఖాలకని చచ్చాక ఇంకా మసి ముఖాలు జన్మలు సిద్ధమవుతాయి మీకు. మీరు దాచేసుకోండి, దాచుకోవాలని దాచేసుకోమంటాడు. కానీ పరమేశ్వరుడు, ఈ పరమేశ్వరుడు ఇదంతా పరమేశ్వర పరమాత్మ స్వరూపమైన భావనతో, రాగద్వేషాలతో కాదు, ఇదంతా పరమాత్మ స్వరూపమైన భావనతో మీరు ఎవరికి ఏ రంగంలో ఎలాగ ఉపయోగపడ్డా దేవునికి బొట్టి పెట్టిన వాళ్ళ ముట్టారు. మీరు రోజు బొట్టు పెట్టుకుంటున్నారు కదా, ఇదంతా పరమాత్మ అనే భావనతో కనుక మీరు ఇదంతా పరమాత్మ నేను మర్చిపోయింది, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇవి కూడా వదిలేయండి. ఇప్పుడు ఈ మంచి దేహానికి రంగులు ఉన్నాయి, మనసుకి మంచి చెడ్డలు ఉన్నాయి, ఈ రెండు గడపలు దాటేయండి, ఇదంతా వదిలేయండి. ఇదంతా ఇప్పుడు వర్షం మంచివాళ్ళు ఇంట్లోనే కురుస్తాం, చెడ్డవాళ్ళు వర్షం చెడ్డవాళ్ళు ఇంటి మీద కూడా వర్షం కురుస్తుంది. ఏ చెడ్డవాళ్ళు ఇంటి మీద వర్షం కురవదని వర్షం అంటాం లేదు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వచ్చు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కూడా అవ్వచ్చు, అది నిజం కాదు. స్నేహాలు మారుతంటే ఇప్పుడు మనం ఏదైనా మంచి స్నేహాలు చేస్తాంటే చెడ్డ స్నేహాలు చేస్తాంటే మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయిపోతారు, మంచివాళ్ళతో చెడ్డవాళ్ళు స్నేహం చేస్తే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవుతారు, చెడ్డవాళ్ళు ఇలాగే అయితే అది నిజం కాదు. గుణం అనేది మనసుకు పరిమితమే. అంటే గుణాలు ఎందుకు మంచి గుణాలు సంపాదించుకున్నారంటే మంచి అంటే ఆ మంచి గుణాలే పరమార్థం కాదు, ఆ మంచి గుణాలే జ్ఞానం కాదు, మంచి గుణాలు జ్ఞాన సముపార్జనకి సహకరించాయి కాబట్టి మంచి గుణాలు సంపాదించుకున్నారు. అయితే మనకి ఏదైనా రోగం వస్తే దానికి మందు, ఆ రోగానికి సంబంధించిన మందు ఏ విధంగా అయితే విరుగుడో అదేవిధంగా మీకు ఏదైనా చెడ్డ స్నేహాలనే రోగం ఉంటే అవి వదిలించుకుని మంచి స్నేహాలు చేస్తే మంచి స్నేహాలు నీ చెడ్డ స్నేహాలు పోవటానికి మందులాగా ఉపయోగపడతాయి. అది విరుగుడు, మంచి స్నేహాలు దేనికి, నీకున్న రోగానికి విరుగుడు అది. అయితే ఆ శరీరాలు కూడా తీసేయండి, అలాపల మనసు కూడా తీసేయండి, శరీరంలో రంగులు ఉన్నాయి, మనసులో గుణాలు ఉన్నాయి, నువ్వు వాడు చూడొద్దు, నానాత్మం చూడొద్దు. ఈ నానాత్మైన మాయ, అనేకత్వమైన మాయ, ఉనికే ఒకటే నువ్వు రకాలుగా కనిపిస్తుంది. ఆ వాళ్ళు ఒకడవవు నిన్ను మాయమనరించి, ఒకడవవు నిన్ను మాయమనరించి వచ్చి వారు ఎవరు, ఇది మీ జాలము అరుణాచల, ఈ ముప్పాన్ని నువ్వాల అరుణాచల, ఈ మాయ మాది కదా నీదే, నీదే మాయమ్మ అరుణాచలేసి నీదే, అంచేత మాదైతే నీది కాబట్టే నువ్వు దారిమ్మంటే ఆ మాయ దారిస్తుంది, అది మాది కాదు. అంటే మేము దారిమ్మంటే దారి ఇవ్వదు, అంటే నీకు నువ్వేది నువ్వేది చేయమంటే అది చేస్తాం. మాకు సొంత సంకల్పం అంటే ఏమి లేదు, సొంత కోరికలు అంటే ఏమి లేవు. నీ కోరికే నా కోరిక, నీ ఇష్టమే నీ ఇష్టమే నా ఇష్టం, మాకేమీ లేదు అయ్యా. ఒకే కొంతమంది ఎలా ఉంటారంటే ఒకే మనస్సు నలుగు దేహాల్లో ఉంటారు, వాళ్ళకి దేహాలకు కానీ తేడా కానీ ఒక్క మనస్సే. అదేముంది మాకు సొంత సంకల్పం అంటూ ఏమీ లేదు. ఒకవేళ ఇది మంచిదని చెబుతావనుకో, అది మాకు అది చేయటం కష్టమైనా నువ్వు మంచిని చెప్పిన దాన్ని మేము హితం చేసుకుని నువ్వు చెప్పావు కాబట్టి ఆచరిస్తాం. ఒకవేళ మాకు అది హితం కాకపోయినా ఇలా చేస్తూ చేస్తుంటే మాయ నీది కాబట్టి నీకు అనుగ్రహానికి మేము పాత్రలు అయితే, నీ ప్రసన్నతకు మేము మా పాత్రలు అయితే, నీ దయకి నువ్వు పాస్తే అప్పుడు కాడా నీ మాయ మాకు దారి ఇచ్చేది. నీ ఇంటికాడు కుక్క మీరు చెప్పినట్లుంది కానీ మేము చెప్పినట్లుంది మమ్మల్ని తరిగేస్తుంది. దిజార్ ఆఫ్ ది డాగ్స్, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటారు. కుక్కలు ఉన్నవారు ఇంట్లో కాదు ఏమని చేస్తారంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటారు. ఆ కుక్కలు మేము చెప్పినట్టుగానో మా పీకులు పట్టుకుంటాయి, అది మీరు మీ కుక్కలు మీరు చెప్పినట్టు ఉంటాయి. అలాగే మాయ కూడా కుక్కలాంటిదే, అది మురుగుతూ ఉంటుంది. ఆ ఈశ్వరుడు మొరక్కరవాళ్ళు ఆయన మనవాళ్ళే, ఆయన పండిపోయారు, నన్ను స్మరిస్తున్నారు, నా మాట వింటున్నారు, వాళ్ళు ఎదురు తిరగటం లేదు, నా మాట వింటున్నారు, నేను చెప్పినట్టు ఆశ్రయిస్తున్నారు, వాళ్ళ ఇష్టాలన్నీ పక్కన పెట్టేశారు, వాళ్ళకి ఇష్టాలంటూ లేవు, నా ఇష్టమే వాళ్ళ ఇష్టం, నా సంకల్పమే ఆయన సంకల్పం, నేను నా జాగ్రత్త అవస్థలో స్వప్న అవస్థలో నా స్మరణ తప్పించి ఇంకో స్మరణ అంటే ఏమీ లేదని ఆయన మాయని పక్క గంటేసి అప్పుడు ఈ కోరికలు ఉన్నాయి జీవకోటికి, ఈ తలాంపులు ఉన్నాయి జీవకోటికి, ఆ కోరికలు ఎలా ఉంటాయో తెలియని ఈశ్వరుడికి, తలంపులు ఎలా ఉంటాయో తెలియని ఈయనకి, ఆ దేహగతమైన నేను ఎలా ఉంటుందో తెలియని ఈశ్వరుడు మనకి మళ్ళీ ఆయన అంతర్వాడు చేసి వదిలేస్తాడు. ఈశ్వరుడికి ఎంత శాంతి ఉందో, ఈశ్వరుడికి ఎంత వైభవం ఉందో, ఈశ్వరుడికి అంత ఆనందం ఉందో, ఎప్పుడైతే ఆయన స్వరూపాన్ని పొందామో అవన్నీ మనకు వచ్చేస్తాడు. ఈశ్వరుడి కోరికలు లేవు, ఇంచాలి కోరికలు లేవు. వాడు కోరదగిందంటే ఏమి లేదు, కోరుకోకూడదు కోరుకోకూడదు అని కాదు, అంతా ఆయనే ఉన్నాడు, అంతా ఆయన ఉన్నాడు, ఇంకేం కోరుకుంటే అంతా తానే, అంతా ఆయనే, ఇంకేం కోరుకుంటాడు. రెండుంటే కోరిక, ఉన్నది ఒకటి అయితే కోరిక ఏముంది, రెండుంటే కోరిక, ఉన్నది ఒకటి అనుకో ఇంకా కోరిక ఏముంది. ఆయన కోరికలు ఏమి లేని వాడు ఇస్తాడు. ఆయన కోరికలు ఉన్న మనల్ని ఆయన్ని ప్రేమించడం వల్ల, ఆయన్ని స్మరించడం వల్ల మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన్ని ప్రేమించడం వల్ల మనకి మనం ఎక్కడ కూర్చోబెడితే ఆయన స్వరూపం ఏ విధంగా ఇవ్వాలో, ఆయన ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఆయన నిర్ణయించుకుని ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అది కడసారి జన్మ, అప్పుడే మనం అమృతత్వాన్ని పొందుతాం. ఈశ్వరుడు ఉన్నాడు, దెర్ ఇస్ ఈశ్వర, దెర్ ఇస్ ఈశ్వర, ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. దీన్ని వాడికి స్వాధీనం చెయ్యి, రమణ మహర్షి గారి బోధ ఏంటంటే, వీడిని జరిజీశ్వర, ఈ నేనైన తలంపు నువ్వు ఇచ్చాయని చేసి తొలగించుకోలేకపోతున్నావు అనుకో, దాన్ని వాడికి స్వాధీనం చేసేయి. ఎవరికి? ఈశ్వరుడికి స్వాధీనం చేసేయి. కాదండి, ఈశ్వరుడు ఉన్నాడని మాకు సరిగిన నమ్మకోలేదు, మాకేమీ విశ్వాసం లేదంటావు అనుకో, నీ చెప్పలను పడి ఆ నేనైన తలంపు నుంచి బయటకు రా. ఇలాగైనా బయటకు రావాలి, భక్తి మార్గంలోనే బయటకు రావాలి, శరణాగతి మార్గంలోనే బయటకు రావాలి, లేదా నువ్వు విచారణ చేసి ఇలాగైనా బయటకు రావాలి. నువ్వు కర్మ మార్గంలో ప్రయాణం చేసిన, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన, భక్తి మార్గంలో ప్రయాణం చేసిన, యోగ మార్గంలో ప్రయాణం చేసిన, ఈ నేన తలంపులు తప్పించుకోలేవు. ఈ నేన తలంపుని నువ్వు తప్పించుకోలేవు. ఈ ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసి ఈ నేన తలంపుల నుంచి నీ విడుదల పొందకుండా నువ్వు అమృతత్వాన్ని ముట్టుకోలేవు, అమృతత్వాన్ని తాకలేవు. అది నీ హృదయంలో ఉండటం, కానీ నువ్వు తాకలేవు దాన్ని. అంత నోటికి అమృతత్వం ఎంత నోతులో ఉందిరా, అంత నోతులోకి వెళ్ళి దాన్ని తాకితేనే కానీ, దాన్ని ముట్టుకుంటేనే కానీ, దాని స్వరూపం నీకు ఇవ్వదు. అంటే లోకం అంతా మీకోసం మీరు ఎలా పని చేసుకుంటున్నారు, లోకం కోసం, ఇది కర్మయోగం. మీకో మీరు లోకం కోసం, ఇదంతా పరమాత్మ స్వరూపని, లోకం కోసం కనుక మీరు పని చేస్తుంటే, లోకం కోసం, ఆ లోకం కోసం కనుక అలా మీరు పని చేస్తుంటే ఈశ్వరు అనుగ్రహానికి, ఆ అనుగ్రహానికి పాత్రలు అవుతాయి. ఈశ్వరు అనుగ్రహానికి పాత్రులైతే మనకు అంతా వచ్చేసిన వ్యక్తి, ఆయన దైకనికి పాత్రులైతే మనకు అంతా వచ్చేసినట్టే మోక్షం చూసాక. నీకు అవసరమైన ఈశ్వర అనుగ్రహానికి ఎప్పుడైతే పాత్రులయ్యామో, నీకు అవసరమైన సామకూరుస్తాడు, నీకు అవసరమైన సామకూరుస్తాడు. నీకు ఏది మంచో నువ్వు అది అడగకపోయినా, నీకు ఏది మంచిదో దానితో నేను అలంకరిస్తాడు వాడు ఈశ్వరుడు. అంచేది నీకు ముందు యాంటికి పానికిరానిది నీ ఇంటికాడ ప్యాంటు ఉంటే అది పొలంలో వేసుకుంటే 4 బస్తాలు ఎక్కువ పండుతుంది. మీ ఇంటికాడ పంట ఉందనుకోండి, మీరు అది పొలంలో వేసుకుంటే 4 బస్తాలు ఎక్కువ పండుతుంది. యాంటికి పానికిరానిది అహంకారం. ఎందుకు పనికిరానిది? అహంకారం. ఎందుకు పనికిరానిది? ఇంకా అంతకంటే పేడ మెరుగు, పేడ మనం పొలం వేసినా కొంచెం పంట ఎక్కువ పండుతుంది. ఎందుకు పనికిరాని దాన్ని నిజానికి దానికి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి నువ్వు నేను నువ్వే పాత్రం చేసుకుంటున్నావు, నేను నువ్వే పాడు చేసుకుంటున్నావు. అది అహంకారం ఎందుకు పనికిరాని దాన్ని నీకు అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావంటే దాన్ని పక్కన తీసి అవతల పడేసి నిన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకు పనికిరాని దాన్ని సంతృప్తిపరచడం కోసం అహంకారం ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికిరాదని తెలిసే వరకు దాన్ని ఓడగొట్టుకో. ఇది రమణ బోధ. ఎంత వండర్ఫుల్గా ఉండొచ్చు అంటే, అదేదో బంగారం అనుకుంటున్నావు. బంగారమే, అది నీకు బంగారం కాదు. నీ కళ్ళకి బంగారంలా కనిపిస్తుంది అహంకారం. బంగారం కానీ ఇది మనకు నిజంగా బంగారం కింద కలిపి మన అహంకారం మీద ఎవడన్నా గాయం కొట్టాడా, దెబ్బ కొట్టాడా, ఇంకా చివర శ్వాసోకారం మీద పగపట్టేస్తాం మనం. మీ ఆయన మిమ్మల్ని ఏదైనా మీ అహంకారాన్ని ఎప్పుడైనా దెబ్బ కొట్టమని మీ ఆయన ఊరుకోరు, చూసేటప్పుడు కోపం వచ్చేస్తుంది. కానీ సంసారం మెయింటైన్ చేయడం కోసం, సమాజం ఏదో గౌరవంగా బతకడం కోసం అలా రాజీ పడి బతుకుతూ ఉంటారు. అది నిజంగా ప్రేమించుకోవడం కాదు, ఏమో వదిలేస్తే డైవర్స్ తీసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు రాజీ పడి బతకటం. కానీ భగవాన్ చెప్పేది అంటే నీకు బంగారం వలె కనిపిస్తున్నది. బంగారం ఎవడు విడిచిపెట్టుకుంటాడు? మీరు బంగారం ఎలా బయటపడైందంటే ఎవరన్నా పడేస్తారా? మీ దగ్గర ఉన్న బంగారం ఎవరన్నా బయటపడైందని అలా విసిరిందంటే ఎవరైనా విసిరేస్తారా? అది అలాగే నీకు బంగారం కంటే అది గొప్పగా కనిపిస్తుంది. నీకు అది బంగారం కింద, అది బంగారం లేక అది బంగారం కింద బంగారం కాకపోయినా నీకు అది బంగారం లేక కనిపిస్తుంది. నీకు ఏదైతే బంగారం కింద కనిపిస్తానో దాని అడుగు నేనే ఉన్నాను. అక్కడ ఆత్మ వచ్చి ఈ బంగారం అనుకుని దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, ఇది నేను ఎప్పుడైతే విడిచిపెట్టలేకపోతున్నా, అడుగులు ఉన్నవాడు దొరకటం లేదు. ఇది సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి. అది ఎంతకు పనికిరానిది, కానీ మీకు గొప్ప బంగారంలా కనిపిస్తుంది. అది ముట్టుకుంటే మెరిచిపోతాం కదా, గొప్ప బంగారం కింద కనిపిస్తుంది. ఈ బంగారం అడుగునే వాడు ఉన్నాడు, ఎవడ పరమాత్మ ఉన్నాడు అని చెప్పి బంగారాన్ని ఎలా వదులుకుంటామని అనుకుంటున్నారు. నువ్వు వదులుకోకపోతే నేను దొరకరని వాడేస్తున్నాడు. రెండట్లో ఏదోడు చేర్చుకోండి అంటున్నాడు, చాలు చేస్తున్నాడు. వాడిని వదిలిపెట్టకపోతే ఎవరు, ఈ బంగారాన్ని వదిలిపెట్టకపోతే నేను దొరకను. ఈ బంగారాన్ని మీరు విడిచిపెట్టరు, మీరు బంగారం ఎలా విడిచిపెడతారు? అది బంగారం, భగవాన్ చెప్పింది బంగారం కాదు, పేడ మెరుగు. దాని మీద ఆవు పేడ మెరుగు, ఏ పేడ అయినా మెరుగు. పేడ ఎందుకంటే కళ్ళాపు జరుపుకోవడానికి పోవడం ఏంచుకు పనికిరాని సృష్టిలో గడ్డి పడకలే, గడ్డి అయితే మనం ఏదైనా తాడు కట్టుకోవచ్చు. ఏంచుకు పనికిరానేది అహంకారమే. కానీ మా ఎక్కడ ఉందంటే అది బంగారపు ప్లేట్ ఇలా కనిపిస్తుంది. అది బంగారపు, బంగారపు దేశలాగో, బంగారపు ప్లేట్ పెద్ద ప్లేట్ లాగా కనిపిస్తుంది. అక్కడైనా అక్కడ మీరు దూరాన్ని ఉన్నారనుకుంటున్నాను, ఆ బంగారం కింద దాక్కున్నాను. నేను ఎన్ని జమలు ఎత్తున్నా బంగారం వదలు లేదు. నేను మీకు దొరికేది లేదు, దాన్ని వదిలేది లేదు. దాన్ని మీద బంగారాన్ని వదిలేది లేదు, నేను దొరికేది లేదు. ఈ రెండు జరగని పనులే. పోయి మీరు ధైర్యం చేసి ఆ బంగారం ఎలా పనిచేసి ధైర్యం లోపల అంటే దొరికేస్తాడు. మీరు అలా పడేయగలంత మనసు ఒప్పటం లేదు మనకు. అది శబ్దం అంటే దానికి అరగత పని తీసేలా పడేయటానికి అరగత లేదు, యోగ్యత రావటలేదు. అది ఏంతకు పానికి రానిది, కానీ మీకు బంగారంలా కనిపిస్తుంది, అది మెరిసిపోతుంది. దాని అడుగు నేను ఉన్నాను, అది మీకు అలా పెళ్ళగిస్తే దాన్ని దొరికేస్తాను నేను మీకు. అది మీరు పెళ్ళగించలేదు, నేను దొరికేది లేదు మీకు. అది లేదు, ఇది లేదు. అది మాయ. అది ఎంతది? అది మాయ. అసలు మరి మీరు కంగారు పడకుండా, మీరు ముసలు, కొంతమంది ముసలి వాళ్ళని ఈ వయసు వచ్చాక ఏం చేయగలమంటారు. కొంతమంది ముసలు తరకారు, కొంతమంది ముసలు తరకారు ఏమంటారంటే మాకు పెద్ద వయసు వచ్చేసిందండి, ఈ వయసు వచ్చాక మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా ఎంతో కొంత సాధన చేయండి, పరమేశ్వరుని స్మరించుకోండి, పరమేశ్వరుని అంటిపెట్టుకుని ఉండండి. అది మాటను స్మరించుకోండి, ఈశ్వరుడి మాటను స్మరించుకోండి. ఈశ్వరుని ఎలా అంటిపెట్టుకుని ఉండండి, ఈశ్వరుని పూజించండి, ఈశ్వరుని జపించండి, ఈశ్వరుని స్మరించండి, స్మరించి చరించండి, ఈశ్వరుడు చెప్పిన మాటలను గౌరవించండి. అలా ఏదో రూపంలో అలా అంటిపెట్టుకుని ఉంటే ఈ జన్మలో మీరు కొంచెం సాధన చేసినా మొత్తం మీ సాధన, మీరు చేసిన సాధనకు వడ్డీ కలిపి వచ్చే జన్మలో మొత్తం అంటే ఇచ్చేస్తాడు. కాబట్టి మీరు ఎంత వయసు వచ్చినా సాధన మానకండి. ఇంకో సంవత్సరంలో చచ్చిపోతాం కదండి, ఇప్పుడు ఏం సాధన మొదలు పెడతాం అలా అనుకోకండి. నేను ఇంకో సంవత్సరం ఎలాగ వెళ్ళిపోతా ఉండేది, ఇప్పుడు ఏమంటామండి, వయసు లేదు, రామ అనలేదు, కృష్ణ అనలేదు, ఈ వయసు వచ్చేది ఇంకా రాముడు కూడా కృష్ణుడు కూడా మాకెందుకు, అలా అనుకోకండి. ఇంకా చివరి రోజుల్లో మీరు ఈశ్వరుని స్మరించిన అదంటే అది జాగ్రత్త పెట్టి మీకు రాబోయే జన్మకి ఆ సాధనంతా మీకు వడ్డీ చోడు కూడా కలిపేసి మళ్ళీ మీ సాధన మీకు ఇచ్చి ఇది బ్యాక్గ్రౌండ్ కింద పెట్టి ఇది మీ మళ్ళీ రాబోయే జన్మలో మీ చేత బాగా సాధన చేస్తారు అంతే కాదు. అసలు మనకి చాయిస్ లేదు. మళ్ళీ రాబోయే జన్మలో ఏ కుటుంబంలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, అదంతా భగవంతుడు నిర్ణయిస్తాడు. మీకు సత్యాన్వేషకులైతే రాబోయే జన్మలో మీకు సత్యాన్వేషణ సజావుగా జరిగే అవకాశం ఉన్న కుటుంబంలో మీకు అటువంటి కుటుంబంలో శరీరం భగవంతుడు ఇస్తాడు. అందుకే మన పలాన కుటుంబంలో జన్మించాలనుకుంటే అని అప్పటి జరగదు, ఏదీ జరగదు మన వల్ల. అది చివరి వయసులో కూడా మీరు సాధన విడిచిపెట్టద్దు, లాస్ట్ డేను కూడా సాధన విడిచిపెట్టద్దు. అదే మన చివరి రోజు అనుకోండి, అదే మన లాస్ట్ డే అనుకోండి, చివరి రోజు అనుకోండి, మన ఈ దేహగతి నేను చరిత్ర అదే చివరిలో ఆ రోజును కూడా మీరు స్మరణ విడిచిపెట్టకూడదు. ఎంతకు పానికిరానిది, ఎంతకు అది ఏదో పానికొస్తుంది పానికొస్తుంది అంటే ఆ రోజు కారు దాని బలం పెంచేసుకుంటాం, అది ఉపయోగపడుతుంది మనకు ఉపయోగపడుతుంది అది ఇంకోలా దానికోసం ఎందుకు పనికిరానిది వలస ఎందుకు పనికిరాని దానికోసమే మనం బతుకుతున్నాం సంగతి కూడా తెలియకుండా బతుకుతున్నాం. ఇది మన జీవితం. ఎందుకు పనికిరాని కోసమే మనం బతుకుతున్నాం కోసం అది కూడా తెలియకుండా బతుకుతున్నాం. కనీసం ప్రతి మనిషి తన అహంకారం సంతృప్తిపరచుకోవడానికి బతుకుతాడు. జరిగేది ప్రాక్టికల్ గా జరిగేది అది వాడికి ఏం చేయబోతాడు. ఇక్కడ మేత ఉంటూ ఉండాలి. కానీ దేహగతమైన నేనికి మనోగతమైన నేనికి ఈ దేహాభిమానానికి వాడు ఎంచేపు దేహాభిమానాన్ని పెంచుకోవటమే పని, వాడి దేహాభిమానాన్ని పెంచుకోవటమే పని. దేహాభిమానాన్ని పెంచుకోవడం పనిగా ఉన్న వాడికి ఆ దేహాభిమానాన్ని ఓడగొట్టే మాటలు ఎలా నచ్చుతాయి? నచ్చు వాడికి, వాడికి నచ్చు. ఎవరికో నచ్చగలదని మీ మార్గం మీరు విడిచిపెట్టకూడదు. అలా మీరు విడిచిపెడితే మీరు బలహీనులు. దానివల్ల మీ బలహీనత తెలుస్తుంది, అంటే మీ మీద మీకు విశ్వాసం లేని వాళ్ళు. గురువుని ప్రేమించలేని వాళ్ళం, దేవుణ్ణి ఏం ప్రేమిస్తాం? కనిపిస్తున్న గురువుని ప్రేమించలేని వాళ్ళం, కనిపించని దేవుణ్ణి ఎక్కడ ప్రేమిస్తాం మనం? అంటే ఇప్పుడు ఎక్కడో మీకు వాటర్ ట్యాంక్ ఇక్కడ ఏదో విశ్చేన సాగర్ ఏదో ఉంది అక్కడ హైదరాబాద్ అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడి నుంచి పైపులు పంపుతూ ఉంటారు. ఆ పైపుల దగ్గర నుంచి మీ ఇంటికి చిన్న చిన్న కుళాయిలు ఉంటుంది, అలాగా ఎక్కడో ఉన్న నీరు పైపుల ద్వారా వచ్చి మీ ఇంటి కుళాయిల దగ్గర ఆ నీరు మీకు అవసరాన్ని పట్టుకుంటుంటారు. ఆ సామర్థ్యంలో ఉన్న ఆ పేద చర్యలో నీరు అంతా ఒకసారి మీ ఇంటికి వచ్చి పడిపోతే ఆ నీరుని భరించలేరు. అంటే గురి ఏం చేస్తారంటే చిన్న పేద ద్వారా వచ్చే నీరు ఎలా ఉంటుందో ఆ జ్ఞాన సాగరం నుంచి శాంతి సాగరం నుంచి మీకు పనికొచ్చే మాటలు చెప్తా ఉంటాడు వాడి గురువు. ఆ శాంతి సాగరం ఎలా ఉంటుందో ఈ మాటల ద్వారా మీకు రుచి చూపిస్తూ ఉంటాడు. అంచేత అన్ని భగవంతుడు యాంభావన అంటే దేహభావన ఉంతకాలం, దేహాభిమానంతకాలం ఉన్నదంతా భగవంతుడనే జ్ఞానం మీకు రాదు. ఉన్నదంతా ఆయనే కానీ అది రాదు. అంచేత నీకు ఒకే గమ్యాన్ని చేరుస్తాయి. పరిపూర్ణమైన శరణాగతి అంచేత శరణాగతన్నా లేకపోతే విచారణ మార్గం నీకు శరణాగతి కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. నువ్వు భగవంతుని సంకల్పానికి నూటికి నిలపడి స్వాధీనమైనా నువ్వు చివరి అనే పరమస్థితిని పొందుతావు. లేకపోతే విచారణ మార్గంలో జ్ఞాన మార్గంలో మూల తలంపు మూలంలో మూలాన్ని తెలుసుకున్న ఆడి శరణాగతి పొందిన వాడు ఏ స్థితిని పొందుతాడు? జ్ఞాన మార్గంలో కూడా విచారణ మార్గంలో కూడా అదే స్థితిని పొందుతాడు. అంటే నువ్వు ఏ మార్గాన్ని అనుసరించినా ఏ మార్గంలో జ్ఞాన మార్గంలో భక్తి మార్గంలో ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా ఏది ఎప్పుడు ఉందో ఏది సర్వావస్థ ఏది అన్ని కాలాల్లో ఉందో ఏది అన్ని అవస్థల్లో ఉందో ఏదైతే సృష్టి లేనప్పుడైతే ఉందో ఏదైతే సృష్టి ఉన్నప్పుడు ఉందో ఏదైతే సృష్టి లైవైపోయిన తర్వాత కూడా అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో ఎప్పుడైతే ఉందో ఏ వస్తువు అయితే ఉందో అప్పుడు ఈ అహంకారం అహంభావన వేరు చూసా నశించిన తర్వాత అందులో నువ్వు ఐక్యం అవుతావు. అప్పుడు ఒక ఐక్యమయ్యే అవకాశం లేదు. మూల తలంపు ఆ మూలం కొంచెము మిగిలిపోయినా ఆ మూల తలంపును చాలా మట్టికి పోగొట్టుకున్నావు అనుకో, ఆ మూల తలంపు మూలం కొంచెము మూగిపోయినా నీలో రియాక్షన్ ఆగదు. సంతోషం వచ్చేప్పుడు సంతోషంగా ఉంటావు, దుఃఖం వచ్చేప్పుడు దుఃఖంగా ఉంటావు. నీకు అర్థమవుతుందో? నేను ఎవరైనా ఏదైనా మాటంటే, నిన్ను ఎవరైనా స్తోత్రం చేస్తే పొంగిపోతావు, ఎవరైనా నిందిస్తే కుంగిపోతావు. ఆ మూల తలంపు మూలం కొంచెం నా మూల తలంపు యొక్క మూల తలంపు అంతా పోయినా దాని తాలూకు విశేషంగా నశించకుండా దాని తాలూకు శేషమున్న దాన్ని నమ్మటానికి వీలు లేదు. అణిగిన మనస్సు వేరు, చనిపోయిన మనస్సు వేరు. అణిగిన మనస్సు వేరు, చనిపోయిన మనస్సు వేరు. అణిగిన పాము వేరు, చనిపోయిన పాము వేరు. అణిగిన పాము ఎప్పటికైనా విజృంభించవచ్చు, అలాగే అణిగిన మనస్సు అటువంటిదే. కానీ ఇక్కడ కావాల్సింది మృత మనస్సు కావాలి. నో మైండ్ స్టేట్, మైండ్ కంట్రోల్ కాదు, నో మైండ్ స్టేట్. ఆ నో మైండ్ స్టేట్ నీకు వచ్చే వైపు నీకు వస్తువు ఉన్నా తెలియబడదు, వస్తువు ఉన్నా తెలియబడదు. అది మీరు నెమ్మదిగా సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకోండి. సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకోండి. అంటే మీరే సత్యం, ఎంత ఈశ్వరుడే సత్యం. సత్యం ఎవరు? ఆ ఈశ్వరుడు ఆత్మే సత్యం. అదే అది తప్పింది, అది ఒకట మాత్రమే సత్యం. అంటే మిగతాన్ని సత్యం కాదని చెప్పటం, మిగతా ఈశ్వరుడు సత్యం అంటూ ఉంటుంటే అది ఉంటే అదే ఈశ్వరుడు, అదే ఈశ్వరుడు, అది ఉంటే సత్యము, అన్నీ అదే, అది ఉంటే సత్యము. అంటే అటువంటి సత్యం యొక్క సంకల్పమే నెరవేరుగాక. నా సంకల్పము కాదు, నీ సంకల్పమే నెరవేరుగాక. నువ్వు వర్క్ నాలో ఉండి నువ్వే వర్క్ చేస్తున్నావు, నాలో ఉండి నువ్వే వర్క్ చేస్తున్నావు. నాలో ఉన్నవాడు నువ్వే, నాలో ఉన్నవాడు నువ్వే, నాలో ఉన్న నిజం నువ్వే, నాలో ఉన్న నిజం నువ్వే. నా సంకల్పము కాదు, నీ సంకల్పము నెరవేరిగాక. ఆ సంకల్పం మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా వీటికి అంటే వీటికి ఏమి రియాక్ట్ అవ్వకుండా బ్రెయిన్ అలా బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు ఈశ్వరుగానికి నువ్వు పాత్రుడు అవుతావు, ఆ జ్ఞానానికి వారసుడు అవుతావు. కొంతమంది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, అంటే ఆత్మడుగా ఈశ్వర సంకల్పాన్ని అంగీకరిస్తూ ఉంటారు. ఒకవేళ ఈశ్వర సంకల్పాన్ని నువ్వు అంగీకరించడమే జరిగేది, ఒకవేళ ఈశ్వర సంకల్పం మరి మీరు ఎవరు అంగీకరించాలనుకోండి జరిగేది, మీరు మరి అంగీకరించడం జరిగే అంగీకరించకపోయినా జరిగేది ఉన్నదది. అంటే లోపల వస్తువు ఎలా ఉందంటే అది మనం ఊహించినట్టుగా లేదు. మన హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం అది ఎలా ఉండాలో అలా ఉంది, కానీ మనం అనుకున్నట్టుగా అది లేదు. మన హృదయంలో నిజం అది ఎలా ఉండాలో అలా ఉంది, కానీ నువ్వు అనుకున్నట్టుగా అది లేదు. అంచేత నువ్వు ఇక్కడ వచ్చే నీ ఇష్టమైన నెరవేరుగాక, నీ సంకల్పమే నెరవేరుగాక. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నీ ప్రీతే నా ప్రీతి. ఇలా నువ్వు సిన్సియర్గా కనుక చేస్తుంటే ఇది నశిస్తుంది. ఏం నశిస్తుంది? ఎందుకు పనికిరానిది నశిస్తుంది. ఇది సాధన. ఎందుకు పనికిరానిది అంటే భగవంతుని సంకల్పాలకు నీకు రియాక్షన్ ఉండకూడదు. ఒకసారి మనకి ఏమనిపిస్తుందంటే ఈ సంఘటన ఇలా జరిగింది అంటే అనుకుంటాం. ఏదైనా కొన్ని కొన్ని మనకి ఇష్టమైన సంఘటన, ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు కదా, అంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే ఇది ఎలా జరిగింది ఏంటిది మనం అనుకుంటాం. అలా జరగటం భవిష్యత్తులో మన మంచి కోసమే జరిగి ఉండొచ్చు, అలా కంగారు పడకూడదు. మనకి ఇష్టమైన సంఘటన అనేవి జరుగుతూ ఉంటాయి జీవితంలో. అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అనుకుంటాం. కానీ ఆ సంఘటన అలా జరగటం, భవిష్యత్తులో మనం మంచి కోసమే అలా జరిగిందని తెలియపోవటం వల్ల అశాంతికి గురవుతాం. తిరిగి పోవటం వల్ల అశాంతికి గురవుతాం. ఏ మార్గాన్ని ప్రయాణం చేసినా, ఏ గురువుని ఆరాధించినా, ఈశ్వరుని యొక్క అవతారాల్లో ఏ అవతారాన్ని నువ్వు ఆరాధించినప్పటికీ నువ్వు వెళ్ళేది నీ హృదయంలోకి, నువ్వు వెళ్ళేది నీ హృదయంలో ప్రవేశించడానికి ఇవన్నీ కూడా. నీవు ఆ వస్తువు అక్కడ ఉంది. ఎక్కడ ఉంది వస్తువు? అక్కడ ఉంది నీ హృదయంలో. నువ్వు వస్తువు నీకు ఎప్పుడైతే ఆ లోపల బ్రహ్మం, ఆ పరబ్రహ్మం నీకు ఎప్పుడైతే వ్యక్తమైందో, బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి తేడా ఏమి లేదు. అదే ఇదే ఉన్నది. బయట ఏదో ఉందనుకుంటాము, అదే ఇదే ఉన్నది, ఇదే అదే ఉన్నది. ఈ సృష్టిలో ఉంటే ఎవరైతే పరిపాలన చేస్తున్నాడో వాడు వాడు మన హృదయంలో ఉన్నాడు. వీడు వేరు కాదు, వాడు వేరు కాదు, వాడు వీడు ఒక్కటే. ఎక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నాడు ఒక్కటే. ఇంతేకాదు ఇదే అది ఒకటే, ఇది అది ఒకటే, పరతత్వం ఇది ఒకటే. అంటే ఈశ్వరుడికి భిన్నంగా సృష్టి లేదు, ఈశ్వరుడికి భిన్నంగా సృష్టి లేదు. అంటే మనకి జన్మలు ఎందుకు వస్తున్నాయంటే, మన శరీరాలు ఎందుకు జన్మ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయంటే, మన హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. అది మనకు తెలియటం లేదు, ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒక నిజాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చి భగవంతుడు మనకి ఏమైతే అంటే గిఫ్ట్స్ ఇచ్చాడో, గిఫ్ట్స్ అంటే ఎటువంటి అవకాశాలు ఇచ్చాడు, మంచి అవకాశం ఏది ఇచ్చాడు. ధనం ఇస్తే ధనం, జ్ఞానం ఇస్తే జ్ఞానం, శాంతి ఇస్తే శాంతి, కాంతి ఇస్తే కాంతి, ఆ బుద్ధి సూక్ష్మత ఇస్తే ఆ బుద్ధి సూక్ష్మత. ఎప్పుడైతే మనం దాని కూడా ఇదంతా పరమాత్మ స్వరూపం, ఇదంతా ఆత్మస్వరూపం తెలుసుకుని మనకున్న గిఫ్ట్స్ని కనుక దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తున్నాం అనుకోండి, సద్వినియోగం చేస్తే జ్ఞానం కలుగుతుంది, సద్వినియోగం చేస్తే జ్ఞానం కలుగుతుంది. భగవంతుడు మనకిచ్చిన అవకాశాలను దుర్వినియోగం కనుక చేస్తే వచ్చే జన్మలో మళ్ళీ అవకాశాలు ఇవ్వడం సరి కదా. మనం ఏది కాదు దాంతో సామర్థ్యం పెరిగిపోతుంది, ఇదో ప్రమాదం. భగవంతుడు మనకు కొన్ని అవకాశాలు ఇచ్చాడనుకోండి, అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోమనుకోండి, దీని సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం కాని దానితో తాదాప్యం పెరుగుతుంది. సద్వినియోగం చేసుకున్నాం అనుకున్నా ఏదో అవును దానితో తాదాప్యం పెరుగుతుంది. అది సద్వినియోగం చేసుకోమనుకున్న మనం ఏది కాదో దానితో తాదాప్యం పెరుగుతుంది. అది అయితే మనకేదో ఇచ్చాడు, మనం ఇష్టం పిచ్చోడు చేసుకుని గడ్డ కింద ఉండకూడదు. మనం ఇప్పుడు మనకేదో మన పరిస్థితులు అన్నీ బాగున్నాయి అని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. మీరు అర్థమవుతున్నాం, అన్ని పరిస్థితులు మనకు బాగున్నాయి, అన్నీ బాగున్నామని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. అయితే నీకు ఈ అవకాశాలు ఉన్నాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నువ్వు కాని దానితో నీకు తాదాత్మ్యం పెరిగిపోతుంది. నువ్వు ఏదిగా ఉన్నావు దానికి దూరం అవుతావు, దానితో తాదాత్మ్యం నీకు రానే రాదు. పైన ఇంకోటి అవకాశాలు రాబోయే జన్మలో నీకే పడదు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల నీవు నేను అనగా, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిరుచి స్థితి కరుణింపు అరుణాచల తిండిని నిన్ను చేరి తిని తిన నానేను శాంతమైపోవును అరుణాచల గురు గిరిరూపమైనటి కరుణా సముద్రమా, గిరిరూపమైనటి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏనము అరుణాచల. సత్య జ్ఞానములేమి, సత్య జ్ఞానములేని ఈ జన్మ ఫలమేమి, ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచలం. అడుగకిచ్చెడి నీదు అకళంకమగు కీర్చి, అడుగకిచ్చెడు నీదు అకళంకమగు కీర్చి, హాని సేయక బ్రోము అరుణాచలం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలం. సత్య జ్ఞానములేని, సత్య జ్ఞానములేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచలం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలం. నాకు దేవుడు నువ్వే, గురువు నువ్వే, నాకు స్వామి నువ్వే, నాకు నువ్వు గురువు నువ్వే. గురువు చేసే పాత్ర నువ్వు పోషించాలి, స్వామి చేసే పాత్ర కూడా నువ్వే పోషించాలి. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా నువ్వే నాకు స్వామివి. భగవాన్ ఏం చెప్తున్నారంటే, అరుణాచలేశ్వరుడితోటి ఈ జన్మలోనే కాదు, కానీ ఎన్ని జన్మ పరంపరలు వచ్చినా నువ్వే నాకు స్వామివి, నువ్వే నాకు గారు, నువ్వు గురువు, నువ్వే నాకు వాయుజ్యుడవు, నువ్వే నాకు మందువు అని నీవై ఉన్నావు. దీనికి బైబుల్ ఏం చెప్తారంటే, ఏసీ ఏం చెప్తారంటే, యువర్ లాస్ ఇస్ గ్రేట్, యువర్ లాస్ ఇస్ గ్రేట్, యువర్ లాస్ ఇస్ గ్రేట్ ఇఫ్ యూ డి నాట్ రియలైజ్ యువర్ సెల్ఫ్. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ విథిన్ యూ, ది కింగ్డమ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విథిన్ యూ. If you, your loss is great, your loss is great if you do not realize yourself. నీ హృదయంలో ఒక సాక్ష్యం ఉన్నది, నీ హృదయంలో ఒక సాక్ష్యం ఉన్నది, నీ హృదయంలో ఒక సాగరాజ్యం ఉన్నది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. దాని తాలూకు ఎరుకు లేకుండా, దాంతో తాదాక్ష్యం పొందకుండా, అది నీవన్న సంగతి నువ్వు తెలుసుకోకుండా నీ ముక్కులో గాలి బయటికి వెళ్ళిపోతే, నీ శరీరం శ్రమ అయిపోతే, నువ్వు అనుభవించే నష్టం, నువ్వు అనుభవించే కష్టం, నువ్వు వెళ్ళే చీకటి లోకాలు ఎంత డార్కెస్ట్ గా ఉంటాయి, చీకట్లు ఎంత డార్కెస్ట్ నైట్స్, నువ్వు పడే బాధలు ఇటీవల నేను చెప్పగలనా, నా నోరు చెప్పగలనా అంత అని అడిగేసు. నీకు ట్రూత్ రియలైజేషన్ లేకుండా ఈ శరీరాన్ని కనుక విడిచిపెట్టేస్తే మీకు కూడా మీ డబ్బులు మీకు కూడా రావు, మీ కుటుంబ సభ్యులు ఎవరో మీకు రారు, ఎవరో రారు. నీ జ్ఞానం నీకు కూడా వస్తుంది, నీ గుణం నీకు కూడా వస్తుంది, కానీ ఏది నిజము ఏది నిజము కాదో ఆ వివేకం ఉంది, ఆ నీ బుద్ధితోటి దాన్ని విడమర్చుకొని ఆ నిజాన్ని తెలుసుకోకుండా కనుక నీ శరీరం క్షేమం అయిపోతే నువ్వు అనిపించే బాధలు, నువ్వు అనిపించే కష్టాలు, నువ్వు అనిపించే నష్టాలు ఇట్టివని నేను చెప్పటానికి సరిపోను, చెప్పలేను అంటాడు యేసు. అంటే సత్యాన్వేషణ మనకి ఎందుకు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని దాన్ని విలువు తెలియక, జ్ఞానం ఎందుకు సంపాదించున్నామంటే సంపాదించలేకపోతున్నామంటే అది దాని విలువకు తెలియక, జ్ఞానం విలువ తెలియక జ్ఞానం సంపాదించలేకపోతున్నాం, సత్యము విలువ తెలియక సత్యాన్ని సంపాదించలేకపోతున్నాం. అవసరమైతే జ్ఞానాన్ని సంపాదించడం కోసం, సత్యాన్ని సాక్షాత్కారం చేసుకోవడానికి, నీ మైండ్ని ఫిట్ చేయడం కోసం, నీ బుద్ధిని ఫిట్ చేయడం కోసం, అది నేర్చుకోవడం కోసం అవసరమైతే భూమి యొక్క అంచులు దాకా ప్రయాణం చెయ్యి. ఎక్కడో కాశీ రామేశ్వరం కానీ భూమి యొక్క అంచులు దాకా ప్రయాణం చెయ్యి. నా అడ్రస్ ఎవరు కృష్ణుడు చెప్తాడు కదా పరమాత్మ చెప్పి, నేను ఎక్కడో ఉన్నాననుకుంటున్నావు, నీ హృదయంలోనూ ఉన్నాను అడ్రస్, ఆయన అడ్రస్ చెబుతున్నాడు, నేను కాశీలో ఉన్నాను, రామేశ్వరంలో ఉన్నాను, అరుణాచల్లో ఉన్నాను, దత్తలహామ్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను అని చెప్పటం లేదు, అందరి హృదయంలో అంతర్యాముగా ఉన్నాడని కరెక్ట్ అడ్రస్ చెబుతున్నాడు. నా అడ్రస్ నేను కరెక్ట్ అడ్రస్ ఇస్తున్నాను, నా అడ్రస్ సమీపించండి, నేను ఎక్కడున్నాను ఎక్కడున్నా అక్కడికి మీరు అక్కడ చేరుకోండి, అక్కడ సమీపించండి, చేరుకుంటే నేను సాక్ష్యమై ఉన్నాను, మీ హృదయంలో సత్యముగా ఉన్నాను, అంతర్యం మీ హృదయంలో అందరికీ మీకు అంతర్యముగా ఉన్నాను, మీ త్రాణముకు ప్రాణమై ఉన్నాను, మీ మనస్సుకు మూలమై ఉన్నాను, నీకు నువ్వు వరకు నా అంశ మాత్రమే, నువ్వు సముద్రం సముద్రం పైన బుడగేటి వనదు, సముద్రం పైన బుడగేటివనగా బుడక్కి సముద్రానికి ఎటువంటి సంబంధం, నీకు నాకు అటువంటి సంబంధం మాత్రమే, నువ్వు బుడగవు నేను సముద్రాన్ని, ఈ బుడగపోతే నువ్వు పోతుందేమనుకున్నావు, బుడగపోతే నువ్వు పోతావేమనుకుంటున్నావు, బుడగపోతే బుడగ పోదు సముద్రం అవుతుంది అనంతం అంటావు. అలాగే అహంకారం అని బుడగ తగిలిపోతే నువ్వు పోవయ్యా, నువ్వు అనంతం అవుతావు. ఒక అద్దె ఒక అంతము లేని సుఖాన్ని, ఒక అద్దెలు లేని సుఖానికి ఒక పరిమితి లేని సుఖం, ఒక పరిమితి లేనిటువంటి శాంతి నీకు అనుభవంలోకి వస్తున్నది. అంటే నువ్వు అనిపించే నీ దేహం అది భగవాన్ చెప్తారు కూడా, భౌతిక అగ్నికి ఈ దేహం కాలి ఆహిత అవ్వకముందే ఈ కత్తెలకి భౌతికమైన అగ్నికి ఇది ఈ శరీరం కాలిపోయి భౌతికమైన అగ్ని భౌతికమైన కట్టెలకి భౌతికమైన అగ్నికి ఈ శరీరం ఆగుతూ అవ్వకముందే వరణాచరిస్తాడా, నీ జ్ఞానాగ్నిని పంపించి, నీ జ్ఞానాగ్నిని పంపించి ఈ దేహాభిమానాన్ని కాల్చి బూడిచ్చేసి నీ స్వరూపాన్ని నాకు ప్రసాదించు వరణాచరిస్తాడు. అంచేది మనకి ఈగో సెన్స్కి ఫుడ్ సప్లై చేయకూడదు. ఈగో సెన్స్కి మనం రమణ మహర్షి గారు చాలా ఇంపర్సనల్గా మాట్లాడతారు, పర్సనల్గా ఏది చెప్పరు, చాలా ఇంపర్సనల్ అయిపో ఇంపర్సనల్ అంత ఇంపర్సనల్. మీ అనుగ్రహం వల్ల మాకు జ్ఞానం వచ్చిందని ఎవరైనా అంటే, నాకు ఎవరి అనుగ్రహం వల్ల జ్ఞానం వచ్చింది, భగవాన్ ఎవరైనా మీ అనుగ్రహం వల్ల మాకు జ్ఞానం వచ్చిందని చెప్తారనుకోండి టాక్స్లో, చెప్తే ఆయన ఏమంటారంటే మరి నా అనుగ్రహంలో మీకు జ్ఞానం వస్తే నాకు ఎవరి అనుగ్రహం వల్ల జ్ఞానం వచ్చింది, నేను ఎవడను నేను ఎవడను, ఎవరైతే నాకు జ్ఞానం ఇచ్చాడో వాడు కూడా మీకు జ్ఞానం ఇస్తాడు, ఎవరైతే నాకు శాంతిని ఇచ్చాడో వాడు కూడా మీకు శాంతిని ఇస్తాడు. జ్ఞాన సామ్రాజ్యానికి, శాంతి సామ్రాజ్యానికి, ఆత్మ సామ్రాజ్యానికి ఎవరైతే నా ఆధిపత్యని చేశాడో నన్ను, వాడే మిమ్మల్ని కూడా ఆధిపత్యం చేస్తాడు. ఈ భౌతికమైన సామ్రాజ్యం కాదు, ఏం సామ్రాజ్యం అది, జ్ఞాన సామ్రాజ్యం, శాంతి సామ్రాజ్యం, కాంతి సామ్రాజ్యానికి ఎవడైతే ఆధిపత్యం చేశాడో వాడి మిమ్మల్ని కూడా ఆధిపత్యం చేస్తాడు. నన్ను అనుగ్రహించే ఈశ్వరుడు, మిమ్మల్ని అనుగ్రహించే వాడు ఈశ్వరుడు ఒకటి కాదు. గాడ్ ఈజ్ పీస్, గాడ్ ఈజ్ ట్రూత్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ ఎవరిథింగ్, గాడ్ పేరే ట్రూత్. ఆయనే చెప్తా, ఆయన అడ్రస్ ఆయనే చెప్తాడు భగవంతుడు. నేను కాశీలో ఉన్నాను, అరుణాచల్లో ఉన్నాను, రాని వస్తున్నాను అని చెప్పలేదు కదా. ఆంధ్రహృదయాల్లో అంతర్యామిగా ఉన్నాను. వారిని అది ప్రారంభం బట్టి దేహమున్న ఆడిస్తున్నాను. వారి మొదలు నేను, వారి మధ్య నేను, వారి అంతము నేను. సముద్రంలోనే బుడగలు పుడతాయి, సముద్రంలోనే బుడగలు అటు ఇటు తిరుగుతాయి, మళ్ళీ అణిగినప్పుడు సముద్రంలో అణిగిపోతాయి. అలాగే జీవకోటికి అందరికీ ఆది నేను, మధ్య నేను, అంతము నేను. అందరు నాలో ఉన్నారు. నన్ను కాదని వాళ్ళు చేసేదేమి లేదు. ఎవడు స్వతంత్రుడు కాదు, ఆంధ్ర పారతంత్రులే. నేను పని చేయటం లేదనుకుంటున్నారు మీరు. నేను చేసే పని కాపాడటం లేదు. భగవంతుడు ఏమి పని చేయటం లేదని అనుకుంటున్నారు. మనం అనుకుంటాం, కానీ ఆయన చేసే పని మన కళ్ళకి, మన మనస్సుకి అందదు, మన ఇంద్రియాలు గ్రహించలేవు. ఆయన చేసి పని చేస్తూ ఉంటాడు. భగవంతుడు ఉండటమే కాదు, ఆయన పని చేస్తూ ఉంటాడు ఈ సృష్టిలో. ఆయనకి తెలియకుండా ఏది ఎప్పుడు ఎక్కడ జరగటానికి వీలు లేదు. స్వామి ఆయన ఈ లోకానికి ఎవరు? స్వామి ఆయన. ఆయన మనమే పని చేస్తున్నాం, ఆయన పని చేయటం లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన చేసే పని యొక్క వేగం మన కళ్ళుకు అందటం లేదు. మన కళ్ళకి అందటం ఎంచడం, ఆయన ఏం చేయటం లేదు అనుకుంటున్నాం. ఆయన కూడా పని చేస్తూ ఉంటాడు. చేతులు లేకుండా పని చేయగలడు, కాళ్ళు లేకుండా ఇంద్రియమునక సహాయం ఏమీ లేకుండా భగవంతుడు పని చేయగలడు. వాడు అతీంద్రియుడు. ఇంద్రియ కళ్ళు లేకుండా చూడగలడు. కళ్ళు లేకుండా వరుణ ఆచరిస్తాడా? కాళ్ళు లేవు నీకు, కానీ అంత చూస్తున్నావు. కాళ్ళు లేవు నీకు, కానీ నువ్వు అంత చూస్తున్నావు. కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలిగిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారేమో చూడు. అంటే లేరు అని అర్థం. ఒక జ్ఞాని మాత్రమే చూడగలడు. కళ్ళు లేకుండా నువ్వు సృష్టిని చూస్తున్నావు. కళ్ళు లేకుండా నువ్వు సృష్టిని చూస్తున్నావు. కళ్ళు లేకుండా నువ్వు సృష్టిని, కళ్ళు లేకుండా నువ్వు సృష్టి, కళ్ళు లేకుండా సృష్టిని నువ్వు చూస్తున్నావు. కళ్ళు లేకుండా చూస్తున్న నిన్ను చూడగలిగిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో చూడు. ఒక జ్ఞాని మాత్రమే చూడగలడు. ఒక జ్ఞానికి మాత్రమే అది సాధ్యం. అంటే జ్ఞాని దేనికి ఆశ్చర్యపోడు. ఏం చెప్పింది? ఈశ్వరుడికి, ఈశ్వరుని తెలియకుండా ఏది జరగటానికి లేదు. ఆయన కాలస్వరూపుడు. కాలగర్భంలో ఏముందో మనకు తెలియదు. ఇవాళ మనకు అదృష్టం ఉండొచ్చు, రేపు దురదృష్టం రావచ్చు. కాలగర్భంలో కూడా ఈశ్వరుడే. అది వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. పాస్ట్ వద్దు, ఫ్యూచర్ వద్దు, భవిష్యత్తు గురించి గాలి మేళ కట్టుకోవద్దు. గతించిపోయిన దాని గురించి దుఃఖిస్తూ కాలక్షేపం చేయకండి. గతించిపోయిన దాని గురించి విచారిస్తూ కాలక్షేపం చేయకండి. ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్. ఈ కాలాన్ని, వర్తమాన కాలాన్ని ఈ సజీవంగా మీరు ఉపయోగించుకోండి. కాలాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇది భగవంతుడు కాలస్వరూపుడు. మీరు టైం వేస్ట్ చేస్తుంటే దేవుణ్ణి ఆరోపరిచినట్టే, దేవుణ్ణి అవమానపరిచినట్టే. ఇంకేదైనా కాల రూపంలో ఉన్నాడు కూడా ఈశ్వరుడే. అంటే మ్యాక్సిమం మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన ఇండియన్స్ ముఖ్యంగా టైం సెన్స్ చోడు తక్కువ, రోడ్ సెన్స్ చోడు తక్కువ. మనకు రోడ్ సెన్స్ లేదు, టైం సెన్స్ లేదు. టైం సెన్స్ చాలా ముఖ్యం. వెస్టర్న్ పీపుల్కి ఎక్కువ టైం సెన్స్ ఉంది. టైం వాళ్ళకి, టైం ఇస్ గాడ్, టైం ఇస్ మనీ, టైం ఇస్ ఎవరిథింగ్. ప్రతి క్షణం కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. అంటే ఈ ఆధ్యాత్మికంగా అందులో, ఆధ్యాత్మికంగా మన అభివృద్ధిలోకి రావాలి. ఆధ్యాత్మికంగా తిరుగు మనం పనికి రాదు, ఆరోగ్య రాదు. ఆరోగ్యకరోగ్యం మనకు అభివృద్ధిలోకి రావాలి. ఆధ్యాత్మికంగా మనం పురోగతి మనం పొందాలనుకున్నప్పుడు ప్రతి గంట కాదు, ప్రతి రోజు కాదు, ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండవలసింది. అజాగ్రత్త పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండవలసింది. పురోగతి, ఆధ్యాత్మికంగా పురోగతి మనం కోరుతున్నప్పుడు, అంటే ఈశ్వరుని స్మరించగా స్మరించగా ఆ జిజ్ఞాస, ఆయన తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఆయన తెలుసుకోవాలన్న ముముక్షత్వం ఆయనే ప్రసాదిస్తాడు. భగవద్గీతలో చెప్పారు చూడండి సాధన యొక్క విలువ. గరిట బ్రహ్మం, గరిట బ్రహ్మం కొండ బ్రహ్మం, ఆ కొండలో ఉడికే అన్నం బ్రహ్మం, వంట చేసేవాడి బ్రహ్మం, తినేవాడి బ్రహ్మం. మీకు అర్థమవుతుంది, వంట చేసేవాడు బ్రహ్మం, వంట తినేవాడు బ్రహ్మం, వంట చేయటం అనేది బ్రహ్మం. ఆ చేయటం అనే పని ఉంటుంది కదా, ఆ వంట పైననేది అది బ్రహ్మం, తినేవాడి బ్రహ్మం, వండేవాడి బ్రహ్మం, ఆ వంట చేయటం అనేది బ్రహ్మం, ఆ అన్న లోపల చదవబట్టే గరిటి బ్రహ్మం, గరిటి అన్నం బ్రహ్మం, అన్ని అగ్ని లోపల అగ్ని పచ్చనం చేసే అగ్ని బ్రహ్మం, అన్ని బ్రహ్మమే. మరి నువ్వెక్కడున్నావు? నువ్వు లేవు, నువ్వు స్వర్ణమని చెప్పడం కావచ్చు. ఇదంతా నేను చేసేస్తున్నాయనుకు నొల్లుకుంటున్నావు రోడ్డు మీద దుబ్బ. నువ్వు అసలు లేనే లేవు. నువ్వు ఉన్నావు అనుకున్నప్పుడు నువ్వు లేవు, లేవని అనుకున్నప్పుడు లేవు. నువ్వు అసలు లేవు. నువ్వు స్వర్ణాన్ని చెప్పడం కోసం ఈశ్వరుడు చెప్తే ఇది ఈశ్వరు వాచ. నువ్వెక్కడున్నావు? వారికి అది ఇచ్చాను, మీకు ఇది ఇచ్చాను, నీకెవడు ఇచ్చాడు? వారికి అది ఇచ్చాం, మేము ఇది ఇచ్చాం, వారికి అది ఇచ్చాం, అక్కడ మరి నీకెవడు ఇచ్చాడు? నువ్వు బ్రహ్మం, ఇవ్వటం అనేది బ్రహ్మం, అక్కడ తీసుకున్నవాడు బ్రహ్మం, ఆ వస్తువు బ్రహ్మం. బాగా ఫాలో అవ్వడం సబ్జెక్టు. మీరు ఒక మిఠాయి ఉండి ఇచ్చారనుకోండి, ఇచ్చినవాడు బ్రహ్మం, అది తీసుకున్నవాడు బ్రహ్మం, అక్కడ తిన్నవాడు బ్రహ్మం, మిఠా ఇవ్వటం అనేది బ్రహ్మం, వస్తువు కూడా బ్రహ్మమే. ఇంకా నువ్వు నువ్వంటే ఏమి లేవు. నీకు తెలియక నేను ఉన్నాననుకుంటున్నావు, తెలిస్తే ఏమి లేదు, తెలియకపోవటం లేదు, అది నేను ఉన్నానని అనిపిస్తుంది. అంటే ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. రమణ మహర్షి గారు వాడి తల్లి గారికి చెప్పినటువంటి వాక్యం, మొదటి వాక్యం ఏంటంటే, అంటే ఈశ్వరుడు ఒక్కడే సత్యము, ఈశ్వరుడు ఒక్కడే సత్యము. ఈశ్వరుడు సత్యం ఉంటుంది, ఆ సత్యం ఎవడు? ఈశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ఒక్కడే సత్యము. ఆ ఈశ్వరు యొక్క ఆ ఈశ్వరుడికి ఒక సంకల్పం ఉంది, ఈశ్వరుడికి ఒక సంకల్పం ఉంది. ఆయన సంకల్పానుసారం ప్రతిదీ జరుగుతుంది. నీ జీవితం నా జీవితమే కాదు, ప్రతి ప్రాణి జీవితం కూడా ఆయన సంకల్పం ప్రకారమే అది జరుగుతుంది. అయితే అది జరుగుతుంది, రైతు తెలుసున్నా ఆయన సంకల్పం జరుగుతుంది, తెలియపోయినా ఆయన సంకల్పం జరుగుతుంది. ఆయన సంకల్పం ఇదంతా ఈశ్వర సంకల్పాన్ని అనుసరించి నీ జీవితం నా జీవితం, ఈ సృష్టి యొక్క పోకడ, ఈ సృష్టి యొక్క నడకడ అంతా కూడా, అందరి జీవితాలు కూడా ఈశ్వర సంకల్పాన్ని బట్టి నడుస్తుంది అని ఎవరైతే గ్రహిస్తున్నారో, నడిచి మనకు తెలుసున్నంటే తెలియపోయినా అంతే, ఆ ఈశ్వర సంకల్పాన్ని బట్టి ఇదంతా నడుస్తానని ఎవరైతే గ్రహిస్తున్నాడో వాడు సుఖపడతాడు. అది ఈశ్వర సంకల్పం. అది తెలుసుకోవాలి. ఏది తెలుసుకోవాలి? ఏది తెలుసుకునేదేంటి? ఈశ్వర సంకల్పాన్ని బట్టి ఇదంతా నడుస్తానని నడుస్తాను. నీకు తెలుసున్నదే తెలియపోయేది, అయితే అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే నీ దుఃఖం అంతా ఆరిపోతుంది. మన నిప్పు మీద నీరు పోసినే అంటే ఎలాగైతే నిప్పు ఆరిపోతుందో, ఇదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తా నీకు తెలుసునంతే తెలియపోయినంతే. అది నీ అండర్స్టాండింగ్ కంది. అండర్స్టాండింగ్ కూడా యోగంతో సమానం. అది నీ అండర్స్టాండింగ్ కందితే ఏది, ఇదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది అని నడుస్తాను, నీకు తెలుసునంత తెలియపోయినంతే. అది నడుస్తానని ఎరుక, దాని తాలూకు అండర్స్టాండింగ్ నీకు వస్తే ఇప్పుడే ఇక్కడే నీ అశాంతంత కాలి బూడిదైపోతుంది. అది తెలియాలి మనకి. మనకు తెలుస్తున్నా అంతే తెలియపోయిన జరిగింది అంతే. అది మనకు తెలియబడితే అశాంతి నశిస్తుంది. జీవు ఈశ్వరుడు జీవులైన వారి ప్రారంభము, వారి ప్రారంభం నుంచి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరిగే తీరును, జరగరానిది ఎవరెంత ప్రయత్నం చేసినా జరిగినే జరగదు. అయితే మనం ఎక్స్పెక్టేషన్ పనికి రాదు. మనం ఏదైనా సాధన ప్రారంభించామనుకోండి, మీకు అర్థం, మీకు గమ్యం, మీరు ఏదైతే ఏ డెస్టినేషన్కి అయితే మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారో, మీరు చేసే ప్రయాణం కూడా అంత స్వీట్గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో ఆత్మలో చైతన్యం శాంతి ఉంది, అక్కడ సుఖం ఉంది, దాన్ని మనం పొందాలి అని మీరు ఎలాగనుకుంటున్నారో, దాన్ని పొందిన తర్వాత ఎంత సుఖం వస్తుందో మనం అనుకుంటున్నాము. మీరు చేసే మార్గంలో, మీరు చేసే ప్రయాణంలో, మీరు చేసే ప్రయత్నంలో, మీరు చేసే తపస్సులో, మీరు చేసే యత్నం కూడా అంత స్వీర్తిగా చేస్తే అది లభిస్తుంది. విసుగు ఉండకూడదు, చిరాకు ఉండకూడదు, పరాకు ఉండకూడదు, ఎప్పుడు అటెన్షన్ అవసరం. తర్వాత మన గమ్యం ఎంత స్వీర్తిగా కనిపిస్తుందో, మనం చేసే మార్గం కూడా అంత అయిష్టంగా కాకుండా అంత ఇష్టంగా, ప్రేమ లేకుండా కాకుండా ప్రేమతోటి ఇష్టంగా, ప్రేమగా, హితవగా ఆ జర్నీ కూడా అంత ఇష్టంగా చేస్తే అది నీకు లాభ్యం అవుతుంది. ఎదురు చూడకూడదు, ఎక్స్పెక్టేషన్ పనికి రాదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది ఎప్పుడు జరగాలి, ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి అది నిర్ణయిస్తాడు. ఇప్పుడు మన శరీరం ఉందనుకోండి, మన తొందరపరిచి శరీరం చనిపోదు. మనం తొందరపడటంలో ఈ శరీరం చనిపోదు. ఆ శరీరం ఎంతకాలం ఈ భూమి మీద తిరగాలి, అది ఎంత అన్నం తినాలి, అది ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఆ శరీరం ఈ భూమి మీద ఎంతకాలం తిరిగాడాలి అని ఆ టైం వచ్చేవరకు చివరి శ్వాస కూడా ఇస్తాడు, పోస్తాడు. ఒక క్షణం ఉంది కానీ ఒక క్షణం వెనక్కి కానీ శరీరం క్షేమం అవుతుంది. సరిగ్గా టైం వచ్చేప్పటికీ ఆ శరీరం క్షేమం అవుతుంది. అంతవరకు మనం తొందరపడతాడు, తొందరగా చనిపోదు. మనం ఎక్కువ కాలం జీవించాలంటే జీవించలేము, తొందరగా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోలేం. అది కూడా ఈశ్వరుడు యొక్క ప్రణాళికను బట్టి ఆ శరీరం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో దాని తాలూకు అది పూర్తి చేసుకుని అది శరీరం క్షేమం అవుతుంది. అప్పుడు వరకు మనం తొందరపడ్డాం. మీరు 1000 రోగాలతో బాధపడినా ఈ చివరి శ్వాస ఈశ్వరుడు తీయాలి. మొదటి శ్వాస ఈశ్వరుడు పోషాడు, ఆ చివరి శ్వాస కూడా ఈశ్వరుడే తీయాలి. ఆయన ఎప్పుడు తీసే వరకు మనం అలా ఓర్పుగా ఉండవలసిందే. కానీ తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలని అనుకుంటే ఈశ్వర సంకల్పాన్ని మనం అగౌరపరిచినట్టు. ఎక్కువ కాలం జీవించాలని అనుకోకూడదు, తొందరగా వెళ్ళిపోవాలనుకోకూడదు. అది అందులో ఎంత దోషం ఉందో ఇందులో కూడా అంతది. మీరు ఏమో అనుకోవద్దు. మనం ఏదోటి అనుకోకుండా ఉంటాం. ఈ అనుకోవటాలు మానేస్తే మీకు అర్థమవుతుందో, ఏమి అనుకోవద్దు. ఈ అనుకోవటాలు కనుక మానేస్తే మన హృదయంలోకి వెళ్ళి దారి కనపడుతుంది, మార్గం మన కోసం తెరుగుపడుతుంది. ఏమి అనుకోవద్దు, వాడు మంచివారు, వీరు చెడ్డవారు, ఇలా అనుకోకూడదు. మనం ఏం చేయను, ఆ మంచివారు చెడ్డవారు జడ్జిమెంట్ ఈశ్వరిస్తాడు. నీకు సంబంధం ఏంటి, నీకేమి సంబంధం లేదు. మంచివారు చెడ్డవారు ఆ గొడవలు నీకు అనవసరం. ఏం అనుకోవద్దు, వాడు మంచివారు, వీరు చెడ్డవారు, అది ఎలాగుంది, ఇది ఇలాగుంది, అది ఎలాగుందని ఈశ్వరుడికి తెలుసు, ఇది ఇలాగుందని ఈశ్వరుడికి తెలుసు. అదంతా నీకే, నువ్వు గోళ, నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకో. అనుకోటాలు మానే. ఈ అనుకోటాల వల్ల అహంభావన పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది, దేహభావన పెరుగుతుంది, దేహాత్మ బుద్ధి పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఎలా జీవించాలంటే మనం మాట్లాడే మాట ఇంటర్షనల్గా ఉండాలి, చేత ఇంటర్షనల్గా ఉండాలి. నువ్వు మాట్లాడుతూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి. నువ్వు మనిషి కనపడకూడదు. నీ ద్వారా పని జరుగుతూ ఉండాలి, నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ఎవరు లోపల మాట్లాడుతున్నారంటే వాటికి దచ్చి ఇంది వైద్యాలు కనపడకూడదు. అది నేను కనపడకూడదు అంటే బాడీ బాండ్ అయి కనపడకూడదు. మీరు మాట్లాడుతూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి. అంటే అక్కడ చేసేవారు ఆ లోపల ఈ బాడీ బోల్ దేహగచ్చిపోయింది అక్కడ కనపడకూడదు. అక్కడ ఆయన ఉద్దించుకోకూడదు. మీరు ఆయన రిడ్యూస్ చేసుకుంటారు వాళ్ళు జాగ్రత్తగా రిడ్యూ. ఒకటి గుర్తుపెట్టుకుని దేహాత్మ బుద్ధి నశించకుండా ఈ శిష్యులు ఎవరికి బ్రహ్మాత్మ బుద్ధి కలగలేదు. దేహాత్మ బుద్ధి నశించకుండా ఎవరికి బ్రహ్మాత్మ బుద్ధి కలగలేదు. ఏదైతే ఉందో దాని తాలూకు బుద్ధి వాడు కలగదు. ఇది నశించకుండా అది కలగదు. ఇది నశిస్తేనే అది కలుగుతుంది. అంచేత మనకి సాధన యొక్క గమ్యం ఏంటంటే ఆ దేహ బుద్ధి ఏంటి, దేహమే సత్యము, దేహమే ఆత్మ, దేహమే సర్వస్వం అనే బుద్ధి సులువుగా తగ్గించుకుంటూ రావాలి. మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ చేసే ప్రయత్నం కూడా సిన్సియర్గా చేస్తూ ఉండాలి. సిన్సియర్గా కాపటం పనికి రాదు. అవి సిన్సియర్గా చేస్తూ ఉండాలి, డెడికేటెడ్గా చేస్తూ ఉండాలి, డివోటెడ్గా చేస్తూ ఉండాలి. అలా చేయగా చేయగా కాలం కలిసి వస్తుంది, కానీ ఎక్స్పెక్టేషన్ పనికి రాదు, కాలం కలిసి వస్తుంది. తర్వాత ఎప్పుడైతే సప్రయత్నం కాల పరిపక్వం, ఈ తర్వాత చివరిలో నీకు ఈశ్వరుని కరుణ కడేది, ఈశ్వరుని కటాక్షం రావటం, నీకు ఆత్మజ్ఞానం రావటం ఒకేసారి జరిగిపోతాయి. సూర్యుడు ఉదయించటం, వెలుగు రావటం, ఇవన్నీ సైమల్టేనియస్గా ఎలా జరిగిపోతాయి? ఈశ్వరుడి కటాక్షం ఎప్పుడైతే నీకు వర్షించడం ప్రారంభించిందో అప్పుడు నీకు ఆత్మజ్ఞానం కూడా నీకు దానించడం వస్తుంది. భగవంతుడి గీతలో ఏం చెప్పారంటే, మీరు చేసే పని మీరు చూసుకోండి, మీరు చేసే పని మీరు చూసుకోవటం మానేసి నా నేను చేసే పని మీరు జ్ఞాపకం చేస్తున్నారు రోజుని. మీరు పనులు మీరు చేసుకునే పనులు మానేశారు, మానేసి దేవుడి మీరు తీర్పులు చెప్పడం నేర్చుకున్నాడు. ఇంకా చేయలేదంటే మర్చిపోయాడము మనం ఉన్నట్టు అని వాడు ఇంకా మనం ప్రార్థిస్తున్నాం కదా. ఆడు మీరు కొన్ని కొన్ని పనులు మీరు ప్రార్థించిన తొందరగా చేయడు, ఆ పనిని నెరవేరిస్తే మీకు తొందరగా మీరు పాడైపోతారని వాడికి తెలుసు. తేటా చూడు, నాకు డబ్బు కావాలి డబ్బు కావాలి, పేకటి ఎక్కడానికి అలవాటు పడినాడు. నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి ఇష్టం ప్రార్థించి ఇచ్చేస్తాడనుకోండి అని పాడు చేసి పెట్టాం. నాకు డబ్బు కావాలని నాకు డబ్బు కావాలంటాడు అనుకోండి, పేకాటి అడుగుడు, మీకు అర్థమవుతుంది? అడిగి ఈశ్వరుడు ఇచ్చేస్తాడు అనుకోండి. మీరు కొన్ని కోరికలు కోరినా మీకు ఏది మంచో మీకంటే నాకు ఎక్కువ తెలుసు. కొన్ని కేరీలు కోరి కోరికలు మీకు నెరవేర్చను, నెరవేర్చపోయామంటే మీ మీద ఇష్టం కాదు. మీకు ఏది మంచిదో, మీకు ఏది మేలో, మీకు ఏది ఉపయోగపడుతుంది, రియల్గా గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉండి మీకు ఏది ఉపయోగపడుతుందో అది నాకు తెలుసు. అది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి నాకు రిమైండర్స్ పంపకండి. నాకు మీరేం గుర్తులు చేయక్కర్లేదు. మీ పని మీరు చేయటం మానేసి దేవుడు ఇలా చేయలేదు అలా చేయలేదని తీర్పులు చెప్పకండి. మీ పని మీరు చేస్తూ ఉండండి, అలా చేస్తూ ఉండండి, నిశ్శబ్దంగా చేయండి, నిశ్చలంగా చేయండి. అది ఎప్పుడు వస్తుందని ఎక్స్పెక్టేషన్ వద్దు. ఎక్స్పెక్టేషన్ వల్ల డిసప్పాయింట్మెంట్ వస్తుంది. మీరు సైలెంట్గా చేయండి, నిశ్శబ్దంగా చేయండి. మీకు అర్థమవుతుంది కదా, మీరు ఈ లోకంలో ఎలా జీవించాలంటే మీరు ఈ లోకంలోకి వచ్చే రెండు పైన జాడకూడదు, ఎవరికి చెలయకూడదు. కొంతమంది బంధువులు మన ఇంటికి వస్తే చాలా సైలెంట్గా వస్తారు, సైలెంట్కి వెళ్ళిపోతారు. కొంతమంది బంధువులు ఇస్తే మన కొంప అంతా ఆర్డర్ చేసి వస్తారు, మన కొంప అంతా రోడ్డు మీద వేసి వెళ్ళిపోతారు. మీరు ఎంత సైలెంట్గా, మీరు ఏమనుకుని అని చెప్పి టామ్ టామ్ కావాలనుకుంటున్నారు. టామ్ టామ్ వల్ల మీకు ట్రూత్ తెలీదు, మీ వ్యక్తి భావన విజృంభిస్తుంది, మీ తెరసే బాడీ బాగుండే విజృంభిస్తుంది. ట్రూత్ నీడ్స్ నో టామ్ టామ్. రియల్ నాలెడ్జ్, సత్యజ్ఞానము నీడ్స్ నో టామ్ టామ్. రియాలిటీ నీడ్స్ నో టామ్ టామ్. ట్రూ ఆయ్, రియల్ ఆయ్ నీడ్స్ నో టామ్ టామ్. లాయల్ ఆయ్ నీడ్స్ నో టామ్ టామ్. అసత్యానికి అడ్వర్టైజ్మెంట్, కానీ సత్యానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? అబద్ధానికి అడ్వర్టైజ్మెంట్ కానీ నిజానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అసలు? అయ్యా నువ్వు అబద్ధాన్ని గ్లోరిఫై చేసుకోకు, ఈ పర్సనల్ అయిన బాడీ బైని గ్లోరిఫై చేసుకోకు. అలా గ్లోరిఫై చేసుకుంటే దాని ఫుడ్ సప్లై పెరిగిపోతుంది. నువ్వు చేయవలసింది బాడీ బాండ్ అయితే ఫుడ్ సప్లై కానీ నువ్వు చేయవలసింది ఫుడ్ సప్లైని కట్ చేయి. దానికి న్యాచురల్ బాడీ బైండ్ దేహాత్మ బుద్ధి న్యాచురల్గా నార్మల్గా దానికి న్యాచురల్ వస్తుంది, నార్మల్ డెత్ వస్తుంది. దానికి నేను చేయొద్దు ఫుడ్ సప్లై కట్ చేయంతే. ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తారనుకోండి పొంగిపోకండి. ఆ స్వాత్రం చేసిన వాళ్ళ అహంకారం. ఎవరైనా నిందిస్తారనుకోండి కుంగిపోకండి. ఏం చేయాలి మీకు తెలియటం లేదు, అలా పొంగిపోయినా ఇలా కుంగిపోయినా దొంగ నేను పెరిగిపోతూ ఉంటుంది. ఈ సైతాన్ని పెరిగిపోతూ ఉంటాడు. ఇలా క్వాయిట్గా ఉండండి, కామ్గా ఉండండి, కూల్గా ఉండండి. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సీక్రెట్ని కాపాడండి, ఈ రహస్యాన్ని కాపాడండి. నీకు బయట ఎన్ని పరిస్థితులు నీకు ఏం అనుకూలంగా ఉన్నా లోపల శాంతి స్థానం దొరికే వరకు, లోపల శాంతి దొరికే వరకు బయట మాతూపాడు కూడా మీకు శాంతిగా ఉండగలడు. మా ఇంట్లో మాతోడు కాదు, మీ ఇంట్లో వాళ్ళతో కూడా శాంతిగా ఉండలేరు. ఎప్పుడెప్పుడు చీత్తా ఉంటారో. మీకు లోపల శాంతి దొరకదు అనుకోండి, పెద్ద చెట్టు ఉందనుకోండి, దానికి భూమిలో నీరు లాక్కుంటూ ఉంటుంది, వర్షం కురవదు అనుకోండి, దాని ఏమి లెక్క చేతి చెట్టు ఇంచేత భూమిలో నీరు లాక్కుంటూ ఉంటుంది. వర్షం కురవకపోయినా భూమిలో గ్రౌండ్ వాటర్ ఏ చెట్టు అయితే లాక్కుంటుందో దాని వర్షం కురవకపోయినా లెక్క చేయదు ఇంచి గ్రౌండ్. అలా మీ లోపల శాంతి స్థానం మీకు దొరికింది అనుకోండి, అనుకోండి మాట, బాహ్య పరిస్థితి మీకు అనుకూలంగా లేవనుకోండి, పుట్టింటికాడ మీకు ముళ్ళపరిగి అత్తారింటికాడ ముళ్ళపరిగి అనుకోండి, మీకు అర్థమవుతుంది అక్కడికి వెళ్ళే ముళ్ళపరిగి ఇక్కడికి వెళ్ళే ముళ్ళపరిగి. ఈ మధ్య నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా అమ్మాయి, నీ పుట్టింది కానీ ఏమైనా తెచ్చుకోరానంటే అక్కడ ఎవరు ఉంటే కదా తెచ్చుకోవడానికి ఉంది అమ్మాయి కోసం. అక్కడ ఇక్కడ ముళ్ళపరిగే అక్కడ ముళ్ళపరిగే. కొంతమంది ఉంటారు బంధాలు పిచ్చుకులు, అక్కడే సుఖమే ఇక్కడ సుఖమే. అయితే కొంతమంది దేహ ప్రారంభాన్ని బట్టి మంచి వాళ్ళ మధ్యన ఊరెగుతూ ఉంటారు, కొంతమంది దేహ ప్రారంభాన్ని బట్టి చెడ్డ వాళ్ళ మధ్య నలిగిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇంతకు నేను చెప్పేది లోపల మీకు శాంతి స్థానం దొరికింది అనుకోండి, మీకు అర్థమవుతుంది శాంతి, ఆ ఇండిపెండెంట్ పీస్, ఎండ్లెస్ పీస్, అండ్ బ్రోకెన్ పీస్, పెర్మనెంట్ పీస్, ఆ లోపలటువంటి ఆ స్వతంత్రమైన శాంతి, డిపెండెంట్ పీస్ కాదు ఇండిపెండెంట్ పీస్, అది లోపల నుంచి వచ్చి హృదయం నుంచి పొంగి మీ సహస్రాలను ముంచేస్తారనుకోండి, మీరు చుట్టూరు ఉన్న వాళ్ళు పాములు లాంటి వాళ్ళైనా పులు లాంటి వాళ్ళైనా మనం భరించగల వాళ్ళని లోపల శాంతి విజృంభిస్తా అంటే. మన చుట్టూరు మనుషులు కాదనుకోండి, సర్పాలు అనుకోండి వాళ్ళు, నీకు అర్థమవుతుందా సర్పాలు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే సర్పాలు, వాళ్ళకి అపకారం చేయకుని వచ్చి కలిసేస్తారు, బొసలు కొట్టేస్తారు, నీకు అర్థం, అది కలిసేస్తారు బొసలు కొట్టేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులు అంటే నీకు అటువంటి కారణం, అటువంటి నీకు బాహ్యంగా మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు కూడా, ఎప్పుడు ఇలా బాహ్యంగా అప్పుడు కూడా మీకు లోపల శాంతి స్థానం, శాంతి పెరిగి ఆనందం పెరిగి మీ సహస్రాలను కనుక విజృంభిస్తా ఉంటుంది. ఆ ఆనందం ముందు శాంతి ముందు ఈ సర్పాలు లాంటి మనుషుల్ని, ఈ పులులు లాంటి మనుషుల్ని, ఈ సింహాలు లాంటి మనుషుల్ని, పెద్ద పెద్ద రంకులేసి మీద పడిపోయే లాంటి ఈ మనుషుల్ని కూడా మీరు భారించగలరు లోపల శాంతి స్థానం దొరికితే. అంటే దీని అర్థం ఏంటంటే పరిస్థితి మీకు అనుకూలంగా లేకపోయినా శాంతి స్థానం దొరికితే అది తట్టుకోగలరు. మీకు అర్థమవుతుందా, లోపల మీకు శాంతి స్థానం దొరకకపోతే బయట పరిస్థితి మీకు అనుకూలంగా లేకపోతే మీకు ఒక రకమైన యాజిటేషన్ వచ్చేస్తుంది. మనకి లోపల లోకంతో శాంతిగా ఉండండి, సామరస్యంగా ఉండండి. అని మన వాళ్ళు అవి కూడా మనకి చెప్తారు, లోకంతో హితవుగా ఉండండి, లోకం క్షేమం కోరండి, లోకంతో మీరు శాంతిగా ఉండండి అని ఎన్ని చెప్పినా ఆ లోపల శాంతి దొరికినప్పుడే మీతో శాంతిగా ఉంటాం, లోకంతో శాంతిగా ఉంటాం. లోపల ఉండే బయట కనిపిస్తూ ఉంటుంది, నా లోపల ఎప్పుడైతే శాంతి స్థానం దొరికిందో అది ఎటు చూసిన శాంతి. లోపల శాంతి దొరికిన వాడికి ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన ఆనందమే, వాడికి ఉన్నదానికి. అది మీరందరూ గుర్తించవలసింది ఏంటంటే వాసుదేవ స్వామి వారు, వాసుదేవ పరబ్రహ్మం, వాసుదేవ స్వామి వారు ఏం చెప్పారంటే ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని మీరు కనిపెట్టుకోండకండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అందుకని ఎవరో ఎప్పుడు వస్తారు మనల్ని ఉద్ధరిస్తారని అలా ఎవరు కనిపెట్టుకోకండి. అలా ఎవరు టైం వేస్ట్ చేసుకోండి. ఎవరో మీరు చిన్న ప్రయత్నమైనా ప్రారంభించండి. మీరు స్లోగా నడిచినా పర్లేదు. అబ్రహం లింకన్ అనేవాడు ఆయన స్లో వాకర్, ఆయన స్లో వాకర్. నేను నెమ్మదిగానే నడుస్తాను, స్పీడ్గా పరిగెట్టను, నెమ్మదిగానే నడుస్తాను, కానీ రోడ్డు తప్పను, మార్గం మిస్ అవ్వను అంటాడు లింకన్. నేను పెద్ద మామూలుగా చిన్న కార్ల మీద పరిగెట్టడం కాదు, నేను నడిచేడతాను. ఆ నడవటం కూడా వేగంగా నాడను, చిన్నగానే నడుస్తాను, కానీ కరెక్ట్ పాత్ర మీకు అర్థమవుతుందో. ఆ రోడ్డు చెప్పను, గమ్యానికి ఏ రోడ్డు అయితే గమ్యానికి తీసుకెళ్తుందో ఆ రోడ్డు మటుకు చెప్పను. నెమ్మదిగానే నడుస్తాను, స్లోగా నడుస్తాను, స్టడీగా నడుస్తాను, తప్పటడుగు లేదు, స్టడీగా నడుస్తాను. ఆ గమ్యాన్ని మటుకు మిస్ అవ్వను. మీరు గమ్యాన్ని మిస్ అయిపోతే, డెస్టినేషన్ మిస్ అయిపోతే హిమాలయాల మీద వెళ్ళిన ప్రయోజనం ఏముంది? ఆయన స్లో వాకర్, ఆయన స్లో వాకర్ అంటారు లంకన్. తర్వాత ఇంకోటి, మీరు ఇతరుల కంటే ఏదో ప్రత్యేకత ఉందని అనుకోకండి. మీ డబ్బును చూసి, మీ చదువును చూసి ఏదో ప్రత్యేకత ఉందని అనుకోదు. మీ అందాన్ని చూసి, మీ యవ్వనం చూసి, యవ్వనలో ఉన్న వాళ్ళందరూ ఈ ముసలవాళ్ళు యవ్వనంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనకు ముసలితనం రాదు, ఎప్పుడు ఇలాగ ఉంటాం అనుకుంటాం. ఇది ఒక ప్రమాదం. యవ్వనంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనకి ముసలితనం రాదు, ఎప్పుడు ఇలాగ ఉంటాం అనుకుంటే ఆ యవ్వనంలో ఉండటం వల్ల మీకేమి లేదని మన గర్వం ప్రారంభమవుతుంది. యవ్వనం కూడా గర్వం తీసుకొస్తుంది. డబ్బు మాట వదిలేయండి, చదువు మాట వదిలేయండి, ఆ యవ్వనం కూడా గర్వం తీసుకొస్తుంది. ఎప్పుడు ఇలా ఉంటాం, మనకు రోజులు ఇలాగ వెళ్ళిపోతాయి అనుకుంటాం. కానీ మనకు కూడా ముసలితనం వస్తుంది, మనకు కూడా వాళ్ళ కాళ్ళకి పోవాలి అని గుర్తి ఎప్పుడు ఇలా ఉంటాం. కానీ మనకు ఏదో రోజున చావు వస్తుంది అని కూడా మర్చిపోకండి. యవ్వనం కూడా ఏమి ఉండక్కలు, మీకు యవ్వనం కూడా గర్వం తీసుకొస్తుంది. ఇది వెనకాల తాడు బంగారం ఉండక్కర్లేదు, వయస్సు కూడా గర్వం తీసుకొస్తుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రత్యేకంగా ఎడమర్చి ఎనాలసిస్ చెప్పక్కర్లేదు. మీరు ఇంటికాడ ఏకాంతంగా కూర్చుని ఎనాలసిస్ చూసుకోండి. తర్వాత రోజు ఒక 5 నిమిషాలు మన ఇంటికాడ మనం ఏకాంతంగా కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చోవాలి. కూర్చుని ఏకాంతం కూర్చుని మనలో ఏం, మన మనసులో ఏం జరుగుతుంది, మనలో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మనలో మైనస్ పాయింట్స్ ఏమున్నాయి. రోజు వెళ్ళిపో, సాయంత్రం నిద్రపోయినప్పుడు 10 నిమిషాలు ఈ రోజు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇది రేపటికి ఈ రోజుకు రూపం ఉండదు. వెళ్ళిపోయిందల్లా వెళ్ళిపోవటమే. ఈ రోజుకి రేపు, నిన్న ఇంకా రేపు ఉంది, కానీ రేపు ఉంది, నిన్న లేదు, నిన్న వెళ్ళిపోయింది, అదే వెళ్ళిపోయింది. ఒకసారి బీవీ రాజుగారితో భీమవరంలో మాట్లాడుతూ ఏదో టెంపుల్ ఓపెనింగ్ దగ్గర ఏదో మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ మీరు నిన్నటి గొడవ మాట్లాడుతున్నారు, ఇంకా నిన్న రాదు, మీరు రేపటి గురించి మాట్లాడండి, రేపు వస్తుంది, నిన్న ఇంకా రాదు, మీరు నిన్నటి గురించి మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు మాట్లాడినా ప్రయోజనం లేదు, మీరు మాట్లాడితే రేపు గురించి మాట్లాడండి, రేపు వస్తుంది, ఇంకా నిన్న రాదు. అది గచ్చిందిపోయింది, ప్యాస్ట్ ఇది ప్యాస్ట్, ఇంకా అంతా అయిపోయింది. అయిపోయింది, మీరు ఏదైనా మాట్లాడితే రేపటి గురించి మాట్లాడండి, నేను వింటాను, నిన్న ఇంకా రాదు, రేపు వస్తుంది కాబట్టి రేపటి గురించి మాట్లాడండి. ఇంకా ప్యాస్ట్ గురించి అయిపోయింది, వాటికి ఆపండి, అది ఆపండి, అది జరిగిపోయింది, జరిగిపోయింది, ఇంకా ఎన్నిసార్లు అనుకున్న ప్రయోజనం లేదు. దానివల్ల మనకు కలిసి వచ్చలేదు, ఆరోగ్యం పాడు చేసుకోవటం. అయితే మీరు రేపుడు గురించి మాట్లాడండి, రేపు వస్తే ఆ మాటలు నాకు ఏమైనా ఉపయోగపడతాయి. నిన్నటి గురించి మాట్లాడటం వల్ల మనకు దుఃఖం తప్పించి, అశాంతి తప్పించి మనకు ప్లస్ పాయింట్స్ ఏమన్నారు. చేలో నీరు వెళ్ళిపోయింది, చేలో నీరు వెళ్ళిపోయింది, చేలో నీరు వెళ్ళిపోయింది అని బాధపడటం కంటే కొత్త నీరు పెట్టుకోవటం మంచిది. చీర నీరంతా బయటకు వెళ్ళిపోయింది, నీరు వెళ్ళిపోయింది అనుకోవటం కంటే, అలా రోజు అనుకోవటం కంటే కొత్త నీరు పెట్టుకోండి. ఇలా అనుకున్న ప్రయోజనం లేదు. నేను నిన్న గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు, రేపు గురించి మాట్లాడి రేపు వస్తుంది కాబట్టి నేను ఇంకా రాదు. వాడు గుర్తుపెట్టుకోండి, అసలు భగవంతుడి ప్యాస్ట్లో ఉన్నాడు, భగవంతుడి ప్రజెంట్లో ఉంటాడు, భగవంతుడి ఫ్యూచర్లో ఉన్నాడు, అన్ని కాలాల్లోనే దేవుడు ఉన్నాడు, అన్ని ప్రాంతాలు. మన 100 జన్మల పూర్వం కూడా దేవుడు ఉన్నాడు, అప్పుడు ఇప్పుడే వచ్చాడు, అప్పుడు లేడనుకోకండి. ఎప్పుడు ఉన్నాడు, సనాతనుడు వాడు, ఎప్పుడు ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్ని అవస్థల్లో ఉన్నాడు. నీ జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, స్వప్న అవస్థలో ఉన్నాడు, సుషిప్తిలో ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్ని అవస్థల్లో ఉన్నాడు, అన్ని లోకాల్లో ఉన్నాడు. అంతే, అంతరా వ్యాపించి ఉన్నాడు, అంతరా వ్యాపించి ఉన్నాడు. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే, ఒక ప్రాంతంలో ఉండి ఇంకో ప్రాంతంలో లేకపోతే వాడు దేవుడే కాదు. ఈ సృష్టిదాని తెలియకునేది జరగటానికి వీలేదు. ఆయన అధ్యక్షుడు, ఈ సృష్టికి అధ్యక్షుడు. ఈ సృష్టిదాని తెలియకుండా ఏది జరగటానికి వీలేదు, జరగలేదు కూడా. మీకు దేవుడు బయట పాని చేస్తున్నాడు అనుకోకండి, మీ లోపల కూడా పాని చేస్తున్నాడు. రాడియేట్ వర్క్ బయట చేస్తున్నాడు అనుకోకండి, మీ లోపల కూడా పాని చేస్తున్నాడు. దేవుడు పాని చేయటం లేదు అనుకోకండి. అయితే వాడు పాని చే వాడు మన కళ్ళకు కనపడటం లేదు. వాడు చేసే పనిని మన బుద్ధి అందుకోలేకపోతుంది, మన కళ్ళు అందుకోలే, ఆ స్పీడ్ని మనకు మన బుద్ధి అందుకోలేకపోతుంది. కాబట్టి దేవుడు లేడు, వాడి పాని చేయటం లేదని అనుకుంటాం. అయితే వాడు ఎంత వేగంగా పనిచేస్తున్నాడంటే ఆ వాడు వర్క్ చేసే స్పీడ్ని మన బుద్ధి అందుకోలేకపోతుంది, కాబట్టి వాడు పని చేయటం లేదు అనుకుంటున్నాం. మనకంటే వివేకవంతుడు, మనకంటే తెలివి గలవాడు, మన మంచి మనకంటే ఎక్కువ తెలిసిన వాడు, ఏది మనకు మంచో ఏది చెడ్డో, మనకు ఏది ఉపకారం చేస్తుందో ఏది అపకారం చేస్తుందో మనకంటే ఎక్కువ తెలివైన వాడు, మనకంటే తెలిసినవాడు, సర్వం అంతర వ్యాపించినవాడు, సర్వశక్తి మంచి అతి బలవాన్ అత్యంతమైనటువంటి బలవంతుడు. సృష్టి ఈ సృష్టి క్రియేట్ చేసి వదిలేదు, అంతర్యామిగా ఉన్నాడు. ప్రపంచాన్ని క్రియేషన్ ఎలా కల్పించదు, దానికి అంతర్యామిగా ఉన్నాడు, దానికి అంతర్యామిగా ఉన్నాడు. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. అంచేత అట్టి అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడికి అంత ఈశ్వరుడు శరణాగతి పొందటం నేర్చుకో. విశ్వాసం ఏనాటికైనా విశ్వాసం దేవు ఈశ్వరుడి పట్ల ఎవరికైతే విశ్వాసం లేదో వాళ్ళ నోట్లో దుమ్ము పడుతుంది. వాళ్ళ నోట్లో ఎప్పటికైనా దుమ్మే పడుతుంది. ఈశ్వరుడి పట్ల సజీవమైన విశ్వాసం లేదు వాళ్ళకి. అంటే ఈశ్వర భక్తి, ఈశ్వర డివోషన్ షుడ్ బి డన్ బై ఆల్ కామన్ బీయింగ్స్. అందరికీ అది అవసరం. మనకి ఈ నేననే తలంపు, ఈ నేననే తలంపు లేదని ఎవరు అనరావు. నేను ఉన్నా నేను లేనని ఎవరం అనరావు. నువ్వు నేను ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు కదా, ఇదంత నిజమా? ఈశ్వరుడు కూడా అంత నిజంగా ఉన్నాడని మర్చిపోకండి, అది మర్చిపోకండి. అంటే మనం చేసి ఇక్కడ భగవాన్ వాడు చెప్తున్నారు, ఇక్కడ అంత ఈశ్వరుడిది, సొమ్ము నీది కాదు, నాది కాదు. ఈ సొమ్ము ఎవడిది? సొత్తి కదవాడు స్వామి. ఈ ప్రపంచంలో ప్రతి పదార్థం కూడా ఉంది, ప్రపంచంలో ప్రతిదీ ఆయనది. మనం చేసే పనులు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. అవి ఈశ్వరుడు గణపతి విగ్రహం, వినాయకుడు బొమ్మ చేశాడని బెల్లంతో, ఆవిడ బెల్ల వినాయకుని చేశాడు, బెల్లంతో బెల్ల వినాయకుని చేశాడు. తర్వాత ఈ పూజ చేసుకున్న వాళ్ళు అందరు నైవేద్యం పెడతారు, పాటికి బెల్లం కాని, పాటికి బెల్లం కాని, ఇంకేదో బెల్లం ముక్క కాని. పూర్వం బెల్లాలు పెట్టేవారు. కొత్తగా సరుకులు వస్తున్నాం, మైసూరు పాకం పెడుతున్నారు, పాయసం. పూర్వం బెల్ల ముక్కలు పడేసారు పాపాడు. ఆ దేవుడి దగ్గర 5 నిమిషాలు అక్కడ పెట్టి పాపం మళ్ళా బెల్ల మొక్కలు ఆకలేస్తాంటే బెల్లం కొంచెం ఇంట్లోకి నీటిలో కలిపి తాగేసేవారు. ఇంకా బెల్ల మొక్కలు పోరం ఇప్పుడు అంటే ఏదో పటికి బెల్లాలు పంచదార రకరకాలు వచ్చేసిన స్వీట్లు ఈ నైవేద్యాలు పెడుతున్నారు, అక్కడికి నైవేద్యాలు పెడుతున్నారు ఇప్పుడు రకరకాలు. అంటే ఈ నైవేద్యాలు ఎందుకు పెడతామంటే మనం ఏదో ఈస్టర్కి బెల్ల మొక్క లేకపోతే పటికి బెల్లం పంచదార ఏదో మీ ఇంటికాడ ఏదైనా పాయసం వండుకుంటే పాయసం ఇవన్నీ ఎందుకు పెడతామంటే ఎప్పటికైనా ఈ దేహగతమైన నేను ఇచ్చేయడానికి పటికి బెల్లం ఎలా ఇచ్చేస్తాను ఈశ్వరుడికి ఈ జీవలక్షణాలు. జీవుడు ఉన్నంతకాలం జీవలక్షణాలు ఉంటాయి, దేహం నుంచి ఇప్పుడు రోగాలు ఉంటాయి. దేహం ఉన్నని చెప్పి ఏదో రోగం వెంటాడుతూనే ఉంటుంది. అలాగే జీవుడు ఉన్నప్పుడు జీవలక్షణాలు ఉంటాయి. ఈ జీవలక్షణాలతో కలిపి జీవుడిని ఎప్పటికైనా ఎప్పటికైనా మనం ఆత్మ నివేదన అంటే నిన్ను నువ్వు నివేదించుకోడు ఈశ్వరుడు. అలా ఈ బెల్ల మొక్కలు ఎందుకు పెట్టమన్నారంటే మనల్ని చివరికి ఆత్మ నివేదించుకోవటం అని ఆత్మ నివేదన అది శరణాగతి. నువ్వు మిగలవు, ఆత్మ నివేదన ఎప్పుడైతే చేశావో నువ్వు ఇంకేం మిగలవు. నువ్వు నీకు వ్యక్తిగతమైన సంతోషాలు వ్యక్తిగతమైన దుఃఖాలు ఇంకేం ఉండవు, నీకు ఇండివిజువల్గా ఏం ఉండదు. అలా నువ్వు లేకుండా ఉండవు. ఎలా ఉంటే యూనివర్సల్గా ఉంటావు, ఇండివిజువల్గా ఉండవు, యూనివర్సల్గా ఉంటావు ఉంటావు నువ్వు. అసలు దేవుడి పేరే ఉండటం, దేవుడు ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలా ఉంటావు. ఉండవని కంగారు పడకని మీరు. ఒకసారి రమణ మహర్షి గారు అడిగారు, ఈ నేను తీసేసుకోమంటున్నారండి, ఈ నేను తీసేసుకోమంటున్నారు, నాకు ఏదైనా మంచి పరిస్థితి వస్తుందనుకోండి, అదృష్టం కలిసి వచ్చిందనుకోండి, ఈ లాటరీ వచ్చిందనుకోండి, మరి సంతోషించడానికి మీరు ఉండాలి కానీ ఈయన తీసేయమంటే ఎలాగని అడిగాడు. అక్కడ శరీరం సంతోషించేది కదా, శరీరం జడని గోడ ఏంటో శరీరం అంతే. పాపం వలకాడలోకి తీసుకెళ్ళిపోడు, ఏ శరీరం నన్ను తీసుకెళ్ళొద్దని అడగదు. వలకాటలోకి తీసుకెళ్లేటప్పుడు కూడా ఏ శరీరం కూడా నేను తీసుకెళ్ళొద్దన. ఈ గోడంతా శరీరం అంతే, శరీరం జడం. ఈ శరీరము నేనని శరీరం చెప్పటం లేదు మనకి, మనసు చెప్తాను ఈ శరీరము నేను, శరీరము నాది అని అది గుర్తుపెట్టుకోండి. ఈ శరీరము నేనని కానీ శరీరము నేనని శరీరం చెప్పటం లేదు. ఈ శరీరం లోపల భగవంతుడు నేనని తలంపు పెట్టాడు, ఆ నేనని తలంపు చెబుతాను. ఈ శరీరము నేను, ఈ శరీరము నాదని కానీ ఈ శరీరము నేనని చెప్పటం. ఈ శరీరానికి కనుక నేనని తలంపు ఉంటే ఎవడో శ్మశానానికి వెళ్ళడం, ఎవడెళ్తా అందరూ లెగిసి వచ్చేస్తారు వెళ్ళక, ఎవడెళ్తాడు శ్మశానానికి ఎవడు వెళ్ళడం ఇంకా. అంటే ఈ నేనైన చలంపు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎప్పుడే వెళ్ళిపోయిందో అది ఈ శరీరం జడమవుతుంది. ఈ శరీరం చేసి ఆ నేనైన తలంపు ఈ శరీరం నాది, ఈ శరీరం నేను అని ఆ శరీరానికి వచ్చే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అది అనిపిస్తూ ఉంటుంది. వాండరాడు ఆ లోపల ఆడి ఖాళీ చేసేది ఏమి లేదు, ఈ గుళ్ళని తీసుకెళ్ళి బయట ఈ చెత్తను తీసుకెళ్ళి అక్కడ బయట పడేస్తాడు. ఆడు 100 కోట్లు సంపాదించినా ఆ శరీరంలో ప్రాణం బయటికి తప్పు ఆడు చుట్టు తుక్కాడు, ఆయన తీసుకెళ్లి వాళ్ళకాడలో పడేస్తాడు. ఆడు తుక్కంటే వాడు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వాడు తుక్కాడు. ఆ శరీరాన్ని ఎవడో గౌరవించడం. ఇంకా చచ్చిపోయిన కోడి మనం కొడుకు శుభ్రంగా తింటాం, ఈ శరీరాన్ని ఎవరు తింటాడండి? చచ్చిపోయిన కోడులు తింటున్నాం, చచ్చిపోయిన పాములు మనం కొనుక్కుని తింటున్నాం. ఎవంటే మా శరీరం మా ఇంటికైనా శరీరం చచ్చిపోయిన కొనుక్కుని తినండి అంటే ఎవడు తింటాడు ఈ శరీరం? చచ్చిపోయిన గొర్రెలను తింటున్నాం, చచ్చిపోయిన మేకలను తింటున్నాం, చచ్చిపోయిన అన్ని తింటున్నాం. చచ్చిపోయిన తినేస్తున్నాం కదా అన్ని అది చేయ, కానీ శరీరం చచ్చిపోయాక ఎవంటే మా ఇంట్లో ఒకటి చచ్చిపోయాడు మీకు అమ్మేస్తాం మీరు ఏదో వండుకు తినండి అంటే ఎవడు తింటాడు ఈ శరీరం? ఎవడు తినడు, ఎవరు శవాన్ని ఎవరో తినడం. ఇంకా ఎందుకంటే కోల్డ్ శవాలు మెరుగు శుభ్రంగా 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు, తింటున్నారు, దాఖలు వేసుకుంటున్నారు అందరూ పట్టుకుని. నువ్వు మనం ఏది చెప్పుకుంటున్నా ఏదో చెప్పుకుంటున్నావు ఏంటమ్మది ఏంటమ్మారు ఏదో సర్ది ముగిస్తున్నాక ముగించే ముందు ఏదో చెబుతున్నా అక్కడ నీ మాట నీకు వినపడుతుందా? కొంతమంది మాట్లాడుతుంటే ఎలా మాట్లాడతారంటే వాళ్ళ మాట మనకి వినపడక్కర్లేదు, వాళ్ళ మాట వాళ్ళకు కూడా వినపడదు.
శరీరాన్ని నేనే చెప్తున్నాను, నేననే శరీరం, నేనేం తీసేస్తే
ఆ జీవుడు ఆ లోపల నుంచి వాడు ఖాళీ చేశాక ఎవరైతే ఈ జీవుడిని ఆకిపోయి అంటే మనకు రోగాలు ఎందుకు వస్తాయంటే జీవుడు శరీరంలో ఉంటున్నాడు కదా వాడికి ఆ రోగం మన ఈ శరీరంలో ఉన్నందుకు ఆ రోగం అద్దె కింద వస్తూ ఉంటుంది. మనం ఎవరైనా ఎవరింట్లోనే అద్దెంట్లో ఉన్నామనుకో నెలకు వచ్చేవాడికి అద్దె ఇచ్చేయాలి. నీకు అర్థం అవుతుందా? మన శరీరం ఈ శరీరంలో ఉన్నందుకు కానీ రోగాలు వస్తాయి, రెంట్ అని మాట అది. ఈ శరీరంలో ఉంటున్నాను కదా, ఉన్నందుకే ఏ రోగం అది, రెంట్ అప్పుడు రెంట్ ఇవ్వటం కానీ. అయ్యో నేను అనే తలంపు ఇక్కడ మీకు చెప్తున్నాను. నేననే తలంపు ఏంటంటే ఆ దేహం తోడు పడుతుంది, మరి దేహం ఆ దేహాన్ని చుట్టుకుని ఉంటుంది. నేను చల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను అంటాడు. ఆ నేను చల్లగా అనేది నాన్నగాలండి. మీకు అర్థం బాగా అర్థం చేసుకోండి. మీ శరీరం చల్లగా ఉందనుకోండి, నేను చల్లగా ఉన్నానంటే నేను చల్లగా లేదు, మీ శరీరం చల్లగా ఉంది, కానీ శరీరంతో కలిసిపోతుంది. దాన్ని విడదీయడం చాలా కష్టం, సపరేట్ చేయడం అది మాయ. మీ శరీరం నల్లగా ఉందనుకోండి, మీ మీ లోపల నేను నల్లగా లేదు, మీ శరీరం నల్లగా ఉంది. మీరు ఎవరైనా మిమ్మల్ని నల్లగా ఉన్నారంటే మీ ఫీలింగ్ అర్థమవుతుంది. ఇంక మీ లోపల నేను నల్లగా లేదు, మీ కాలి దేహంతో సాదాక్ష్యం పొందుతుంది. అయితే మీ ఫీలింగ్ అర్థమవుతుంది మీకు దుఃఖానికి, మీకు వెంటనే దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. అంటే దేహానికి నేనునే తలంపు లేదు, నేనునే తలంపు మీకు లోపల ఉంది. అది దేహానికి నేనునే తలంపు, ఈ దేహము నేనే చెప్పటం లేదు, లోపల నేనునే తలంపు ఉంది, అది చెప్తుంది. ఈ దేహము నేనడని, దేహం నేనని అది చెప్తుంది. అయితే మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి, తర్వాత భేద బుద్ధిని తగ్గించుకోవాలి. మన అంటే ఇందాక చెప్పేది ఏదో మరిపొచ్చింది మీకు జ్ఞాపకం రా, దాన్ని అందుకోలేకపోతున్నారు మీరు. అంటే వినటం అంటే ఏంటంటే శరీరమే కాదు, మనసు కూడా దగ్గరగా ఉండాలి. మీ శరీరం దగ్గర ఉంటున్నారు, మీరు శరీరం దగ్గర మనస్సు ఉండదానికి వినేది శరీరం కాదు, వినేది మైండ్. అంటే దేహం ఎక్కడుందో అక్కడ మైండ్ ఉంటేనే వినటం. దేహం ఎక్కడ ఉంటే అక్కడ మైండ్ ఉండాలి. దేహం ఒక చోట మైండ్ ఒక చోటండి, దేహం ఎక్కడ ఉందనుకోండి, మీ మైండ్ ఎక్కడ చోట ఉందనుకోండి, మీరు విన్నా వినిన వాళ్ళతో సమానం. అంటే ఏది ఫుడ్ తీసుకోవద్దు అంటే మీరు బయట మీ మనస్సుని విజృంపజేసుకోవద్దు, మీ మనస్సును ప్రకోపం చేసుకోవద్దు, మనస్సులో రియాక్షన్ తగ్గించుకోవాలి. అదృష్టం వస్తాను, దురదృష్టం వస్తుంది, అన్నీ తాత్కాలికం. ఏదో చేస్తే వచ్చింది కానీ అది నిజం కాదు. ఏదో చేయటం వల్ల ఏదో వస్తూ ఉంటుంది, మళ్ళీ కాల ప్రవాహంలో అది కట్టుకుపోతూ ఉంటుంది. ఏది నిజం కాదు. ఈవెన్ తీసిన పాస్ అవే, ఈవెన్ తీసిన పాస్ అవే. నీకు రోజులు మంచిగా ఉంటే ఎప్పుడు అలా ఉండవు, అవి కూడా వెళ్ళిపోతాయి. నీకు రోజులు చెడ్డ రోజులు వచ్చాయనుక ఆ చెడ్డ రోజులు కూడా ఎప్పుడు ఉండవు, అవి కూడా వెళ్ళిపోతాయి. కాలప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. కానీ నీ ఏ మాట నిలబడుతుందంటే ఎంత ప్రయత్నం చేసినా కాలప్రవాహం ఆ మాటను కొట్టికెళ్ళలేదు. ఆ మాట మాత్రమే సాక్ష్యమై ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. మన నోటమిటి వచ్చే మాట నిజమైతే అవజ్ఞాయితే రేపే కొట్టుకుపోతున్నది. మన నోటమిటి వచ్చే మాట కనుక నిజమైతే, మనం రాసే మాట కనుక నిజమైతే కాల ప్రవాహం కోటి సంవత్సరాలు ఉన్నా కాల ప్రవాహంలో కాల వేగంలో అది కొట్టికెళ్ళదు. దాన్ని కావ్యము అంటారు. అది నిలబడి ఉంటుంది కోటి సంవత్సరాల తర్వాత కూడా. ఏడు రచనలు రేపు పోతలో చూడండి, కానీ రామాయణం అలా పోదు. అది శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే నదిలో నీళ్లు ఉంటాయి, ఆ నదిలో నీళ్ళు అనేది తాగేది. నది చెట్లు కాయలు కాస్తాయి, దాని కాచిన కాయలు అనేది తినేది. చెట్లు కాయలు ఎవరు కాస్తారు? మామిడి చెట్టు మామిడి కాయలు కాస్తుంది, ఆ కాయలు తినేది. మీకు అర్థమవుతుందా? నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి, ఆ నీళ్ళనేది తాగేది, ఆ నీళ్ళని అది తాగేది. అలాగే మీకు ఏదైనా కలిగి ఉంటే మొత్తానికి మీరు తినేయొద్దని చెప్పటం కోసం. మీ మీద చెట్లే మెరుగు, మీ మీద నదులే మెరుగు. ఆ నదిలో నీరు ఇతరులకు కొంత ఇస్తుంది, ఆ చెట్లు పళ్ళు కొంత ఇస్తుంది. కనీసం ఆ చెట్లు చూసి ఆ నదిని చూసి నేర్చుకోండి. నా చెట్లు ఆ చెట్టు పళ్ళన్నీ ఇతరులకు ఇస్తాను కానీ నదిలో నీరు, ఆ నదిలో నీరు అంతా నాది అని ఎవరికి ఇవ్వకుండా లేదది, ఇతరులకు కూడా ఇస్తుంది. అలాగే మీకున్న దాంట్లో ఏదైనా షేర్ చేసుకోండి. అంటే డబ్బు అంటే డబ్బు అని కాదు, తెలివితేటలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది, శాంతి ఉంటుంది. ఏదైనా సరే మీకున్న దాంట్లో ఏదైనా ఉంటే అది షేర్ చేసుకోండి. దానివల్ల ఈశ్వరుడికి బొట్టె పెట్టిన వాళ్ళు అవుతారు. మీ మొఖాలకు రోజు బొట్లు పెట్టుకుంటున్నారు, బొట్లోళ్ళు మీ మొఖాలకు రోజు బొట్లు పెట్టుకుంటున్నారు. కానీ మీకున్న అవకాశాలని సమాజంతో కొంత షేర్ చేసుకుంటే ఈశ్వరుడికి బొట్టి పెట్టిన వాళ్ళు అవుతారు. ఏం చేద్దంటే కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా ఆయింది, మీకు అర్థమవుతుందా? సృష్టి ఆయింది అని చెప్పి మీరు మిమ్మల్ని మార్చిపోయి కొంతవరకు మీ తోటి సమాజానికి మిమ్మల్ని పాడైపోమని కాదు, మీరు ఉన్న దాంట్లో ఏదన్నా సహాయ సహకారములు అందిస్తుంటే మీరు రోజు బొట్లు ఎలా పెట్టుకుంటున్నారు సమాజానికి. ఈ ప్రకృతి పరమాత్మ ఈ సృష్టి రూపంలో ఉన్నాడు, ఈ ప్రకృతి రూపంలో ఉన్నాడు పరమాత్మ. ఈ సృష్టి వేరని పరమాత్మకి భిన్నంగా లేడని అనుకోకండి మీరు, ఈ జీవకోటి పరమాత్మకి భిన్నంగా లేడనుకోకండి. అంచేత ఈ పరమాత్మలో మీరు ఎవరిని చూసినా, ఈ లోకాన్ని చూసినా, జడ వస్తువుని చూసినా, చైతన్య వస్తువుని చూసినా, ఏ వస్తువును చూసినా ఆ ఈశ్వర భావంతో మీకు ఏదైనా కలిగి ఉంటే ఈశ్వర భావంతో సృష్టి రూపంలో ఉన్న ఈశ్వరుడికి అలంకరిస్తుంటే మిమ్మల్ని మీరు రోజు అలంకరించుకుంటున్నారు. ఇంక ఈశ్వరుని అలంకరించరా మీ గోలేనా అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ముఖం కడుక్కుంటున్నారు, దూవుకుంటున్నారు, పౌడర్లు రాసుకుంటున్నారు. మీరు పౌడర్ రాసుకుని మీ మోకాలకు పౌడర్ రాసుకుని ఈశ్వరుడికి బొగ్గు రాస్తారా? మీ మొఖాలకి స్నోలు రాసుకుని సెంట్రులు రాసుకుని ఈశ్వరుడి ముఖానికి ఏదో బొగ్గు రాద్దామనుకుంటున్నారా? మీరు మీ మొఖానికి బొట్లు పెట్టుకుంటున్నారు, మీ మొఖాలకు పౌడర్లు రాసుకుంటున్నారు. అలాగే మిమ్మల్ని మీరు సమాజంలో చూసుకుని ఆ సమాజానికి కూడా మీరు ఏదైనా సహాయ సహకారములు చేసుకుంటే ఈశ్వరుడికి బొట్టు పెట్టినట్టు. మిమ్మల్ని బొట్టు పెట్టుకోవద్దంటారు లేదు, మీ బొట్లు మీరు పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని సమాజంలో చూసుకుంటూ బొట్టి అప్పుడు ఏమో ఈశ్వరుడు అనుకుంటాడు, ఈ భక్తుడు నాకు బొట్టు పెట్టాడని మురిసిపోతాడు, పొంగిపోతాడు, పొంగిపోయి ఊరుకోడు తన స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తాడు. అప్పుడే అక్కడే ఆంధ్ర స్పాట్ ఈశ్వరుడికి. మనం ఏం చేస్తాం? మనం పౌడర్ రాసుకోవడం, ఆడ మొఖానేమో బొగ్గు రాయటం. అంటే దాని అర్థం ఏంటంటే సృష్టిలో మనల్ని మనం చూసుకోవడం కాదు, ఎవరిలో అనుకుంటున్నాం. వాళ్ళు మన వాళ్ళు అన్న సంగతి మనకు తెలియటం లేదు, ఎక్కడ మర్చిపోయినప్పుడు గుర్తొస్తుంది. ముగిస్తున్నానికి టైం అయింది. మాకు గైడు ఫిలాసఫర్ అతనే ఆ బుజ్జి. వాళ్ళు ఏమంటున్నాడంటే గంటన్నర యాప్ చేసి గంటన్నర చూసి యాప్ చేసేయమంటున్నాడు. గంటన్నర చేసి ప్రభుత్వ గంటన్నర కంటే ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ భక్తులు ఇబ్బంది పడతారు. అది గంటన్నర చూడడం అందుకే అప్పుడు 2 సార్లు ఎందుకు ఇచ్చాడు నాకు జ్ఞాపకం చేయటం కోసం అని. ఏమంటే 10 మందిన మీరు నోరు మూసుకొని నాన్నగారంటే బాగుండదు అని చెప్పి నేను మించి వెళ్ళిపోతానని గుర్తు పెట్టుకోండి అంటాడు. ఎందుకు ఏది గుర్తుండే నేను మర్చిపోయింది ఇప్పుడు గుర్తొస్తాను. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే ఒక బెల్ల వినాయకుని చేశాడు, చేసి నైవేద్యం పెట్టాలి కదా, దేవుడికి నైవేద్యం పెడతారు కదా. ఆ నైవేద్యాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే మనల్ని మనం ఎప్పుడైనా బెల్లం మన చేతిలోని బెల్లం ఎలా ఇచ్చేస్తున్నాము, మన ఇంట్లో ఉన్న పటికి బెల్లం ఎలా ఇచ్చేస్తున్నాము, అలాగే మనల్ని మనం ఈశ్వరుని స్వాధీనపరచగలం, మనం ఈశ్వరుని స్వాధీనం అయిపోవాలి మనం. అలా అది నడపడం కోసం ఎన్ని చిల్లర పనులు నడుపుతున్నారు. వాడు బెల్లం వినాయకుని చేసేసాడు, వాడికి నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏముండదు, అప్పుడు ఆలోచించాడు. ఆలోచించే బెల్ల వినాయకుని ఓ పక్కన దిల్లేశాంటి చెప్పడం, ఏం జరగట్లేదు, బెల్లమే లేకుని ఏం చేశాడు, శోభ్రంగా గిల్లేశాడు, పక్కన గోకేశాడు. ఆ గోకేసిన దాన్ని వండకం చేసి ఆడే గోకేసి ఆ గోకేసిన వండకం చేసేసి ఇదే నీకు నైవేద్యం అన్నాడు. నీకు అర్థమవుతుంది, అలాగే మనతో కూడా అలా ఉంది. ఆ బెల్ల వినాయకుడికి బెల్లం ఉంది, ఎవరైతే నైవేద్యం ఆయన చూసి నవ్వకండి, మిమ్మల్ని మీరు చూసి నవ్వుకోండి. మించదు ఆయన చూసి అలాగే మనం కూడా భగవంతుడు మనకి ఇచ్చిందే, భగవంతుడు మనకి ఇచ్చిందే ఆ ధనమనమండి, ఆరోగ్యం. తర్వాత మీకు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఆరోగ్యాన్ని ఉరికేమో ఆరోగ్యంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, బలిచిపోయి ఉన్నాం, బలిచిపోయి ఉన్నాం అని అనుకోకుండా ఎంతోకంత మీ ఆరోగ్యాన్ని సామాజ్యానికి ఉపయోగించండి. డబ్బు కేవలం డబ్బని కాదు, ఆరోగ్యం, చెరుగుచేతలు, వివేకం, శాంతి, జ్ఞానం, కాంతిని మీకు భగవంతుడు ఏ గిఫ్టిస్తా గిఫ్ట్ సమాజానికి ఉపయోగించండి. ఆ బెల్లం వినాయకుడి బెల్లానికి వినాయకుడిని దిల్లేశాడికి బెల్లం ఎలా పెట్టాడు. మనం కూడా భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని, భగవంతుడు ఇచ్చిన తెలుగుని ఎవరికు, మన భగవంతుడు ఇచ్చిన తెలుగుకి భగవంతుడు ఇచ్చిన మనకు ఏదో తెలివి ఇచ్చాడు కాదు, ఎవరు ఇచ్చారు మనకి, అది ఎవరు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడిదే భగవంతుడికి ఇస్తున్నామని మనం తెలియక భగవంతుడు ఇచ్చిందే మనకి ఎవరు ఇచ్చేవాడు, భగవంతుడు పూజుకున్నవాడు, భగవంతుడు ఏపోటం, భగవంతుడు. మీకు అర్థమవుతుందా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా అంటే మీకు తెలియకుండా సాధన జరిగిపోతుంది, ఇది మీరు అర్థం పెట్టు. తర్వాత దీని గర్వం రాదు, నీకేమిటాయి గర్వం. మీకు ఒకసారి మీరు 1000 రూపాయలు పోవాలనుకుంటే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాడు. మీరేమనుకుంటున్నారంటే అప్పుడు వస్తాడు చూస్తాండి, వీళ్ళకేమైనా గర్వం పెరుగుతుందా, పొగరబోతానని పెరుగుతున్నారు. అప్పుడు మనకు పెరుగుతూ ఉంటుంది, అంత నిగ్రహం మనకు లేదు. పెరుగుతూ అంటే మనం తీసుకెళ్లి మట్టిలో కలిపేస్తూ ఉంటాడు. చాలామంది మీకు కలిసి వచ్చేస్తున్నాయి అనుకుంటాం, కానీ లోపల పొగరబోతాను తొలుగుతానని తెలియదు మనకి. అది మనం ఇంటికే ఒంటరిగా ఇంటికాడ కూడా ఏకాగ్రంగా కూర్చుని చూస్తే తెలుస్తుంది. అంటే అది మనం సంపాదించామనుకుంటున్నాం, కానీ భగవంతుడు ఇచ్చాడని మనం అనుకుంటున్నాడు. మన పాడి బుద్ధికి గుర్చండి. ఇంతకీ మీరు ఏం చేయాలి, భగవంతుడు ఇచ్చి మీరు తెలివితేటలు ఉన్నాయి, ఆ తెలివితేటలు ఇంకొకరికి ఎవరికి ఇస్తున్నారంటే పుచ్చుకునే ఇచ్చేవాడు భగవంతుడు, తీసుకునేవాడు భగవంతుడు. మీరు ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చారు ఇప్పుడు, మీకు ఆ 10 రూపాయలు ఎవరు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చాడు. ఆ 10 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు, ఎల్లమ్మ పుల్లమ్మ కాదు, భగవంతుడే తీసుకుంటున్నాడు. ఇవ్వటం భగవంతుడు, తీసుకున్నవాడు భగవంతుడు, నువ్వు ఇచ్చి నీకు ఇచ్చిన వాడు భగవంతుడు, నువ్వు ఎవరికైతే ఇస్తున్నావో ఆడి భగవంతుడు, ఇవ్వటం అనే పని భగవంతుడు, ఇంకా నువ్వెక్కడున్నావు, నువ్వు నేను. అంటే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలని ఇతనికి ఇచ్చే భగవంతుడు సరికని తెలియకుండా మనం గర్వాన్ని పెంచుకుంటున్నాం. వాడి బెల్ల వినాయకుడు దిల్లేశాడు, ఆ బెల్ల వినాయకుడి బెల్లమే వినాయకుడు, వాడు సొంతం కదా బెల్లం, ఆడి బెల్లం ఆడికే పెట్టించాడు. మనం కూడా ఈశ్వరుడు ఇచ్చింది ఈశ్వరుడికి ఇచ్చేస్తున్నాం, ఈశ్వరుడికి ఇస్తున్నాం అనుకుంటే మనం ఏదో ప్రత్యేకంగా ఈశ్వరుడికి భిన్నంగా, ఈశ్వరుడికి వేరుగా, ఈశ్వరుడికి సపరేట్ గా ఏదో ఉన్నామని అనుకుని ఊహి మనం ఏదో ఊహించుకునేది నిజం కాకపోయినా ఇదంతా ఎవరికో త్యాగాలు చేసేస్తున్నాం, ఎవరికి ఏదో చేసేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం అనుకున్నాం. కొంతమంది 5 పైసలు త్యాగం చేసి 95 పైసలు గర్వం పెంచుకుంటారు, వాళ్ళు పాడైపోతున్నారా బాగుపడుతున్నారు. అది చేసి త్యాగం 5 పైసలు, గర్వం ఎంత పెంచుకుంటారు 95 పైసలు. అది వాళ్ళు పాడైపోతున్నారు బాగుపడటం లేదు, కానీ అది చేయించి ఉండదు. నీకు ఏది ఇచ్చినా ఈశ్వరుడు ఇచ్చినా, నీకు సొంతం అంటే ఏమి లేదు ఇక్కడ, మనకి అసలు సొంతం అంటే ఏమి లేదు ఇక్కడ. మనం చని మన శరీరం చనిపోయి సంపద అంతా ఈశ్వరుడి సంపద గలవాడి సొమ్ము నువ్వు కాదు నేను కాదు, సంపద గలవాడి సొమ్ము మనం కేవలం ట్రస్టీలు మాత్రమే, మనం కేవలం కాపలాదారులు మాత్రమే. మనం శరీరం చనిపోయి బయటకు వెళ్ళేటప్పుడు ఒక గుండి స్మృతి కూడా పట్టుకెళ్ళాం, జ్ఞాపకం పెట్టుకుని ఒక గుండి స్మృతి కూడా పట్టుకెళ్ళాం. గుండి సూజ డబ్బులు వద్దు, ఇవి బంగారు పళ్ళారు ఏదో గుండె సువ్వు ఇంటి మన ఇంట్లో ఉన్న గుండె సువ్వుది కూడా పట్టుకెళ్ళాం. వట్టి చేతులతో వచ్చాం తల్లి కడుపుల నుంచి బయటకు వచ్చాం, వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో శ్మశానంలోకి వెళతాం. శ్మశానం అంటే మీరేం తొందరపడకండి, శ్మశానాన్ని ఆశ్రయించుకోకండి. మన తల్లి కడుపు ఎటువంటిదో శ్మశానం కూడా అటువంటిది. ఇంకా మన శవం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి కడుపులో వచ్చింది. అలా మన శవాన్ని ఎవరు దాచుకుంటారు? మీ చుట్టాలు ఇంటికి వెళ్ళి మన శవాన్ని 10 రోజులు ఉంచమంటూ ఉంచుతారా? కాదండి, మీ చుట్టాలు ఇంటికి పట్టుకెళ్ళి మీ శవాన్ని 10 రోజులు మీ ఇంటికి అట్టి పెట్టమంటూ ఉంచుతారా? ఎవరు ఉంచరు. కూతురు శవాన్ని తల్లి ఉంచదు, తల్లి శవాన్ని కూతురు ఉంచదు. మరి గంట ఎక్కువైతే చాలు, కాఫీకి లేట్ అయిపోతున్నామని వాళ్ళు అనుకుంటారు. ఎవరైతే శ్మశానం దాచుకుంటారు? తల్లి కడుపులోంచి శరీరం వచ్చింది, మళ్ళీ శరీరాన్ని ఎవరు దాచుకుంటున్నారు? శ్మశానం దాచుకుంటుంది. అంటే మీ ఊళ్ళో ఎవరికైనా శ్మశానాలు ఉంటే శ్మశానాలు బాగు చేయించుకుంటారు. మీ ఇల్లు ఎలా బాగు చేయించుకుంటున్నారో, మీ ఊళ్ళో ఏదైనా శ్మశానాలు ఉంటే శ్మశానాలు బాగు చేయించుకోండి. ఆ శ్మశానాలు బాగుపడటానికి ఏంటి? ఆ ఊళ్ళో శవాలు ఉన్నా అక్కడికి వెళతారు. శ్మశానాలు కూడా మీ గుడి ఎలా బాగు చేస్తున్నారు, అక్కడ గుడి పోతే ఆ గుడి ఎలా బాగు చేస్తున్నారు? మీ గ్రామాల్లో ఉన్న శ్మశానాలు కూడా బాగు చేయించుకోండి. ఆ గ్రౌండ్ లెవిడి చేసుకోండి. కాల్చి వాళ్ళకి ఇష్టం అయితే కాల్చండి, కప్పెట్టి వాళ్ళకి ఇష్టం అయితే కప్పెట్టండి. కప్పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిద అయిపోతుంది. అంటే మరణం శ్మశానం మన శరీరాన్ని దాచుకుంటాము. మనం ఎవరికైతే 100 కోట్లు సంపాదించి ఇచ్చామో వారి ఇంట్లో గంట ఉండని ఇవ్వడమే శ్మశానం మాటకు దాచుకుంటుంది మన శరీరం. అది గుర్తుపెట్టుకోండి. అంటే శ్మశానాన్ని కూడా బాగు చేయటం నేర్చుకోండి. మీ దేవాలయాలు ఎలా బాగు చేసుకుంటున్నారో, మీ ఇల్లు ఎలా బాగు చేసుకుంటున్నారో, మీ గ్రామాల్లో ఏదైనా శ్మశానాలు ఉంటే ఆ శ్మశానాలు మన భీమవరం తీసుకెళ్లి మమ్మల్ని శ్మశానం ఓపెన్ చేయించారు. మాకు చాలా సంతోషం కలిగింది. మాకంటే పెద్దల దగ్గరికెళ్ళి కొంతమంది శ్మశానం ఓపెన్ చేస్తే బాబు మేము రావు, మాకు ఏదైనా అశుభం కలుగుతుందేమో అన్నారు. శ్మశానం అంటే మన తల్లితో సమానం. ఆ శ్మశానంలో చెడ్డ ఏమీ లేదు, మన దాచు మన శరీరాన్ని మన శవాన్ని దాచుకుంటుంది. అదేంటి మన తల్లితో సమానం శ్మశానం. అందులో చెడ్డ ఉందనుకోకుండా శ్మశానంలో. అంటే మనం కాలాన్ని లూజ్ చేసుకోవద్దు. ఈ ఒక్కటే గుర్తుపెట్టుకొని ముగిస్తున్నామని చేదస్థంగా చెప్తున్నాను అనుకోకుండా, మీకు ఏది ఉంటే అది భగవంతుడు మీకు ఇచ్చాడు, అది మీ సొంతం ఏంటో ఏమి లేదు. అంచేత మీరు ఎవరికి ఇచ్చిన వాడి భగవంతుడు, మీరు ఎవరికైనా ఇస్తున్నారనుకోండి, మీకు తోపించిన వాడు, ఇమ్మని తోపించిన వాడు భగవంతుడు. అక్కడ వర్క్ చేస్తున్నాడు గుర్తుపెట్టుకుని. గాడ్ ఈజ్ అట్ వర్క్, గాడ్ ఈజ్ అట్ వర్క్, గాడ్ ఈజ్ అట్ వర్క్. భగవాన్ మీకు ఇమ్మని తోపించిన వాడు భగవంతుడు. మీకు అర్థమవుతుందా? ఇవ్వటం భగవంతుడు, తీసుకున్నవాడు ఎవడు? భగవంతుడు. ఆ క్రియ ఇవ్వటం అనే క్రియ కూడా భగవంతుడే, ఆ తీసుకున్నవాడు భగవంతుడే. మీరు ఎంత ఇచ్చినవాడు భగవంతుడు, అది అనుభవించిన వాడు భగవంతుడు, ఎంత భగవంతుడే. ఇంకా మీరు ఎక్కడున్నారు? మీరు వస్తున్నారు అని చెప్పటం కోసం. అప్పుడు మీరు చేస్తున్న కర్మలో, మీరు చేస్తున్న పనిలో బ్రహ్మమును చూస్తుంటే మీ అహంకారాన్ని అక్కడ చూడకుండా, అక్కడ బ్రహ్మ మీరు చేస్తున్న పనిలో అహంకారాన్ని చూడకుండా, వ్యక్తి భావన చూడకుండా బ్రహ్మమని మీరు దర్శిస్తుంటే మీకు బ్రహ్మానుభవం కలుగుతుంది, బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. ఎక్కడే ఈ భూమి మీద మీ శవాలు తిరుగుతున్నప్పుడే మీరు విజయముక్తులు కాదు, ఎప్పుడో ముక్తిని పొందటం కాదు, ఎక్కడే ఇప్పుడే ఈ లోపల మీరందరూ జీవన్ముక్తులు అవుతారు. మీరు భరించలేనటువంటి శాంతి, ముగింపు లేని శాంతి, ముగింపు లేని ఆనందం, ముగింపు లేని సుఖాన్ని ఇప్పుడే ఎక్కడే ఈ శరీరంలో ఉండగానే అది మీరు పొందుతారు. పొందటంటే మామూలుగా కాదు, ఈ శరీరం పోతున్నా, ఈ శరీరం చనిపోతున్నా, నేను చనిపోయి వస్తాను కాదు. అంటే ఈ శరీరం పోతుంది అనుకోండి, ఈ శరీరం శవం అయిపోతుంది అనుకోండి, ఈ శరీరం శ్మశానం తీసుకెళ్లి పడేస్తారనుకోండి, చనిపోయే శరీరంతో మీకు తాదాక్యం పోతుంది. మీరు జీవన ముక్తులు అవ్వగానే చావు లేని సత్ పదార్థంతో మీకు తాదాక్యం వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవడైతే చావును చూస్తున్నాడు వాడు మళ్ళీ పుడతాడు, ఎవడైతే చావును చూడటం వాడు పుట్టడు. నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అనుకున్నాడు ప్రతి వాడు పుట్టి తీరతాడు. నేను పుట్టాను నేను పుట్టాను నేను పుట్టి అనుకున్నాడు ప్రతి వాడు చనిపోతాడు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోతున్నాడు చనిపోయిన వాడు పుడతాడు. కానీ శరీరం ప్రాణం బయటకు పోయినప్పుడు చనిపోయే శరీరంతో ఎవడైతే విడిపోతాడో వాడికి శరీరం మరణిస్తున్నప్పుడు నేను మరణించడం లేదు, శరీరం మరణిస్తుంది, నేను మరణించడం లేదు. ఎవడైతే మరణాన్ని చూడవు వాడి హైదరాబాద్లో ఉండగానే ఇప్పుడు ఇక్కడే ఈ శ్రీనివాస నాగర్లో ఉన్నాడు. ఆడు అమృతులు అవుతాడు, వాడికి పోనాడు జన్మ లేదు, వాడికి శవాలను మోయక్కర్లేదు. అది అల్టిమేట్ ట్రూత్, అది ఫైనల్ ట్రూత్. అది ఎక్కడ ఉందనుకోకండి, మీ లోపల ఉంది. అది తక్కండి చెరువుపడుతున్నది, వేతకండి దూరపించండి. అది మీరందరూ బోట్లు పెట్టుకుంటున్నారు, బోట్లు మీరందరూ బోట్లు పెట్టి మిమ్మల్ని బోట్లు పెట్టుకోవద్దంటలేదు. అలాగే దేవుడు కూడా బోట్లు పెట్టండి. దేవుడు ముఖానికి మీరందరూ పౌడర్ రాసుకుని స్నోలు రాసుకుని బొట్లు పెట్టుకుని దేవుడు ముఖానికి బొగ్గు రాయకండి. అంటే ఇతరులు కూడా మీలాంటి వాళ్ళని అనుకోండి. మీకేది రాదనుకుంటారు, మీకేది రాకూడదు, ఏ కష్టం రాకూడదని మీరు అనుకుంటారు అది ఇతరులకు కూడా రాకూడదు అనుకోండి. మీకే కష్టం నాకు ఈ కష్టం రాకూడదు అనుకుంటారు అది ఇతరులకు కూడా రాకూడదని మీరు అనుకుంటే అప్పుడు ఈశ్వరుడికి బొట్టు పెట్టినట్టు. ఈ బొట్లు వాళ్ళందరూ ఉన్నారు, బొట్లు వాళ్ళందరూ కలిసి మనం అందరం ఈశ్వరుడు కూడా బొట్టు పెడితే ఈశ్వరు అనుగ్రహానికి పాత్రలు అవుతాం, ఈశ్వరుడి దయకి పాత్రలు అవుతాం. ఆయన దయకి ఆయన అనుగ్రహానికి పాత్రలు అయితే అంతా మనకు ఉన్నట్టే, ఆయన అనుగ్రహం లేకపోతే ఏమీ లేనట్టే, ఆయన అనుగ్రహం ఉంటే అంతా ఉన్నట్టే. ఆయన అనుగ్రహం ఎవరికైతే ఉందో వాడికి మాత్రమే ఆయన స్వరూపం ఇస్తాడు. ఈ ఆత్మ, ఈ పురుషుడు, ఈ దేవుడు, ఈశ్వరుడు ఎవరిని ఎన్నుకుంటే వారికి మాత్రమే తెలియబడతాడు. వాడు ఎవరినైతే ఎన్నుకున్నాడో అందరి హృదయంలో ఉన్న మాట నిజమే, కానీ ఎవడైతే బాగా ముగ్గాడో, ఎవడైతే చేదు లేదో, ఎవడైతే పులుపు లేదో, ఎవడైతే కంప్లీట్గా తీయగా ఉన్నాడో వాడిని ఎన్నుకుంటాడు. వాడు ఎవరిని ఎన్నుకుంటాడో వాడికి మాత్రమే తెలియబడతాడు. అందరూ జిజ్ఞాస కూడా, అందరికీ జిజ్ఞాస ఉండొచ్చు కానీ అందరికీ జ్ఞానం రాదు. అక్కడ యోగ్యత లేకపోతే అర్హత లేకపోతే ఓన్లీ గెట్ వాట్ యు డిజైర్. ఎవరు మంచిగా అనుకున్నా చెడ్డగా అనుకున్నా మీరు ఏమనుకోకండి. చెడ్డగా అనుకున్నది వాళ్ళ అహంకారం, మంచిగా అనుకున్నది అహంకారం. అలా పెట్టాడు బాగోద్దు. వాళ్ళ కళ్ళతోటి మిమ్మల్ని చూసుకోకండి, మీ కళ్ళతోటి మీరు చూసుకోండి. లేక వాళ్ళ కళ్ళతోటి మిమ్మల్ని చూసుకోకండి, మీ కళ్ళతోటి మీరు చూసుకోండి. వాళ్ళ బుద్ధి, వాళ్ళకి బుద్ధి ఉందనుకో మీకు కూడా బుద్ధి ఉంది, మీ బుద్ధితోటి మీరు ఆలోచించుకోండి. పరాయి బుద్ధి ప్రమాదం, సొంత బుద్ధి సొత పెట్టినట్టు పరాయి బుద్ధి సొత పెట్టదు. పరాయి బుద్ధి ప్రమాదము. మీ సొంత బుద్ధి ఏసు మీరు సొంతంగా ఆలోచించుకోండి, మీ వివేకం పెంచుకోండి, మీ వివేక లోతులు పెంచుకోండి, వివేక లోతులు దిగండి, ఆ లోచలను ముట్టుకోండి, అక్కడ అమృతం మీకు తగులుతుంది మీ చేతికి. మీ కళ్ళ కనపడకపోవచ్చు, మీ చెవులకి వినపడకపోవచ్చు, అది మీ అనుభవం, మీ మాటలకు అందదు, మీ బుద్ధికి అందదు, మీ మనస్సుకు అందకపోయిన లోపలన్న పరమాత్మ మీ అనుభవానికి అందుతాడు. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. శాంతి శాంతి శాంతి. వాడు మీరు గుర్తుపెట్టుకోండి, కారు పెరటగుమ్మను ఒక కారు, మా కోలకు కారు, మాకు కారు, ఇంటి నిండా కారులే, మాకు శాంతి అక్కర్లేదు, శాంతి లేకపోయినా పర్వాలేదు అని కూడా మీరు ఎవరు మీరు ఎవరైనా వాళ్ళకో కారు, వాళ్ళ కోళ్ళకో కారు, వాళ్ళ అబ్బాయికో కారు, వాళ్ళ కూతురికో కారు, పెరటగుమ్మను నాలుగు కార్లు, వీధి గుమ్మాను నాలుగు కార్లు, అడుగు భూమి మీద పెట్టక్కర్లేదు అని నిజమనుకుందాం. కానీ మాకు ఇవన్నీ ఉన్నాయండి, మాకు మటుకి శాంతి అక్కర్లేదండి, ఇవన్నీ ఉన్నాయి కదా, మాకు శాంతి ఏంటి, మాకు శాంతి అక్కర్లేదని అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? చెప్పని ఒక్కరు చేయొచ్చండి. అంటే మీ స్వరూపంలో కార్లు లేవు, మీ స్వరూపంలో ఇల్లు లేవు, మీ స్వరూపంలో కొంపలు లేవు, మీ స్వరూపంలో శాంతి ఉంది. ఏముంది? మీ స్వరూపంలో శాంతి ఉంది. మీకు తెలుసున్నా తెలియకపోయినా ఆ శాంతి స్థానంలోకి వెళ్ళే వరకు మీకు విశ్రాంతి లేదు. మాకెంచుకంటే బ్యాంకులో 1,000 కోట్లు ఉన్నాయి, మాకు శాంతి ఎంచుకుని అనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? మీ బ్యాంకులో డబ్బులు మాట్లాడి మీ స్వరూపంలో డబ్బు లేదు. అంటే మీ స్వరూపంలో ఏదైతే ఉందో అక్కడికి చేరే వరకు, అక్కడ చేరే వరకు మీ యాత్రకు ముగింపు లేదు, మీ జీవిత యాత్రకు ముగింపు లేదు. అని దేహం మరణించిన మీ లోపల జీవుడు ఆ యాత్ర చేయవలసింది, అలా చేస్తూ ఉండవలసిందే ఆ శాంతి స్థానం దొరికే వరకు. ఓ రామ, ఓ శ్రీరామ, ఓ దశరథ రామ, ఓ రామ, ఓ శ్రీరామ, దర్శక రామ, అయోధ్య రామ. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడైనా ఉందా? మీకు అన్నీ ఉన్నాయి, శాంతి లేదు. శాంతి లేని వాడు ఎవడైనా సుఖపడుతున్నాడు? ఓ రామ, శ్రీరామ, శాంతి లేకుండా సుఖపడిన వాడు ఈ జీవకోటిలో ఎవడైనా ఉన్నాడని అడుగుతూ త్యాగరాజు అంటున్నాడు. త్యాగరాజు ఏమంటాడంటే, ఓ రామ, ఓ శ్రీరామ, దశరథ రామ, అయోధ్య రామ, కోదండ రామ, ఓ రామ, శ్రీరామ, శాంతి లేకుండా సుఖపడ్డవాడు ఈ లోకం ఈ సృష్టిలో ఒక్కడ ఉన్నాడు. అసలు ఒక్కడు కనీసం భగవంతుడికి మారక పేరు శాంతి, భగవంతుడికి మారక పేరు సుఖం, భగవంతుడికి మరొక పేరు జ్ఞానము, భగవంతుడికి మరొక పేరు ఆత్మ, భగవంతుడికి మరొక పేరు నువ్వు ఏదిగా ఉన్నావు అది ఆయన కూడా అయి ఉన్నాడు. మీకు తెలుసున్నా మీకు తెలియకపోయినా మీ స్వరూపంలో ఏదైతే ఉందో అది దొరికే వరకు మీ జీవయాత్రకు ముగింపు లేదు. పశు జన్మలు వచ్చినా మనుషు జన్మలు వచ్చినా దేవత జామలు వచ్చినా ఏ శరీరం ఏ ఈ తుక్కు ఏదో ఒకటి అవ్వనమాట. శరీరం ఏ శరీరం వచ్చినా శరీరం పోరవండి, మళ్ళీ కొత్త శరీరం. మీ జీవుడే యాత్రకు, మీ స్వరూపంలో ఏదైతే ఉందో అది మీ జీవుడి యాత్ర. మీ జీవుడి యాత్రకు దేహయాత్రకు ముగింపు ఉంది, జీవుడికి సంబంధించిన యాత్రకు ముగింపు లేదు. ఎప్పుడో వరకు నీ స్వరూపంలో ఏదో ఉందో దానికి ఆ జీవుడు పట్టుకునే వరకు వాడు ప్రయాణం చేయటం మాండు. భగవంతుడు చెప్పి మాటలు మనకి హితవు లేకపోయినా హితవు చేసుకోవాలి. భగవంతుడు చెప్పిన మాటలు మనకి హితవు లేదనుకోండి, హితవు చేసుకోవాలి. మన వాసనలు, మన అలవాట్లు, మన గుణాలు భగవంతుడు చెప్పిన మాటలు అంగీకరించవు. ఆ మనం అనుకునేది వాడు ఇది అబద్ధం చెప్తున్నాడు అనుకుంటాడు. వీడు అబద్ధం, వీడు అబద్ధం కాబట్టి ఆడు కూడా అబద్ధం అనుకుంటాడు. అంటే భగవంతుడు చెప్పిన మాటలు మన గుణాలు ఒప్పుకో, మన వాసనలు ఒప్పుకో, మన అలవాట్లు ఒప్పుకో. ఇవన్నిట్లు తీసి ఓ పక్కన మూట కట్టి పక్కన పారేసి ఆ భగవంతుడు చెప్పిన మాటలకు జీతం చేసుకుని కొంచెం చాప్పలించి జీర్ణం చేసుకోవాలి. ముందు మిగతా విషయాలు నటించండి. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అని నిర్ధారణకు రండి. ఈ సాధన 50% పూర్తయిందనైతే ఈశ్వరుని అనుమానించకండి, ఈశ్వరుని డౌట్ చేయకండి, ఈశ్వరుని అనుమాన. అసలు ఈశ్వరుడు మీకు తెలియదు, ఆ ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు మీకు తెలియవచ్చుని తెలియకపోవచ్చు, అది పక్కన పెట్టండి. ఆ ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని 100 రూపాయలు మీరు వాడి పట్ల విశ్వాసం కలగండి, విశ్వాసం కలిగి ఉండండి. ఎప్పటి వరకు కలిగి ఉండాలి? చివరి శ్వాస వరకు కలిగి ఉండాలి. కొంతమంది ఆదివారం బాగుంటారు, సోమవారం మళ్ళీ విశ్వాసం పోతా ఉంటారు. అలా కాదు, ముక్కులో ఉన్న శ్వాస బయటికి వెళ్ళే వరకు ఈశ్వరుడు పట్ల విశ్వాసం కాపాడుకోవాలి. అప్పుడు అది దైకి పాత్రలు అవుతారు. విశ్వాసం గలవాడు ధాన్యులు, ఉదయ శుద్ధి గలవాడు ధాన్యులు, వారు మాత్రమే దేవుని చూచెదరు. మీరు సజీవన విశ్వాసం ఈశ్వరుడు పట్ల, ఈశ్వరుడు అస్తిత్వం పట్ల, ఈశ్వరుడు ఉనికి పట్ల, ఆయన ఎగ్జిస్టెన్స్ పట్ల మీకు సజీవన విశ్వాసం కలిగి ఉంటే 150 వంతులు మీ సాధన పూర్తయిపోయినట్టే. అయితే ఆ విశ్వాసం షేక్ అవ్వకూడదు. ఎవరో దారి దేవుడు వచ్చి దేవుడు లేడు దెయ్యం లేదా అంటాడు అనుకోండి, ఒకరు అది నిజమే కాబోసు ఏమో ఆడి మటుకి అబద్ధం ఆడి నిజమేమో అనిపిస్తుంది అనుకోండి, అంటే ఫెయిల్ అయిపోతారు మీరు. మీరందరూ డౌటింగ్ తామసము. ఎవడో చెప్తాడు అనుకోండి ఈశ్వరుడు లేడేదో నాన్నగారు ఎలా కాలక్షేపం కోసం ఏదో చెప్తున్నారు అనుకోండి, నిజమే కాబోసు ఆడి చెప్పింది కూడా ఈశ్వరుడు లేడేమో అని వాడు చెప్పింది కూడా అనుకుంటారు. వెంకరేంది మీరు పాడైతే బీజం లోపల పడుతున్నారు. అంటే ఏది ఎలా జరిగినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు అనుకూల పరిస్థితులు వచ్చినా, మనకు ప్రతికూల పరిస్థితులు వచ్చినా, మన ఇంట్లో వాళ్ళందరూ మనకు స్నేహంగా ఉన్నా, కాంప్లీట్గా అందరూ విరోధులు అయిపోయినా, మన ఇంట్లో వాళ్ళందరూ మనతో స్నేహంగా ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ మనకు విరోధులు అయిపోవచ్చు, మనకు స్నేహంగా ఉన్న వాళ్ళందరూ విరోధం అయిపోయినా, ఈశ్వరు అస్తిత్వం పట్ల ఎవడు ఈశ్వరు యొక్క అస్తిత్వాన్ని ఎవడైతే శంకించడో ఈశ్వరు అస్తిత్వం పట్ల సజీవమని విశ్వాసం కలిగి ఉంటాడు. పరిస్థితులు అనుకూలంగా ప్రతికూలంగా వాడు ధన్యుడు. వాడికి ఈశ్వరుడు, వాడికి మాయను మాయ, వాడికి ఆ ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం వాడికి మాయ దారిస్తుంది. వాడికి మాయ దారిస్తుంది. వాడు ఈశ్వరుడు స్వరూపాన్ని పొందుతాడు. మీకు 150 సాధన పూర్తి అయిపోయినట్ట లివింగ్ ఫెయిత్ కనుక ఈశ్వరుడు పట్ల ఉంటే 150 సాధన పూర్తి అయిపోయింది. అంటే షేక్ అవ్వకూడదు, రోజుకో రకంగా మీరు ఉండకూడదు, షేక్ అవ్వకూడదు. ఎవరు ఏదో చెప్పారు అది బుధం వేస్తారు కదా. అయితే కృష్ణుని గీతలు ఏం చెప్పాలంటే శాస్త్రమును ప్రమాణముగా తీసుకో, ఆ దారిపోయేళ్ళు మాటలు బుధాన్ని వేసి తెరక్కు, శాస్త్రమును ప్రమాణముగా తీసుకో. దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడి వాక్యమే ప్రమాణమై ఉన్నది. దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుని వాక్యమే ప్రమాణమైనది. ఓ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు గోతులు పడతారు. నువ్వే అసలు బంధం ఉంటుంది, ఇంకో బంధం ఉన్నాడు నీకు, నిన్ను ఎలా బంధం నుంచి విడుదల చేస్తాడు? నేను ఎవడైతే జైల్లో పెట్టాడో వాడే జైల్లోంచి నడిపించగలడు. ఎవడైతే నీకు దేహాభిమానం కలగ చేశాడో వాడే దేహాభిమానం వచ్చి నేను బయటికి తీసుకురాగలడు. శాంతి శాంతి శాంతి. లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.